విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. చెప్పండి అందరూ కూడా ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. మహాత్ముడు సద్గురుడైన వేదవ్యాసుని భక్తితో ప్రార్థించి సంజయుడు మహాభారత యుద్ధ కథ అంతా 10 రోజులు చూసి వచ్చిందన్నంతా వర్ణించడం మొదలుపెట్టాడు. ముందుగా దుర్యోధనుడు కురుక్షేత్ర ప్రయాణానికి వెళ్ళి 11 క్షౌహిణీల సైన్యాన్ని నిలబెట్టిన తర్వాత తన సైనికులకి నాయకులకి గొప్ప సూచనిచ్చాడు. ఈ భీష్ముడు మనందరికీ కూడా కన్నాకు, ముఖ్యుడు అని అర్థం. కన్నాకు అంటే ఈతడు మనకి ముఖ్యుడు. ముఖ్యుణ్ణి మనం కాపాడుకుంటే ఆయన మనల్ని కాపాడతాడు. సహజంగా లోకంలో ప్రతి వ్యక్తి తెలిసి కాని తెలియక కాని ఒక పదం వాడతాట, ధర్మాన్ని నువ్వు ఆచరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. రక్షణ ధర్మానికి నువ్వివ్వాలి, అనగా ధర్మమును నువ్వు గట్టిగా పట్టుకో, విడిచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది. ఈ భీష్ముడు ధర్మమూర్తి. ఈయన్ని గట్టిగా పట్టుకుంటే మనకి తగిన కాలంలో తగిన సహాయం చేస్తాడు, మనకి పతనం లేకుండా చేస్తాడు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అంటున్నాడంటే, వాడు భీష్ముడికి ఎవరి వల్ల ప్రమాదము లేదు. ఒక్క కృష్ణుడే లేకపోతే పాండవులు 5 క్షణాల్లో ఆయన చంపగలడు. కొన్ని కారణముల చేత అర్జునుడు ఎదురుగుండా ఉంటే యుద్ధం చేయలేని బలహీనత భీష్ముడికి ఉన్నది. ఇదంతా వీడి లక్షణం అనుకోండి. నిజానికి కృష్ణార్జునులు ఇద్దరు, నరనారాయణులు ఇద్దరు మహాత్ములు, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు. పాండవులకి మానవ మాత్రుడి చేతిలో చావులేదు. వారంతటి వారు శరీరం విడిచిపెట్టాలని పైనుంచి ఎప్పుడో దేవతలు ఒక నిర్ణయం చేశారు. అయినా దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, కృష్ణుడి యొక్క భయమో, కృష్ణుడు అంటే భక్తో, కృష్ణుడు లేక భగవంతుడో, కానీ కృష్ణుడున్నంత వరకు పాండవుల్ని ఈ భీష్ముడు ఏం చేయలేడు. పాండవులు భీష్ముడిని ఏం చేయలేకపోవచ్చు. మధ్యలో శిఖండిని ఒకడున్నాడు కాబట్టి ఆ శిఖండి వచ్చి మన భీష్ముడి మీద పడి భీష్ముడిని పడగొట్టకుండా మనం ఆయన్ని కాపాడితే ఆయన మనల్ని కాపాడతాడు అని భీష్ముడు, కృతవర్మ, శకుని, శల్యుడు వీళ్ళందరినీ హెచ్చరించాడు. ఇంకా అటువైపు నుంచి పాండవులంతా కూడా వచ్చారు వరుసగా ఒకరి తర్వాత ఒకరు. ముందుగా తెల్లని గుర్రాలు, తెల్లని వస్త్రములు వేసుకుని మహానుభావుడు ధర్మరాజు నడుస్తూ ఉండగా స్వచ్ఛమైన నీలమేఘఛాయ శరీరులైన కృష్ణార్జునులిద్దరూ ఒకే రథంలో, ఒకడు రథికుడిగా ఒకడు సారథిగా, గరుడధ్వజానికి బదులుగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రథం తోలడం వల్ల నిజానికి అది కృష్ణుడి రథమే, అర్జునుడు రథికుడిగా ఉన్నాడు కానీ కృష్ణుడు తాత్కాలికంగా సారథిగా మారిపోయి కపిధ్వజాన్ని పైన పెట్టి నడిపించుకుంటూ వస్తున్నాడు. భీముడు సింహం ఆయనకు గుర్తు, జెండా మీద సింహం రెపరెపలాడుతూ ఉండగా ఆయన వచ్చాడు. అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. వీళ్ళందరూ ఒకటెత్తు, ఒక ఇద్దరి శరీరాలు మరింత దృఢంగా ఉన్నాయట. పుష్టోదంచిత సార వీరరస సంపూర్ణాంగుడున్ సంగరావష్టం భోజ్వలుడున్, శరీరమంతా మంచి పుష్టిగా ఉన్నది. అది మామూలు పుష్టి కాదు, వీరరసం. శరీరంలో వీరరసం, యుద్ధానికి వెళ్లే ముందు ఒక ఉత్సాహం వస్తుంది మనిషికి. ఆ ఉత్సాహంతో శరీరం బాగా దృఢంగా కనబడుతోంది. యుద్ధం అంటే ఎప్పుడు ఉత్సాహం చూపించే ఒక వీరుడు ఉన్నాడు ఆయన. ఆయనే ధృష్టద్యుమ్నుడు పొలిచి నైజ విలస తేజో విరాజద్గతిన్. ధృష్టద్యుమ్నుడు తన తేజస్సు, అగ్ని తేజస్సు అగ్నిగుండంలోంచి పుట్టడం వల్ల, దానితో పాటు ఇప్పుడు సమరోత్సాహం, ఈ రెండింటితో చక్క 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 ముందుకు రథం నడిపిస్తున్నాడు. విచలదండధరోపమాశ్రయ వపుర్విస్ఫారమై దానవ ప్రచయం బుద్ధతలీలగొల్వగ తమోరాశి ప్రతీకాశ శౌర్య చలద్రోపము భంగికింతగిన గర్వం బొప్పతిల్లన్ ఘటోత్కచుడే తెంచే కరస్థ సోలరుచుల ఆకాశంబునం బర్వగన్. చూడ్డానికి యమధర్మరాజులో ఉన్నాడు. యముడు పాపాత్ములకి నల్లగా కనబడతాడు, అలాగే ఘటోత్కచుడు కూడా నల్లగా ఉన్నట్ట యమధర్మరాజులో ఉన్నాడు. దానికి తగిన పరాక్రమం, పరాక్రమానికి తగినటువంటి శరీరం, శరీరానికి తగిన భయంకరమైన కోరలు, దీంతోపాటు దానవ సైన్యం తన వెంట వస్తూ ఉండగా చేతిలో పెద్ద సోలం పుచ్చుకొచ్చాడు. మాయిదారి సోలం, అది సోలమా, ఆకాశాన్ని తాకుతోంది. దాని మీద సూర్యుడి యొక్క ఎండ పడుతూ ఉంటే ఆ కాంతులు భూమి ఆకాశాలు నిండిపోతున్నాయట. ఈ విధంగా చేతిలో ఉన్న సోలము ధగ 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 తన కాంతిని ఆకాశం అంతా నింపుతూ ఉండగా ఘటోత్కచుడు దానవ సైన్యంతో ఆయన వచ్చాడు. ఇలా ఎవరికి వాళ్ళంతా అక్కడికి రాగానే భీష్ముడు, రెండు సైన్యాలు రెండు వైపులా నిలబడ్డాయి. ఒకవేపేమో కౌరవ సైన్యం, మరొక వైపేమో పాండవ సైన్యం. అప్పుడు భీష్ముడు రథం మీద లేచి నిలబడి అందరికీ ఉత్సాహం కలిగిస్తూ, ఓ కౌరవ వీరులారా, మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతోంది, ధర్మరాజు గారు కూడా అనుమతించాక మనం ఒకరితో ఒకరు సమరం చేసుకుంటాం, ఈ సమరంలో ఎవరు నెగ్గుతారో ఎవరు చస్తారో అనేది పక్కన పెట్టేయండి, కానీ ఇది మనకు ఒక అదృష్టం అనుకోండి. ఆరయ్య విమృత స్వర్గద్వారము సూరులకు నాఘవంబు అందు మహోదారులగు వీరులరిగిరి మీరలు ఈ మార్గమందు మెయ్యి కొనుటొప్పు. మహావీరులైన రాజులకి, పరాక్రమం కలిగిన వాళ్లకి, పిరికితనం లేని వాళ్లకి తెరవబడిన స్వర్గద్వారం యుద్ధరంగం అంటే, అంటే ఇందులో చస్తే స్వర్గానికి వెళ్ళి తీరతాడు. స్వర్గంలో తలుపులు తీసే సెట్టే పెడతారట, యుద్ధం అయ్యేంత వరకు కూడా ముయ్యరు. సాధారణంగా ఉపన్యాసం స్టార్ట్ అయ్యాక ఈ తలుపు మూసేయాలి, లేకపోతే ఎవడబడితే వాడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు. అలాగే స్వర్గంలో కూడా కొన్ని సమయాల్లో మూసేస్తారు తలుపులు. ఒక్క యుద్ధం జరుగుతుంటే మాత్రం, ధర్మయుద్ధం జరుగుతూ ఉంటే మాత్రం స్వర్గం తలుపులు ముయ్యకుండా తెరుచుంచుతారట. ఆ స్వర్గం అందరం వెళ్లే స్వర్గం కాకుండా వేర స్వర్గం అని ఒక ప్రత్యేక స్వర్గం ఉంటుంది. వీరుల కోసం ప్రత్యేకమైన కాలనీ కట్టించారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో అందరూ పాత ఊళ్ళో ఉండలేరు కదా, అందుకని జనాభా పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తాం, కొత్త కాలనీలు డెవలప్ చేస్తాం. వన్ టౌన్, టూ టౌన్ పోయి చివరికి సిక్స్త్ టౌన్, టెన్త్ టౌన్ రావడంలా. అలాగే ఈ చచ్చిన వాళ్ల కోసం వేర స్వర్గం అని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు బ్రహ్మగారు. మనం గనక ఇక్కడ చచ్చిపోయామంటే తప్పక వీరస్వర్గానికి గడతాం. కాబట్టి పిరికితనం లేకుండా మనం ఇందులో యుద్ధంలో శరీరం విడిచిపెడదాం. సూరులు ఎంతో మంది పూర్వకాలంలో వెనుకంజ వెయ్యకుండా పోరాడి శరీరం విడిచిపెట్టి స్వర్గానికి పోయారు. మన అదృష్టం ఇది, మనకి తెరవబడిన స్వర్గద్వారం. కాబట్టి మీరు కూడా ధైర్యంగా యుద్ధం చేయండి. ముందే చెప్పాడు, వీరస్వర్గమో విజయమో తేల్చుకోండి, అంతేగాని ఇంటికి పారిపోకండి. ఇంటం తెవులు నచ్చుట కంటెన్ పాపంబులుండు కల వెన్రుపులకు పంటకలను పొలికలనిది కంట నిధానంబు కంటకాదే మన్నకు. ఇంటిలో వార్ధక్యంలో మంచం మీద పడి రోగములతో తీసుకుని చావడం కంటే పాపం మరొకటి ఉన్నదా? భీష్ముడు ఇంత స్ట్రాంగ్ గట్టిగా చెప్పాడనమాట. ఇంటం తెగులు నచ్చుట కంటెన్ పాపంబులుండు గలవెన్ రూపులకు. తక్కిన వాళ్ల మాట ఎలా ఉన్నా మనలాంటి వీరులకి, మహారాజులకి ఇంటిలో మంచం మీద పడి మందులు వేయించుకుంటూ మలమూత్రాలు విసర్జిస్తూ రోగులమై ఇతరుల చేత చాకిరీ చేయించుకుని చావడం కంటే మరొక పాపం లేదు, అది మహాపాపం. అందువల్ల మనం అదృష్టవశాత్తు ఆ చావు లేకుండా దర్జాగా చచ్చిపోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈ యుద్ధభూమి పంట కలను, పంట పొలం, పంట పొలం అన్ని రకాలుగా వ్యవసాయం చేసిన వాడికి సమయానికి పంట ఇచ్చినట్టుగా ఈ యుద్ధరంగం కూడా ఇక్కడ చచ్చిన వాడికి తప్పక స్వర్గం అనే పంట ఇస్తుంది. మనం చేసిన పుణ్యాల పంటగా స్వర్గం లభిస్తుంది. అందువల్ల మనం ఇందులోకి పోదాం అని ఉత్సాహపరచగానే వాళ్లలో వాళ్ళు ఏమనుకున్నారట, నువ్వు చెప్పింది వింటాం, మాలో ఎవరైనా పిరికాడి చచ్చిపోతే వాడికి బ్రహ్మహత్య, గోహత్య, భ్రూణహత్య, స్త్రీహత్య, ఈ హత్యాపాపాలన్నీ వచ్చుగాక అని ఒట్లు పెట్టుకున్నారు. అంటే పారిపోవని చెప్పడానికి నొట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకున్నా పారిపోతారు, అది వేరే విషయం. ఒట్లు పెట్టిన వాళ్ళంతా నిజంగా ఆ మాట నిలబెట్టుకుంటే ఈ భూమండలం ఎప్పుడో బాగుపడుతుంది. ఆవేశం వస్తుంది ఒక్కోసారి మనకి, అప్పుడు మాత్రమే అనిపిస్తుంది. అంటే ఒక్కోసారి చూడండి, పురాణంలో కొంతమంది అయిపోయాక వెడుతున్నాను నేను బయటికి ప్రసాదానికి వెడుతున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, ఇంకా ఏమైనా సరే రేపటి నుంచి 6:20 కల్లా వచ్చేయాలి అనుకోవడం. మళ్ళీ మర్నాడు మామూలే. ఆ కాసేపు ఉత్సాహం వస్తుంది వాడు, దానికి ఏమని పేరు, పురాణ వైరాగ్యం అని పేరు అనమాట. అలాగే వీళ్ళకు కూడా యుద్ధరంగంలో భీష్ముడి పలుకులు వినగానే మనం పారిపోకూడదు, యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టైనా సరే, విజయమైనా పొందైనా సరే వెళ్ళాలి, అంతేకాని పారిపోవడం మాత్రం ధర్మం కాదు అనుకున్నారట. ఈలోపు పాండవ వీరులంతా అక్కడ చేరారుగా, అంతా కలిసి వాళ్ళు చేరిన ప్రాంతం శమంత పంచకం. పక్కనేమో కొంచెం దగ్గరలో అవసరమైతే మంచినీళ్ళు తాగడానికి వీలుగా 5 మడుగులు, ఒక్కొక్కటి 5,000 2,000 ఎకరాల పొలాలండి ఆ రోజుల్లో, విశాలమైన మడుగులు. ఇప్పటికీ ఇంకా కొంతవరకు ఉన్నాయి, దాదాపు శమంత పంచకంలో 5 మడుగులు లేవు కానీ 3 ఉన్నాయి. ఆ 3 కలిపితే 5,000 ఎకరాల దాకా ఉంటుందిట. ఆ రోజుల్లో 5 మడుగులు, అంత పెద్ద పెద్ద ఏర్పాటు చేశాడు ఆయన. అదే మొత్తం హర్యానాకి చాలా వ్యవసాయానికి కావలసిన నీరిచ్చేటటువంటి స్థలం అన్నమాట. నీరు నిల్వ చేయడానికి అంతంత చెరువులు తవ్వేవారు, దానితో వ్యవసాయాలు చేసేవారు పూర్వకాలంలో. ఆ పవిత్ర ప్రదేశం అది. అప్పుడు ధృతరాష్ట్రుడికి మళ్ళీ అనుమానం ఏమొచ్చిందో తెలుసా, మన వాళ్ళేమో 11 అక్షౌహిణీయుల సైన్యంతో ఉన్నారు, పాండవులు కేవలం 7 అక్షౌహిణీయుల సైన్యం. అంత సైన్యంతో ఇంత చిన్న సైన్యం కలిగిన వాళ్ళు యుద్ధానికి ఎలా వచ్చారంటావు, పాండవులకి ఆ ధైర్యం ఎలా వచ్చింది అన్నట్టు. మళ్ళీ వీడు అమాయకుడో తెలియదు, మూర్ఖుడో తెలియదు, పిచ్చివాడో తెలియదు అన్నట్టుగా అడుగుతాడు ఒక్కోసారి. అనగానే సంజయుడు వెంటనే సమాధానం చెప్పాడు, నీకు దానికి తగిన సమాధానం ఇప్పుడే వినిపిస్తున్నాను విను. నీకొచ్చిన అనుమానం ధర్మరాజు గారికి కూడా వచ్చింది. 2 సైన్యాలు ఇరువాగులా నిలబడ్డాయి. భీష్ముడేమో కౌరవుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. అప్పుడు ధర్మరాజు ఏకంగా తమ సైన్యము కంటే 4 అక్షౌహిణీయుల సైన్యం ఎక్కువ ఉన్నటువంటి వీరాది వీరుల్ని చూచి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, ఒక మహాసముద్రంలో ఉన్నది, ఇంత సముద్రం లాంటి ఈ సైన్యాన్ని మనం ఢీకొనడం న్యాయమేనా, మనకి విజయం లభిస్తుందా అని కృష్ణార్జునులకి తిరిగి అన్నట్ట. చూడు ఎటువంటి సైన్యమో, అదొక మహాసముద్రంలో ఉంది అనగానే అప్పుడు అర్జునుడు ఏమన్నాడు తెలిసినా, అన్నయ్య నీకు గొప్ప రహస్యం చెబుతాను విను. చాలా కాలం క్రితం నారద మహర్షి మన ఇంటికి వచ్చాడు. అప్పుడు నువ్వు విన్నావు నారదుడు చెప్పిన మాటలు. ఎవరి మాటలు? నారదుడి మాటలు. నువ్వు విన్నావు కానీ నువ్వు బహుశ ఇప్పుడు మర్చిపోయావేమో నాకు గుర్తున్నది. మునివరుడైన నారదుడు మున్నొక ఎప్పుడు చెప్పే ధర్మనాశనులగు వారలం ప్రబల సైన్యము కల్గనయే ని కొంచెమైన నురిపిసేన గెల్చునని నాకు గురుండును దేవతానది తనయుడు ఏర్పడం వినగ తాను పరాశరసూనుడు కృపం. మునీశ్వరుడు నారదుడు ఆయన ఏం చెబితే అది సత్యం. ఒకప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చాడు. అప్పుడు కూడా నువ్వేమన్నావు, కౌరవులకి మాకంటే ఎక్కువ సైన్యం ఉంది, అండుంది కదా, మేము వాళ్లతో యుద్ధం చేయగలమా అంటే అప్పుడు మనతో ఏమన్నాడు ఆయన, ధర్మరాజా సైన్యం ఎక్కువ ఉంది, డబ్బు ఎక్కువ ఉంది, లేక బలం ఎక్కువ ఉంది, ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఆలోచన ఎప్పుడూ నీ మనస్సులోనికి రానివ్వద్దు. ధర్మనాశనము చేసేవాడు ఎంత సైన్యంతో వచ్చినప్పటికీ, ఎంత బలవంతులని వెంటబెట్టుకుని వచ్చినప్పటికీ, ధర్మపరుల దగ్గర సైన్యం తక్కువ ఉన్నా బలం తక్కువ ఉన్నా ఈ ధర్మ బలం ముందు అధర్మ బలం నిలబడదు. భారత బలం ముందు ఈ చైనా పాకిస్తాన్ లేకపోయినా ఏం చేయలేరు. మన బలం ధర్మ బలం. జనాభా ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, ఇది ధర్మబలం. సుస్పష్టంగా నారదుడు చెప్పాడు, ప్రబల సైన్యము కలిగిన ఏని కొంచెమైన నువ్వు రిపిసేయనకెల్చు. కొద్దిగా ఉన్నప్పటికీ శత్రువుల్ని ధర్మాత్ములు జయిస్తారు. మనం చూస్తున్నాగా చాలా చోట్ల వీళ్ళు గ్యారంటీగా నెగ్గుతారు అనుకున్న వాళ్ళు డామని ఓడిపోతారు. జీవితంలో ఎంత మెజారిటీ రాదనుకున్న తోడు 330 సీట్లు కూడా వచ్చేస్తాయి. ధర్మం అక్కడ, ధర్మబలం ముందు ఏది ఆగదు. ధర్మం అన్నిటికంటే గొప్పది. ఈ విషయం నీవు నేను అందరం వింటూ ఉండగా, పైగా గురుడును ద్రోణాచార్యుడు వింటూ ఉండగా, దేవతానదీ తనయుడు నేర్పడం వినగ తాను పరాశరసూనుడు కృపను, పైగా ఎంతమంది వింటున్నారట, ధర్మరాజుతోటి పాండవులతోటి ఈ రహస్యం చెబుతున్నప్పుడు అక్కడ ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడున్నాడు, పరాశర సూర్యుడు వేదవ్యాస మహర్షి, మనం రేపు 8వ తారీఖు నాడు పుట్టినరోజు చేసుకుంటున్నామే, ఆ పుణ్యాత్ముడు, ఆయన ఇంతమంది ఉండగా నారదుడు చెప్పాడు, నారదుని మాటలు అసత్యం కావు గుర్తుపెట్టుకో, మనకి విజయం తథ్యం అని ధర్మరాజుకు చెప్పి, నన్ను చూడు, నా పరాక్రమం చూడు, ఈ భీముణ్ణి చూడు, ఈ దృష్టజ్యుమ్నుడు చూడు, వీళ్ళందరినీ పక్కన పెట్టు, ఏనుక్కి తన శక్తి తనకి తెలియనట్టే నీ శక్తి నీకు తెలియదు, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు కనుక అలుక పూనేవంటే, కోపాన్ని వహించావంటే ఈ భూమండలంలో నీతోటి యుద్ధం చేయడానికి ఈశ్వరుడు కూడా చాలడు. ఈ మాటను ఒకప్పుడు త్రిమూర్తులు అన్నారు. కాబట్టి నీవు మహాత్ముడివి, ఎటొచ్చెటుపోయినా నువ్వు ఎందుకు ఎక్కువ యుద్ధం చేయమంటే నీకు కరుణ ఎక్కువ, అయ్యో అవతలవాడు చచ్చిపోతాడేమో, వాడిని చంపి నేనేం బావుకుంటాను అని జాలిపడి వాడి మీదకి ఆయుధం వెయ్యిపోవటం వల్ల నువ్వు దెబ్బతింటున్నావు, కాబట్టి నువ్వేం భయపడకనగానే అవునవును అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే కృష్ణుడికే తిరిగి అర్జునుడు, మహాత్మా ఈ ప్రబల సైన్యాన్ని జయించడానికి నాకు నీ ఆశీర్వచనం కావాలి, ఏమి చేస్తే సులభముగా ఈ 18 రోజుల యుద్ధమో లేక ఇంకా ఎక్కువ పడుతుందో అయితే తెలియకుండానే అర్జునుడు 18 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాడు. ఆయన మహాత్ముడు గనక ఈ యుద్ధంలో ఇంత సైన్యాన్ని జయించి మనం తొందరగా విజయం పొందాలంటే ఏం చేయాలనగానే అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సలహా ఇచ్చాడు. మహాభారతంలో ఇదొక హైలైట్ ఘట్టం అన్నమాట. నాయన, ఎప్పుడైనా మానవులకు విజయం చేకూర్చి పెట్టేది పరాశక్తి ఒక్కతే. జగన్మాతని భక్తి శ్రద్ధలతో ప్రార్థించిన ప్రతి వ్యక్తి జీవితంలో విజయాన్నే పొందుతాడు. అందుకే ఆవిడకి విజయ దుర్గా అని పేరు. ఆ దుర్గాదేవిని ప్రార్థించన్నాడు ఆయన. సుస్పష్టంగా భీష్మ పర్వంలో సంస్కృతంలో వేదవ్యాసుల వారు ఇదే రాశారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు, అమ్మని ప్రార్థించు, దుర్గాంబ కటాక్షం ఉంటే, విజయవాటికలో ఉన్న దుర్గా కటాక్షం నీకుంటే నీవు నిమేష మాత్రంలో కౌరవుల్ని జయిస్తావు, నీకు విజయం వస్తుంది. వెళ్ళి అమ్మని ప్రార్థించనగానే వెంటనే రెండు చేతులు జోడించాడు. ఇది మహాభారతంలోని అపూర్వ స్తోత్రం. అసలు ఈ స్తోత్రం చదువుకున్న వాళ్ళంతా బాగుపడ్డారు. నమస్తే సిద్ధ సేనాని ఆర్యే మందరవాసిని కుమారికాలికా పాలిక పిలే కృష్ణ పింగలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే శిఖిపించ ధ్వజధరే నానాభరణభూషితే అట్టసోల ప్రహరణే ఖడ్గ కేటకధారిణి గోపేంద్రశ్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే వేదశ్రుతి మహాపుణ్యే వేదశ్రుతి మహాపుణ్యే జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే త్వం జంభని మోహిని చ మాయా హ్రీ శ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా తుష్టి పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్య విమర్దిని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణై. ఒక 14 శ్లోకాలతోటి ఆయన స్తోత్రం చేశాడు. అమ్మవారి యొక్క అనేక నామములు, అమ్మ నువ్వు ఒకప్పుడు మహిషాసురుడి యొక్క రక్తం తాగిన దానివి, కౌశికి అనే పేరుతోటి పార్వతీదేవి శరీరం నుంచి బయటకొచ్చావు, అమ్మవారి శరీరం నుంచి, కోశము అంటే శరీరం. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు దేవతలంతా అమ్మా శుంభని శుంభుల్ని సంహరించడానికి మాకు నీ సాయం కావాలి అన్నారు. అప్పుడు పార్వతీదేవి శరీరం నుంచి నల్లని ఆకారం ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ బయటికి రావడంతో చూస్తూ ఉండగా ఎర్రగా మారిపోయింది. ఈవిడ బయటికి రావడం వల్ల ఏమైపోయింది, అప్పటిదాకా తెల్లగా ఉన్న పార్వతి కాస్త ఆవిడ నల్లగా అయిపోయింది. అప్పుడు పార్వతి అన్నది, మీరెవరిని స్తోత్రం చేస్తున్నారు అన్నది దేవతల్ని. అప్పుడు ఆ అమ్మవారి శరీరం నుంచి బయటకు వచ్చిన శక్తి అన్నది, ఆదిపరాశక్తిని నేను, నేనే నీ రూపంలోనూ లక్ష్మీదేవి రూపంలోనూ అటు సరస్వతి రూపంలోనూ తిరుగుతున్నాను, అందుకే నేను పరమేశ్వరిని, నేను ప్రస్తుతం నీ శరీరంలో ఉండడం వల్ల వీళ్ళంతా నన్ను ఆహ్వానించారు. నీ శరీర కోశము నుంచి అంటే శరీరంలో ఉన్న పంజరం, మన శరీరం లోపల ఉన్నదంతా పంజరమే కదా, అస్థి పంజరం, ఎముకల యొక్క గూడు, ఆ ఎముకల గూడు నుంచి నేను బయటకు వచ్చి ఈ రోజు నుంచి కౌశికి అని పిలువబడుతున్నాను. ఈ కౌశికి అనే నామాన్ని రాత్రిపూట తలుచుకున్న వాళ్ళకి ఎప్పుడూ ఎముకలకి సంబంధించిన రోగం రాదు, కాళ్ళు చేతులు విరగవు, చీటికి మటికి ఇలా పడిపోడాలు, చేతులు ఇరిగిపోయాండే, ఈ సిమెంట్ కట్టేశారండే అని భయపడక్కర్లా. ఈ కౌశికి నామాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి జీవితంలో అస్థులకి సంబంధించిన వ్యాధి లేకుండా చేస్తాను అని అమ్మవారు పార్వతికి చెప్పి వీళ్లతో పాటు వెళ్లి శుంభని శుంభుల్ని సంహరించింది. ఈ విషయం దేవీ భాగవతంలో ఉంటుంది, దుర్గా సప్తశతిలో, మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది. కౌశికీతిచ విఖ్యాత, అప్పటి నుంచి అమ్మవారికి కౌశికి అని పేరు. అందుకే కౌశికి అని ఎందుకు ప్రార్థించాడు, మా శరీరంలో ఏ ఎముకలు కూడా దెబ్బతినకుండా నువ్వు రక్షించు లోపలుండి. ఆనాడు కౌశికి అనే పేరుతో బయటకొచ్చి శుంభని శుంభుల్ని సంహరించావు, ఇప్పుడు ఈ దుర్యోధనాదుల్ని సంహరించడానికి ఉపయోగపడు. నీవు జంభనివి, మోహినివి, మాయవి, హ్రీవి, శ్రీవి, ఇంతెందుకు? నీ వల్లే మాకు తుష్టి, నీ వల్లే మాకు పుష్టి, నీ వల్లే మాకు కాంతి, నీ వల్లే మాకు సామర్థ్యం, ఇవన్నీ వస్తున్నాయి. అటువంటి నిన్ను దేవతలు పైనుంచి నిరంతరం భక్తితో జగన్మాత 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 అని స్తోత్రం చేస్తారు. అలా దేవతల స్తోత్రాలు అందుకునే నిన్ను ప్రార్థిస్తున్నాను రక్షించమనగానే టక్కున అమ్మవారు ఆకాశంలో సింహవాహనం మీద 8 చేతులతో, ఆ 8 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం, కేటకం, ధనుస్సు, బాణం ఇవన్నీ పుచ్చుకుని ఒక్క అట్టహాసం చేసి, నాయన నేటికి 18వ రోజు అర్ధరాత్రితో మీ యుద్ధం సమాప్తమైపోతుంది, 19వ రోజు నుంచి ఈ ధర్మరాజు గారు ఈ సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు, నీకు విజయం తథ్యం, నీ పక్కనున్న నారాయణుడు నా సోదరుడు ఉన్నాడు, నీకేం పర్వాలేదని చెప్పి అదృశ్యం అయిపోయింది. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ, ధృతరాష్ట్ర నేను ఎంత అదృష్టవంతుడయ్యా, మా గురువు గారు వేదవ్యాసుల వారు నీకు పురాణం వినిపించమని, ఈ మహాభారత యుద్ధమంతా వినిపించమని దివ్య దృష్టి ఇచ్చాడు, అందుకే ఆ దివ్య దృష్టి వల్ల నేను అమ్మని చూడగలిగాను. ఎంత అదృష్టవంతుండి, 8,000 సంవత్సరాలు తపస్సు చేస్తే జగదంబ పాదపద్మాలు చూడగలుగుతాం, ఆ పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడగలుగుతాం. అటువంటిది వ్యాసుని యొక్క అనుగ్రహంతో అమ్మవారిని కృష్ణుడు చూశాడు, అర్జునుడు చూశాడు. ఎలాగో కృష్ణుడు ఎప్పుడైనా చూడగలడు, అర్జునుడు చూడగలిగాడు. ఇంకా తర్వాత అమ్మవారిని అక్కడ చూసిన వాళ్ళల్లో ఎవరున్నారో తెలిసిన మహానుభావుడు ఆంజనేయుడు చూశాడు. ఆంజనేయుడు పైన చూస్తున్నట్ట అమ్మవారికేసి, మా వాడికి విజయం చేకూర్చని. ఇంకొక ఆయన చూశాడు, ఆయనే వేదవ్యాస మహర్షి. ఇంకా అక్కడ దగ్గరుండి వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో నేను చూడగలిగాను. అమ్మా అమ్మా అని నేను లోపల పులకించిపోయాను. ఇప్పటికి కూడా నా శరీరం అమ్మవారి యొక్క రూపాన్ని తలుచుకుంటే గగుర్పాటు గురువుతోంది. అటువంటి అమ్మవారు విజయదుర్గ, విజయుణ్ణి నీకు విజయం వస్తుందని ఆశీర్వదిస్తే ఇంకా మన వాళ్ళు బతుకుతారా అని నువ్వు అడగడం నాకు హాస్యాస్పదంగా ఉంది. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. అనగానే సర్లే దాని సంగతి అలా ఉంచి రణం ఎలా జరిగిందో చెప్పు, ఈ 10 రోజులు యుద్ధం అన్నట్ట. వీడు అలాంటి వెళ్ళలేడండో, తట్టుకోలేడు. పాండవులకి ఆశీర్వచనం వచ్చింది, కొడుకులకి నాశనమని వాడు తట్టుకోలేక సర్లే చెప్పు అన్నట్ట. అయితే చెబుతున్నా విను. ఆ సమయంలో కురు పాండవ సేనలకి అనేక విధాల శకునాలు తోచాయి. కౌరవ సైన్యం వైపు అన్ని అపశకునాలు రావడం మొదలెట్టాయి. గద్దలు అడరి కురుసేనపై గద్దలు ఆడదొచ్చే, కురుసేన మీద గద్దలు ఆడడం మొదలెట్టాయి. నక్కలొచ్చి కొయ్యని అక్కడ కూస్తున్నాయి. పాపం గాడిదలు వచ్చి వెనక్కాళ్లతో ఎగిరి తన్నుతున్నాయి. గాడిదలకి మనం ఎప్పుడు అపకారం చేయకూడదు తెలుసునండి. గాడిదలు కనుక రాష్ట్రంలో లేకపోతే దేశంలో లేకపోతే కొన్ని హానులు వస్తాయట. సకాలంలో వర్షాలు కురవకపోవడానికి ఒక కారణంగా గాడిదలను కూడా చెప్పారు. భూమండలం మీద గాడిదల సంఖ్య ఒకటిని, తర్వాత డేగల సంఖ్య ఒకటి తగ్గిపోకూడదు, రాబందుల సంఖ్య తగ్గిపోకూడదు. ఇవి తగ్గిపోతే వర్షాలు తగ్గిపోతాయట, ఎప్పుడో బృహస్పతి చెప్పాడు. ఇప్పుడు మీరు చూడండి, ఈ మధ్యకాలంలో గాడిదలు తగ్గిపోయాయి. మా చిన్నప్పుడు గాడిదలు బాగా కనపడేవి. వర్షం వచ్చే ముందు గాడిదలకి చెవుల్లా కదులుతాయి, అవి కదిలాయంటే వర్షం వస్తుంది. అసలు గాడిదల సంఖ్య ఎక్కువ ఉంటే వర్షం కురుస్తుంది, దానికి ఒక నియమం ఉన్నది. గాడిదలకి వరుణుడు ఆ వరం ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా గాడిదలు లేవు. పాపం చచ్చే చెడు పొద్దున్న ఒక 2 గాడిదలు చూశాను ఇక్కడ మా వెనక వైపు అన్నమాట రూమ్ దగ్గర. వాటికి 2 కాళ్ళు కట్టేసి ఎవడో కానీ హింసించేశాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి పాప అవి ఎటువెళ్ళిపోయో తెలీదు, కాళ్ళు 2 కట్టేశారు ఎవరో జంటగా. ఇంత క్రూరులు ఏంటండి ఈ మానవులు. ఈ మానవుల మీద ఒక్కోసారి ఎంత చికాకు వస్తుందంటే, ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తామనిపిస్తుంది అండి నాకు. అసలు ఏ జంతువుని బతకనివాడు? పిట్ట కనబడితే పొట్టను పెట్టుకుంటాడు, నెమళ్ళు కనబడితే తినేస్తాడు, కుందేళ్లు కనబడితే తినేస్తాడు, అడవుల్లో కనబడితే సింహాలు పులులు అన్నిటిని చంపు తినేటివే. కొండల్ని బ్రతకనివ్వరు, గుట్టల్ని బ్రతకనివ్వరు, పొలాలు బ్రతకనివ్వరు, జీవుల్ని బ్రతకనివ్వరు, అన్నిటిని చంపేసి ఇక వీడేం బాగుపడతాడో తెలియదు. అలాగే ఇవాళ మనకి ఈ దరిద్రం అంతా ఎందుకు వచ్చింది? ఈ భూమండలం వేడెక్కిపోతుంది. మీకు కొన్ని ధర్మములు చెప్పాలి. ఇవన్నీ భారతం మనకి చెబుతున్నది. ఆ రోజుల్లో క్రూర మృగాలను కూడా ఎక్కువ చంపకూడదని నియమం పెట్టుకున్నారు పాండవులు, తెలిసిన మీకు. ద్వైతవనం నుంచి అందుకే ఇంకో కామ్యక వనానికి పోయారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు మనం విజృంభించి అన్నిటినీ చంపేయడమేనా? దానివల్ల ఏమవుతుంది? చివరికి తెలియకుండానే భూమి మీద వర్షాలు పడ్డంలా క్షామం పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఏ జీవి అయినా ఈ సృష్టికి ఉపయోగపడేదే. ఇంకా నన్ను అడిగితే ఈ మానవుడి కంటే మిగతా జీవులే భూమికి ఎక్కువ ఉపయోగపడతారు. ఆ గాడిదలు కూడా వెనక్కాళ్ళ మీద లేచాయట అక్కడ. దాంతో కౌరవ సైన్యానికి అపశకునాలు కనబడ్డాయి. ఇక పాండవ సైన్యం వైపు సరదాగా హంసల గుంపులు తిరగడం మొదలు పెట్టాయి. అటువైపు చల్లగా లేస్తుంది, ఇటువైపు ఒక్కబోస్తుంది. వారు ఏదేటో తెలియదు. అంటే ఒక్కో చోట ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ ఏసీ మెషిన్ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయదు. అక్కడ ఇక్కడ పెద్ద తేడా ఏముంది? అది ఇది కూడా కరెంటేగా ఏం చేస్తాం? భగవంతుడు ఒక్కొక్కడు ఒక్కొక్క యోగం పెడతాడు. పాండవ సైన్యం వైపేమో చల్లగా లేస్తుందట, ఇటువైపు మాత్రం చల్లగా లేదట. ఇక్కడ ఏసీ పని చేయట్లేదు అన్నట్టు. వాళ్ళకి ఒక్కపోతే వీళ్ళకి మాత్రం చాలా హాయిగా ఉందట. ఈ విధంగా మొత్తం మీద ఏదైతేనే ఈ శకునాలు కూడా చూశాను. హఠాత్తుగా ధర్మరాజు గారు అటు ఇటు అందరూ ఉండగా రథం మీద నిలబడిన వాడు కాస్త ధనుస్సు బాణాలు కింద పెట్టేశాడు. మొత్తం బట్టలు పైన ఉండేటటువంటి కవచం అంతా ఇప్పేశాట. ఈ విధంగా కవచం అన్నీ తీసి పక్కన పెట్టి కేవలం కాళ్ళకి చెప్పులు మాత్రమే వేసుకుని ఇంకా ఏ విధమైన ఆయుధం లేదన్నాడు. కవచాలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు. హాయిగా వెళ్ళిపోవడం మొదలెట్టాడు. నడిచి వెళ్ళిపోతున్నాడు. ఒక్క క్షణకాలం భీముడు తెల్లబోయాడు, అర్జునుడు తెల్లబోయాడు, నకులుడు తెల్లబోయాడు, సహదేవుడు తెల్లబోయాడు. వాళ్ళంతా చక్కచక్కచక్క వాళ్ళు దిగిపోయి అన్నయ్య వెనకాతలే పెడుతూ, అన్నయ్య ఇదేమిటి? తీరా యుద్ధరంగంలోకి వచ్చాక ఇది కవచం తీసేసి ధనుస్సు పక్కన పెట్టి కేవలం కట్టుబట్టలతోటి నడిచి వెళ్ళిపోతున్నావు. నువ్వు పిరికివాడు అవ్వద్దు, యుద్ధం ఆపద్దని ఒకడో. అదేమిటి అన్నయ్య, యుద్ధరంగంలో శత్రువుల దగ్గరికి వెళ్ళడం పాపమని ఒకడో. ఇలా ఎవరు దాన్ని వాళ్ళు ఏదో చెబుతున్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఆయన కూడా పెడుతున్నాళ్ళండి. ధర్మరాజు, ధర్మరాజు వెంట భీముడు, భీముడు వెంట అర్జునుడు, అర్జునుడు వెంట నకులుడు, నకులుడు వెంట సహదేవుడు, సహదేవుడు వెంట కృష్ణుడు. ఇలా అంతా పెడుతూ ఉంటే అప్పుడు అన్నాడు కృష్ణుడు, ఆ ధర్మరాజు గారి అభిప్రాయం నాకు తెలుసు. మీరేం ఆయన ఆపద్దు, ఆయనే యుద్ధం ఆపడానికి వెళ్ళడంలా. యుద్ధానికి వెళ్లే ముందు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన భీష్ముడితో యుద్ధం చేయాలి కదా, అందుకని భీష్ముడికి ద్రోణుడికి ఇలాంటి వాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు పొందడానికి వెడుతున్నాడు. అందుకే ఆయన మౌనంగా వెడుతున్నాడు. మీరు ఇక రన్నింగ్ కామెంటరీలు చేయకండి అన్నట్ట. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. తిన్నగా వెళ్ళి ధర్మరాజు కిరీటం కూడా తీసేశాడు. ముందే చెప్పానుగా, కిరీటం తీసేశాడు, ధనుసు తీశాడు, కవచాలు అన్నీ తీశాడు. కేవలం పాదచారి అయి వస్తున్నాడు. ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద తలపెట్టి నమస్కరించి, మహాత్మా, పితామహ, నీ ఆశీర్వచనం నాకు కావాలి. యుద్ధరంగంలో కౌరవుల్ని జయించేటట్టుగా దీవించనగానే భీష్ముడు ఏమన్నాడు తెలుసా? అక్కట నీవిక్కడికి రాకపోతే నీకు శాపం ఇద్దాం అనుకున్నా, నువ్వు బతికిపోయావన్నట్టు. ఇది భారతంలో ఉన్నమాట. ఈ భీష్ముడు నా ఆశీర్వచనానికి రాకపోతే శపించి పడగొట్టేద్దాం అనుకున్నాను, నాకు అంత కసి వచ్చింది. అంటే భీష్ముడికి కూడా తాత్కాలిక ఉద్రేకం వస్తుంది. ఎందుకంటే అది యుద్ధం, అది ఒత్తప్పుడు ఆయన ధర్మాత్ముడే, కానీ యుద్ధరంగంలోకి వచ్చాక తెక్కొచ్చాక ఇంకెవరైనా ఒకటే. అందుకే మీకు ప్రారంభంలోనే ఏం చెప్పారు, అరణ్యపురంలో చెప్పాను మీకు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు సాత్వికులు, దేవతలైనప్పటికీ రాక్షసావేశం వాళ్ళకి యుద్ధంలో వస్తుంది. కొన్ని పిశాచి శక్తులు వాళ్ళు పట్టుకుంటాయి. దాంతో వాళ్ళు కూడా క్రూరులు అయిపోతారు. అది ఆ యుద్ధం యొక్క లక్షణం. దానికోసమే వాళ్ళు పుట్టారు. మళ్ళీ ఆ యుద్ధం అయ్యాక వాళ్ళు ప్రశాంతం పొందుతారు. అందువల్ల ఇప్పుడు భీష్ముడు, ఇవాళ ధర్మరాజు నా దగ్గరికి మాట వరస కూడా ఆశీర్వచనానికి రాలేదే, సంధికేమో కృష్ణుడు వచ్చాడు, ఈయన రాలేదు, అయ్యా నా దగ్గరికి రాడా, ఆ మాత్రం మనవడు కదా, రావచ్చు కదా అనుకుంటున్నట్ట. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసు, ఇదే మాట వాడాడండి వ్యాసుడు, నీకు శాపం ఇద్దాం అనుకున్నాను, ఒకవేళ నా శాపానికి గురయ్యి ఉంటే నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు, నీ అదృష్టం, సమయానికి వచ్చావు. ఇప్పుడు నేను నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను, కోరుకోను ఏదైనా సరే, ఒక్క నీ వేపు వచ్చి యుద్ధం చేయడం తప్ప, అది మాత్రం కుదరదు. అనగానే నా వేపు రమ్మని ఎలాగూ కోరను, సేనాధిపతి గారిని ఏముండయి అది విడిచిపెట్టి ఇలా రమ్మని ఎలా అంటాను. కానీ నువ్వు మహాత్ముడివి, నిన్ను ఎవరూ దేవతలు కూడా జయించలేరు. అన్నిటికీ మించి మీ నాన్నగారు ఇచ్చిన వరం వల్ల స్వచ్ఛంద మరణం కలిగిన వాడి, మరి నిన్ను ఎలా చంపడం అన్నాడు ఈయన. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నీకు మనస్ఫూర్తిగా నేను ఆశీర్వచనం ఇస్తున్నాను, నా దేవన కంటే నీ వెనక ఉన్న వాసుదేవుడు పరంధాముని యొక్క అనుగ్రహం నీకున్నది, కాబట్టి నీకు యుద్ధంలో విజయం తప్పదు. అయినా ఇప్పుడు మాత్రం నీకు కొన్ని కిటుకులు చెప్పలేను. ప్రారంభంలోనే ఆ కిటుకు చెబితే ఎలాగా? నేను అలిగి ధనుస్సు పుచ్చుకున్నంత వరకు నన్ను హరిహరాదులు కూడా జయించలే చెప్పాడు ఆయన. ఇది ఆత్మస్థుతి కాదు, అది నాకు భగవంతుడిచ్చిన వరం. కాబట్టి దేవేంద్రాదుల్ని పక్కన పెట్టు, హరిహరుడు ఏకమైన నా చేతిలో ధనుస్సు ఉండగా నన్నెవరూ జయించలేరు అనగానే అందుకేగా నీ దగ్గరకు వచ్చాను తాతయ్య అన్నట్టు ఈయన. అట్టిట్టనకే గుమిప్పరుస ఎంతకు కాలము కాదు దానికి. ఇప్పుడు అట్టు ఇట్టు అని అడక్కున్నాను, అలాగా ఇలాగాని ఇప్పుడు కాదు, క్రమరంగా వచ్చేదుగాక. మళ్ళీ ఇంకొకసారి రా, సమయం చూసుకుని ఇంకోసారి రా, అప్పుడు కిటుకు చెబుతాను. ప్రస్తుతానికి ఆశీర్వచనం మాత్రమే ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నట్ట. అక్కడి నుంచి బయలుదేరి ద్రోణాచార్యుడికి నమస్కరించాడు. ద్రోణుడు అన్నాడు, నాయన ధర్మబలం కలిగిన వాడి నీకు విజయం తప్పదు. అనగానే విజయం కోసం కాదండి, మీరు చచ్చిపోయేందుకు మార్గం ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన కూడా. ఎప్పుడు కూడా గురువులను అలా అడగాలట, మీరు మంచివాళ్ళు కనుక నా దగ్గరకు వచ్చి మీరు ఎలా చచ్చిపోతారని అడగట్లేదు కానీ పాపం నేను కూడా కౌరవుల వైపు లేను కనుక మొత్తమే చెప్పచ్చేది ఏంటంటే, వినయంగా వెళ్ళి కాళ్ళకి దండ పెట్టి గురువు గారు మీరు ఎలా చచ్చిపోతారంటే ఆయన మాత్రం చెప్పేశాడంటే కొంచెం బోళాశంకరుడు ఆయన, స్వతసిద్ధంగా విప్రుడు కదా. అందుకని ఆయన ఏమన్నాడు తెలిసిన, దానికేముంది ఆయన, నేను నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనే వార్త వింటే తక్షణం నా చేతిలో ఉన్న ఆయుధం విడిచిపెడతాను, ధనుస్సు విడిచిపెడతాను. ధనుస్సు చేతిలో ఉండగా నన్ను ఎవరు ఏం చేయలేరు, ధనుస్సు విడిచిపెడితే చిన్నవాడు కూడా నన్ను చంపేయచ్చు. నేను ధనుస్సు విడిచిపెట్టాలంటే నాకు ఇష్టమైన వాడు చచ్చిపోయాడనే వార్త వినాలి. ఆ వార్త కూడా నువ్వు చెబితేనే నమ్ముతాను, నీలాంటి వాడు చెబితే నమ్ముతాను, ఎవడ పడితే వాడు చెబితే నమ్మను, నాకు ఇష్టమైన వాడు నా కొడుకే అంటే ఇంక అన్ని క్లియర్గా చెప్పాడు. అశ్వత్థామ తెచ్చాడనే వార్త వింటేనే నేను నా ధనుసు విడిచిపెడతాను, అది నువ్వు చెబితేనే నమ్ముతాను. నిజానికి అశ్వత్థామ ఈశ్వర వరప్రసాది చిరజీవి, అది ఆయనకి తెలుసు. అయినా ముందే చెబుతున్నాడు, నువ్వు ఏదో వంకతో అబద్ధవాడైనా నన్ను చంపేయి. ఎందుకంటే ఇంకా ధర్మరాజు గారి యోగం ఏమిటండి, గురువు గారు అవతల వైపు ఉండి కూడా నన్ను చంపే మార్గం ఇదే అని చెప్పాడు ఆయన. ఎందువల్ల, కారణం ఒకటే, నేను మహాపాపం చేస్తున్నాను. ఆయన ఒప్పేసుకున్నాడు. ఆయన ఒక దౌర్భాగ్యుడి దగ్గర, ఎంతో నీచాతినీతుడు, ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరూ చెయ్యని పాపం వాడు చేశాడు. అదేమిటి, ద్రౌపది యొక్క వస్త్రాలు లాగడం. అబద్ధాలు మోసాలు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చంపడానికి ఎన్ని కుట్రలు పన్నాడో నాకు తెలుసు. అవన్నీ ఒక ఎత్తు అయితే ద్రౌపది యొక్క కొంగు లాగాడు వాడు. అధర్మపరుడి దగ్గర తప్పనిసరి ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడి పతనం కోరుకోవాలి మాబోటి వాళ్ళం, కాబట్టే నీకు ఈ కిటుకు చెప్పానన్నాడు. ఇది కూడా పక్కనున్న దుర్యోధనుడికి వినపడకుండా, వినపడితే వాడి ఊడుస్తాడు. మళ్ళీ వీళ్ళు ఎవరు చెప్పినా ఇదంతా సీక్రెట్స్, వాడేమో ఏమిటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారని చెవి పెట్టుకుంటున్నాడు వాడు కనపడ్డంలా. ఒక్క ధర్మరాజు గారికి ద్రోణుడికి, ధర్మరాజుకి భీష్ముడికి తప్ప పక్కనున్న వాళ్ళు కనపడకుండా అంత జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళి కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు, కానీ మీరు ఎలా చచ్చిపోతారని అడగలేకపోయాడు పాపం. అందరి దగ్గరికి వెళ్ళి అడగడానికి సిగ్గుపడిపోతున్నాడు ఈయన. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నీ మనస్సులో ఊహ నాకు తెలుసు, నేను మాత్రం నువ్వనుకున్నట్టుగా ఈ భీష్ముడిలాగా ద్రోణుడిలాగా చావను, నేను అవధ్యుణ్ణి అంటే నేను చిరజీవిని, కలియుగ అంతం వరకు బతుకుతాను, నన్ను నువ్వు చంపలేవు, కానీ నీకు మాత్రం విజయం తథ్యం. నాయన గోపాలదేవుడు కొండంత అండగా ఉండగా ఇంకొకళ్ళ ఆశీర్వచనం నీకెందుకు, వెళ్ళిరా అన్నట్ట. ఆ ముగ్గురికి నమస్కరించి మళ్ళీ టీవీగా వెనక్కి వచ్చేసాడు ఈయన. ఇప్పుడు కిరీటం నెత్తి మీద పెట్టుకున్నాడు, కవచం వేసుకున్నాడు, ధనుసు పుచ్చుకుని ఏం చేశాడు తెలుసా, ఓ వీరులారా మరొక్కసారి మీ అందరికీ అవకాశం ఇస్తున్నాను, కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కౌరవుల్ని విడిచిపెట్టి దుర్యోధను విడిచిపెట్టి నా వేపుకొస్తే వాళ్ళని నా తమ్ముళ్లతో సమానంగా చూస్తాను, రాజ్యంలో వాళ్ళకి భాగం ఇస్తాను, వాళ్ళు నా తమ్ముళ్ళు అంటే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఎంతో అలా చూసుకుంటాను యావజ్జీవితం, మీలో ఎవరన్నా నా పార్టీకి వచ్చేస్తే వచ్చాడు అన్నాడు. ఇవి ధర్మాత్ములు గొప్పవాళ్ళ యొక్క స్ట్రాటజీస్, గుర్తుపెట్టుకోండి. చివరి మూమెంట్లో అలా చేయాలి. ఒక పాపాత్ముడిని పడగొట్టాలంటే అవతలవాడిని నెగ్గేస్తాడు అనుకున్నాడు వాడు ఇంచుమించుగా, అలాంటప్పుడు వాడిని పడగొట్టడానికి ఇలాంటి నీతులు ఉపయోగించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు అలా ఆ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు, కారణం అదే. అందుకే మహాభారతం ఎప్పుడూ పనికొచ్చే ఒక అద్భుతమైన గ్రంథం. అవతలవాడు దుర్మార్గుడు, వాడి వల్ల దేశానికి నష్టం, ప్రపంచానికి నష్టం, అందుకే వాడిని పడగొట్టడానికి మళ్ళీ ఏమన్నాడు ధర్మరాజు, మీకు ఆఖరి అవకాశం, మీలో ఎవరైనా నా వైపు రండి, వస్తే మాత్రం నా తమ్ముళ్ళో చూసుకుంటాను అనగానే ఈ ధృతరాష్ట్రుడి కొడుకుల్లో ఒకడు యూత్సుడు అన్నాడు. ధృతరాష్ట్రుడికి చాలా మంది భార్యలు ఉన్నారు, అందులో ఒక వైశ్య స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ చాలా ధర్మాత్మురాలు, అందుకే ఆవిడ కొడుకు యూత్సుడు అన్నవాడు కూడా అంత ధర్మాత్ముట. వాడు చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తుడు. అతడు వెంటనే లేచిపోయి, ఇదిగో నా సైనికులు ఈ 1000 మందితో కలిసి నేను నీ వైపు వచ్చేస్తున్నాను, ఈ ధృతరాష్ట్రుడి కొడుకులతో కలవడం నాకు ఇష్టం లేదు, మా నాన్న అంటే నాకు అందుకే విసుగొస్తుంది, ఈ వీళ్ళంతా పాపాత్ములు అని దుర్యోధనుడు యొక్క పాపాలన్నీ ఒగ్గడించి వచ్చేశాడు. అది తల్లి యొక్క గొప్పతనం కొడుకులకు వస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆవిడ చిన్నప్పటి నుంచి భక్తురాలు. మనం పిల్లలకు ఎప్పుడు కూడా అసలు సంస్కారం ఎలా వస్తుందండి, భారతం ఊరికే వినడం వల్ల కాదు, పిల్లలకి సంస్కారం తల్లే ఇవ్వాలి. తల్లి ధర్మాత్తురాలు అయితే పిల్లలు ధర్మాత్తులు అవుతారు. ఇప్పుడు ఈ పిల్లలు పురాణానికి వస్తున్నారంటే వాళ్ళమ్మ వస్తుంది కాబట్టి వాళ్ళమ్మే సీరియల్ పొద్దున సాయంకాలం దాకా చూసి అత్తవా పెంట మీద చెత్తవా చూస్తే పిల్లలు ఏం చేస్తారు, ఇంకా కొత్త సీరియల్స్ చూస్తారు. ఇంతకంటే వాళ్ళ అమ్మ నెత్తి మీదే మొత్తుతారు. ఇవాళ మనందరం కూడా చెయ్యవలసిన పని అది, పిల్లల్ని మీరు కూడా తీసుకురండి. దానివల్ల మీ పిల్లలు ప్రహ్లాదుల్లాగా, ధ్రువుడిలాగా, అర్జునుడిలా తయారవుతారు, ధర్మరాజులా తయారవుతారు. వాళ్ల వల్ల మీకు ఇవాళగా రేపైనా సుఖం తెలిసినా, పిల్లలు కనుక సరైన మార్గంలో నడుచుకుంటే మీరేం భయపడక్కర్లా, వీళ్ళకి భక్తి ఎక్కువైపోతుందని. ఆ భక్తి వల్ల దేశానికి లాభం, ధర్మం పెరుగుతుంది, సస్యశ్యామలమవుతుంది భూమండలం. అంతేకాకుండా వీళ్ళు వార్ధక్యంలో ఆ పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తారు. వార్ధక్యంలో తల్లిదండ్రులు ఇవాళ చాలా మంది చూడటంలో పిల్లలు అనాథాశ్రమాలు చేరుస్తున్నారు తెలుసా, అందుకే వృద్ధాశ్రయాలు తయారవుతున్నాయి. నిజం చెప్పాలంటే దేవుడి దేవుళ్ళ వృద్ధాశ్రమములు మూతబడేటటువంటి స్థితి రావాలని ఆశీర్వదించాలట. ఎందుకని అంటే పిల్లలు తల్లిదండ్రులు చూసేలా చేయమని అర్థం. అంతేగాని పిల్లలు తల్లిదండ్రులు చూడడం మానేస్తే వీళ్ళు వెళ్ళి ఎక్కడ ఓల్డేజ్ హోములు ఉంటాయా అని అందులో పడిపోతే దానివల్ల దేశానికి ఎంత నష్టం అండి. అది గతి లేక అందులో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ తల్లి యూత్సుడి తల్లి అంత గొప్పదన్నమాట. అందువల్ల వాడు కూడా ధర్మాత్ముడై పాండవుల వైపు రాగానే ధర్మరాజు కౌగిలించుకున్నాడు. ఈ రోజు నుంచి నా తమ్ముళ్లతో సమానంగా చూస్తానన్నాడు. అతన్ని చివరి దాకా నిలబెట్టారు తెలిసిన, పరీక్షిత్తుని పట్టాభిషిక్తుని చేశాక ఈ యుత్సుణ్ణి అతనికి పక్కన సేనాధిపతిగా పెట్టాడు ఆయన. అంటే ఇచ్చిన వాటి నిలబెట్టుకున్నాడు ధర్మరాజు. చిట్ట చివరికి పాండవుల శరీరం విడిచిపెట్టినా ఈ యుత్సుడు ఉన్నాడు, వాడు ఉండి పరీక్షిత్తుని కాపాడాడు, జనమేజయుడికి సాయం చేశాడు. జనమేజయుడి తర్వాత శరీరం విడిచిపెట్టాడు. ఒక ధర్మాత్ముడికి సాయం చేయడం వల్ల 183 ఏళ్లు సుఖంగా బ్రతికి హాయిగా స్వర్గానికి వెళ్ళాడు ఈ యుత్సుడు ఒక్కడే. తక్కిన వాళ్ళంతా దుర్మరణం పాలైన ఈ విధంగా అతన్ని కూడా కలుపుకున్నాడు. మనం అనుకుంటాం కానీ ఒక్కడొచ్చినా చాలట ధర్మాత్ముడు. ఈ విధంగా వాళ్ళందరినీ కలుపుకున్నాక ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ కబుర్లు ఇలా ఉండగా ఈ యుద్ధరంగంలోకి కర్ణుడు వచ్చాడు. భీష్ముడు ఉండగా యుద్ధం చేయనన్నాడుగా, కానీ యుద్ధం ఎలా జరుగుతుందో కుతూహలం వీడికి. ఎలక్షన్లో పోటీ చేయకపోయినా పొద్దున సాయంకాలం దాకా రిజల్ట్స్ చూడడానికి సిద్ధపడతారు కొందరు. అలాగే వీడు కూడా ఆ రంగంలో ఓ పక్కన నిలబడి ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏమిటి అని అంత ఉత్సాహంగా చూస్తూ ఉంటే కృష్ణుడు ఏమరగనట్టు దగ్గరికి వెళ్ళి, కర్ణ, ఓ భీష్ముడు యుద్ధం చేసినంతకాలం నువ్వు యుద్ధం చేయనని శపథం చేశావు, భీష్ముడు పడిపోయేదాకా నీకు మాత్రం కాలక్షేపం ఏమవుతుంది? పోని పద్మాకర్ గారు పురాణం కూడా ఎక్కడలేదు కాబట్టి కాలక్షేపం కోసమైనా కాసేపు పాండవుల వైపు వచ్చి సాయం చేసి భీష్ముడు పడిపోయాక మళ్ళీ అటు వెళ్ళకూడదా అన్నట్ట. అనగానే కర్ణుడు పక్కపక్కనవి, నేను ఎట్టి పరిస్థితులలోనూ నా శరీరాన్ని దుర్యోధనుడికి అంకితం చేశాను, భీష్ముడి మీద కోపం వచ్చిందని యుద్ధం మానేశాను, కానీ భీష్ముడు పడిపోయేదాకా ఇటు సాయం చేశాననుకో అప్పుడు దుర్యోధనుడికి వ్యతిరేకంగా నేను యుద్ధం చేసిన వాడిని అవుతాను. పైగా నేను యుద్ధరంగంలోకి వచ్చానంటే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తాను, ఏం చేస్తానో నాకే తెలియదు, అది మాత్రం జరగదన్నట్ట. సరే నీ కర్మ పో అన్నాడు ఆయన. అంటే శ్రీకృష్ణుడు చివరి ప్రయత్నం కూడా చేశాడు, కనీసం ఈ భీష్ముడు యుద్ధం చేసిన 10 డేస్ అయినా మా కోసం ఓ గన్న పట్టుకోకూడదు అంటే పట్టుకోలేదు వాడేమి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇదంతా విని, ఆహా ఏం విచిత్రమైన ఘట్టాలు చెబుతున్నావు ఏ సంజయ, సరే అయ్యింది ఏదో అయ్యింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. సంజయ, పరమ పవిత్రమైనది కురుక్షేత్రం అంటే ధర్మక్షేత్రం. అందుకే పూర్వకాలం మహారాజులంతా యుద్ధానికి అక్కడికి వెళ్లేవారు. పరశురాముడు ఒకనొకప్పుడు 3 ఏళ్లు 21 మార్లు క్షత్రియుల్ని నరికి ఆ రక్తంతో అక్కడ మడుగులు తయారు చేసి అందులో పోసాడు. అది నిజానికి రక్తపు మడుగులు, 5 మడుగులు ఏకంగా, 7 మడుగులు గావించినట, 5 రక్తపు మడుగులు అంతంత విశాలమైన తయారు చేశాట. అప్పుడు దేవతలంతా, ఈ రక్తపు మడుగుల వల్ల నీకు కూడా కొంత పాపం వస్తుంది, ఆ పాప ప్రక్షాళన చేసుకోమంటే గంగాదేవిని ప్రార్థించాడు ఆయన. అప్పుడు గంగ వచ్చి ఆ మడుగుల్లో ప్రవహించి ఆ రక్తాన్ని శుద్ధి చేసి పవిత్ర జలాన్ని అందులో నింపింది. గంగా జలాన్ని గంగాదేవి స్వయంగా నింపింది. అప్పటి నుంచి ఆ 5 మడుగులు అత్యంత పవిత్రమైనవి అని పిలువబడ్డాయి. అందులో స్నానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. అంత పవిత్రమైనటువంటి 5 మడుగులు కలిగినటువంటి కురుక్షేత్రం ధర్మక్షేత్రం. ఇంకో అంతరార్థం తెలిసే ఇక్కడ, ధర్మక్షేత్రే కురుక్షేత్రేలో క్షేత్రే క్షేత్రే ధర్మకురు అని ఒక అర్థం ఉంది, అంతరార్థం అది. క్షేత్రే క్షేత్రే ప్రతి తీర్థస్థలమునందు లేక ఇలాంటి మంచి పనులు జరిగే క్షేత్రములయందు ధర్మకురు ధర్మమును చెయ్యుము, దానం చేయరా తీర్థయాత్రలకు వెడితే అని అంతరార్థం. తెలియకుండా అలా వచ్చింది అనుకోవటం అట. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు అని ఒక అర్థం, ప్రతి క్షేత్రమునందు ధర్మ కురు. ధర్మశబ్దం నపుంసకలింగం కూడా ఉందండి. పుల్లింగంలో అయితే ధర్మ, నపుంసకలింగంలో ధర్మ అని ఉంటుంది. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మ కురు క్షేత్రే క్షేత్రే అని అర్థం. ప్రతి క్షేత్రంలో నువ్వు ధర్మం మాత్రం చెయ్యి, అధర్మం చెయ్యకు. అటువంటి ధర్మక్షేత్రంలో యుద్ధానికి సంసిద్ధులైన మావాళ్ళు, మళ్ళీ అక్కడ పక్షపాతం పదగా మామకాహ అంటే మావాళ్ళైన కౌరవులు పాండవులు, కిం అకుర్వత ఏం చేశారు వాళ్ళు, ఏం చేశారని అడిగట. అప్పుడు సంజయుడు చెప్పాడు, దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని దూచాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్టజ్యుమ్నుడు ఒక అద్భుతమైన వ్యూహాన్ని పన్నాడు, అది చక్రవ్యూహం. అటువంటి వ్యూహాన్ని చూచి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు ముందు గురువుగారి దగ్గరకు వచ్చాడు. ఆచార్యం ఉపసంగమ రావడమే ముందు గురువుగారి దగ్గరికి వచ్చాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి. ఏమన్నాడు ఆ సైన్యాన్ని చూసి, మహారాజా ఎందుకు నా దగ్గరకు వచ్చావు, హఠాత్తుగా యుద్ధరంగంలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు అని ద్రోణాచార్యుడు అడగగానే, గురుదేవా ఒక్కసారి పాండవ సైన్యాన్ని చూడండి. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడైన ద్రుపదపుత్రుడు దృష్టజ్యుమ్నుడు పాండవ సైన్యాన్ని వ్యూహాకారంలో నిలబెట్టాడు, మనదానిని భీష్ముడు వ్యూహంగా నిలబెట్టాడు. కానీ రెండింటికి తేడా తెలుస్తోందా? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన భీష్ముడి చేత పరిపాలింపబడుతున్న కౌరవ సైన్యం అపర్యాప్తం అంటే లిమిట్ లేదు దానికి, ఎంత అని చెప్పడానికి వీలు కాని విశాల సముద్రం లాంటిది మన సైన్యం. మన సైన్యం అసంఖ్యాకంగా ఉంది, కానీ భీముడి చేత రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితంగా ఉంది. అది చిన్న సైన్యం, మంది పెద్ద సైన్యం అని చెప్పాడనమాట. ఎంత పెద్ద సైన్యం మంది, అసలు ఈ జనాన్ని చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది. వేరే భోజనం చేయక్కర్లా, శనివారం నాడు పూరి కూర తినక్కర్లేదు, అంత హాయిగా ఉంది నాకు. ఏమి సైన్యం, ఏమి సైన్యం! ఈ సైన్యాన్ని చూసి ఆ సైన్యాన్ని చూస్తే అబ్బే వాళ్ళందరినీ నల్లులు నలిపినట్టు నలిపియనిపిస్తోంది. వాళ్లల్లో ఒక సైనికుడికి మన వాళ్ళు ఇద్దరేసి ఉన్నారు, అంతంత రెట్టింపు ఉంది దాదాపుగా. అంత గొప్ప సైన్యం మనది. ఇందులో మనకి విజయం వస్తుందా అనగానే ద్రోణుడు మందహాసం చేసి ఊరుకున్నట్టయినా సమాధానం చెప్పలా. దుర్యోధన మందే విజయం అని ఏమల్లా, ఓ చిరునవ్వు నవ్వేట. సరిగ్గా వీడిలో అడుగుతూ ఉండడం కనిపెట్టాడు. వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యం తీసుకున్నాడు, భయను ఊదాడు. వెంటనే అర్జునుడు లేచాడు, దేవదత్తం అనే శంఖం ఊదాడు. భీముడు పౌండ్రం లేక పౌండ్రకం అని పిలువబడే శంఖాన్ని ఊదాడు. సుఘోషం మణిపుష్పకం అని రెండు శంఖాలని నకుల సహదేవులు ఊదారు. అనంత విజయం అనే శంఖాన్ని యుధిష్ఠిరుడు ధర్మరాజు భయ్యను ఊదాడు. ఇంకా తక్కినటువంటి వాళ్ళు వాళ్ళ శంఖాలు ఊదారు. ఎన్ని ఊదినా మహానుభావుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు ఊదిన శంఖముల యొక్క నాదములు ఈ భూమండలం దాటి ఎక్కడికో నభోలోకాలకు వెళ్ళిపోయాయి. అసలు ఆ శబ్దమే ధార్తరాష్ట్రాన్ని మొత్తం, ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు వాడి సైన్యాలని హృదయాన్ని వ్యధారయత్తు గుండెల్ని బద్దలు కొట్టేయట. శ్రీకృష్ణుడును అర్జునుడు శంఖం ఊత్తే ఆ శంఖనాదంతో వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. అంతలా వచ్చిందనమాట ఆ శంఖనాదం. ఆ శంఖనాదం పాండవులకి సౌఖ్యం కలిగించింది, కౌరవులకి హృదయాన్ని కంపించేలా చేసింది. కౌరవుల హృదయాలు కంపించిపోయాయి. ఆ సమయంలో అర్జునుడు ఏమన్నాడు, ఈ రెండు సైనికుల యొక్క మధ్యలో, ఆ సైన్యానికి ఈ సైన్యానికి మధ్యలో ఒక్కసారి మన రథాన్ని నిలబెట్టు, అప్పుడు నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. ఎవరెవరు ఎలా ఉన్నారో, ఎవరితో ముందు యుద్ధం చేయాలో తర్వాత చెయ్యాలో చూస్తాను. ఏది శానయోహ ఉభయోహ మధ్య రథం స్థాపయమే అర్జున, మే రథం నా యొక్క రథమును శానయోహ ఉభయోహ మధ్య రెండు సైన్యముల మధ్య అచ్యుత, మళ్ళీ అక్కడ కృష్ణల్లా ఎప్పుడూ నాశనం లేనివాడా, మధ్యలో స్థాపించు అంటే నిలబెట్టు అనగానే శ్రీకృష్ణుడు ఆయన కోరిక ప్రకారంగా రథాన్ని ముందుకు నడిపాడు. ఇప్పుడు పాండవ సైన్యాన్ని దాటి కౌరవ సైన్యానికి దగ్గరలో ఈ రెండు సైన్యాలకి సరిగ్గా మధ్యలో ఉండేటట్టుగా రథం నిలబడింది. అర్జునుడు ఒక్కసారి చూసుకున్నట్టు కాసేపట్లో యుద్ధం ఎవరెవరితో చెయ్యాలో, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, సమితింజయుడు, అశ్వత్థామ, వికర్ణుడు, ఈ వ్యక్తులందరినీ చూసేసరికి ఒక్క క్షణకాలం ఆయన హృదయం కంపించిపోయింది, దుఃఖం కలిగేసింది. నన్ను ఎప్పుడూ కౌగిలించుకుని ప్రేమతో, నాయన అర్జున ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేసే తాతగారిని చంపాలా, చిన్నప్పటి నుంచి నీకంటే ప్రపంచంలో గొప్ప విలుకాడు ఉండడురా, అలా తయారు చేస్తాను అని ఆశీర్వదించి నాకు ఎన్నో విద్యలు నేర్పిన ఈ గురువుగారి మీద బాణాలేసి కొట్టి చంపనా, మా నాన్నగారి మిత్రుడు నాకు పినతండ్రి వంటి వాడు కృపాచార్యుణ్ణి కొట్టనా, నా సోదరుడు గురువుగారి పుత్రుడు అశ్వత్థామ వరప్రసాద్ వాణ్ణి చంపడం నేను, ఇక్కడ ఎవరిని చూసినా అంత బంధువులు, మేనల్లుళ్ళు మేనమావలు పిల్లలు అవుతారు, ఆరికి దుర్యోధనుడు కూడా నాకు సోదరుడే కదా వరసకి, వీళ్ళని చంపడం ఎలాగా అని ఒక్క క్షణకాలం కరుణ ఎక్కువైపోయింది. చాలా మందికి తిరిగి తిరిగితనం ఉంటారు సుమా, తిరిగితనం కాదు కరుణ, కరుణ వల్ల అతని శరీరం కంపించిపోయిందిట. వెంటనే గాండీవం చేతిలోంచి జారిపోయినట్టు అయిపోయింది, కళ్ళు బయర్లు గమ్మినట్టు అయ్యింది. అప్పుడప్పుడు కొంతమంది చూసారా ఏదో పారాయణ చేస్తున్నప్పుడు లేకపోతే ఉపన్యాసం వింటున్నప్పుడు అలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఎంత గొప్పవాడికైనా. అలా ఒక్క క్షణకాలం ఆయన శరీరం కంపించిపోయింది. వెంటనే కృష్ణ బాబోయ్ నేను యుద్ధం చేయలేనన్నాడు ఆయన. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే నవ. నాకొద్ది ఈ విజయం, నేను యుద్ధం చేయలేను. ఇంతమంది వీరుల్ని చంపేసి వాళ్ళందరి యొక్క నెత్తురు కూడు నేను తిన్నా, నాకు ఈ విజయం వద్దు, నాకు ఈ భోగాలు ఎందుకు, వీళ్ళంతా చచ్చిపోయాక ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, ఈ కీర్తి ఎందుకు, వద్దొద్దు. ఓ పక్కనేమో తండ్రి, మరో పక్కనేమో తాత, మరోవైపునేమో బంధువు, మరోవైపు సోదరుడు, ఆ సోదరుల పుత్రులు, బావలు, బావమరుదులు, అందరూ స్వజనమే. ఈ స్వజనులందరినీ చంపి కిరాతక వృత్తితో క్రూరమైనటువంటి వృత్తి సాగించి చివరికి వాళ్ళందరూ చావగా మిగిలిన ఆ నెత్తురు నేను నిలభోం చేస్తాను, నా వల్ల కాదు బాబోయ్. గాంధీవం శ్రంసతే హస్తాత్, నా శరీరం నుంచి చేతిలోంచి గాంధీవం జారిపోతోంది, శరీరం కంపిస్తోంది, హృదయం అదుపులో ఉండడం లేదు. నేను వెళ్ళి శ్రేయోభోక్తుం భైక్ష్యమపీహలోకే భిక్షాటనతో బతుకుతానన్నాడు. ఎంతకంటే ఎందుకు యుద్ధం చేయడం కంటే హాయిగా ముష్టెత్తుకోవడం నాకు సుఖం అనిపిస్తోంది. అప్పుడు ఎవరిని చంపక్కర్లా, నువ్వు నీకు వీలుంటే ఓ బిచ్చపాత్రయ్యి, ఓ బొచ్చి ఇచ్చామనుకో, ఆ బొచ్చి పుచ్చుకుని అమ్మా బిచ్చం, అయ్యా బిచ్చం అని బిచ్చం ఎత్తుకుంటాను. ఇంత స్పష్టముగా అన్నాడు అర్జునుడు, శ్రేయోభోక్తం భైక్ష్యమపీహలోకి, భైక్ష్యం భిక్షాటనతో వచ్చే ఆహారం అది నాకు సుఖం అనుకుంటున్నాను అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు, రవి ఇప్పటిదాకా ఒక రకంగా ఉన్నావు, ఒక్క క్షణకాలంలో ఎంత బేలగా మారిపోయావు అర్జున, ఎప్పుడు ఎలాంటి ఆలోచన చెయ్యాలో ఆ ఆలోచన చెయ్యాలట. మానవుడికి భగవంతుడు కొన్ని లక్షణాలు ఇచ్చాడు, కొన్ని శక్తులు ఇస్తాడు, వాటిని ఎప్పుడూ కోల్పోకూడదు. రాగం ద్వేషం అనే వాటికి గురి కాకూడదు. ఏ సమయంలో ఏ ఆలోచన చెయ్యాలో ఆ ఆలోచన చేసిన వాడు బాగుపడతాడు. సమయమునకు తగిన ఆలోచన ఉండాలి, కానీ అసమయంలో పనికిమాలిన ఆలోచన పనికిరాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఎవరి గురించి ఆలోచించాలో వాళ్ళ గురించి ఆలోచించాలి. ఆలోచింపదగని వాళ్ళ కోసం మారి మాట్లాడకుండా మనం మన పని చేయవలసింది. ఇప్పుడు ఇందులో ఉన్నారు వీళ్ళంతా యుద్ధానికి వచ్చారు, ఇప్పుడు వీళ్ళని చంపడం ఎలాగనకూడదు. యుద్ధానికి రాని క్రితమే ముందే ఎందుకు వచ్చింది యుద్ధం అనుకోవాలట. తీరా రంగస్థలంలో దిగాం, పని అంతా దగ్గరకు వచ్చింది, సరైన సమయంలో పని చేయవలసినప్పుడు అయ్యయ్యో ఎందుకు మొదలు పెట్టాను అనుకోకూడదట. దీనికి ఏమని పేరు, వృధారంభం అంటారు. ఆరంభించడానికి ముందే బాగా ఆలోచించి, ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, గొప్ప నీతి చెబుతోంది. ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యవచ్చా లేదా, చెయ్యవచ్చా లేదా అని బాగా ఆచితూచి ఆలోచించి మొదలు పెట్టాలి. ఒక్కసారి ఆలోచించి పని మొదలు పెట్టాక మాత్రం ప్రాణం పోయినా వెనక్కి రాకూడదు. అలా వెనక్కి వచ్చేవాడు ఉన్నాడే వాడికంటే మూర్ఖుడు మరొకడు లేడు, అటువంటి వాడు ఎన్నో జన్మలెత్తుతాడు. నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద పండితుల్లో మాట్లాడుతున్నావు, ఈ సృష్టిలో ప్రతివాడు చస్తాడు పుడతాడు, చస్తాడు పుడతాడు. కొంతమంది బ్రతుకుతారు, కొందరు చచ్చిపోతారు. ఈ సృష్టి రహస్యం కాబట్టి చచ్చిన వాళ్ల కోసం, బ్రతికున్న వాళ్ల కోసం పండితాహ పండితులు నా అనుశోచంతి ఎక్కువ ఆలోచించరట. ఎవడన్నా చచ్చిపోయినా లేక ఎవడన్నా పుట్టినా, ఎవడన్నా బ్రతికినా, ఎవడన్నా కీర్తి తెచ్చుకున్నా ఎక్కువ పట్టించుకోకూడదు. శోచంతి అనలా, అనుశోచంతి అని పదం వాడాడు. పండితాహ నా అనుశోచంతి, అనుశోచంతి అంటే దీర్ఘంగా ఆలోచించకూడదు. ఒక వ్యక్తి పోయాడండి, ఆ వ్యక్తి పోయినప్పుడు బాధ రాకుండా ఎలా ఉంటుంది? మనకు ఒక ఆత్మీయుడో బంధువో ఎవరో ఒకడు పోయినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం తొందరగా విడిచిపెట్టాలి, అందులోంచి విముక్తి పొందాలి. ఒక ఆయనకి ఎంతో ఇష్టురాలైన భార్య పోయింది, అయ్యో అని కాసేపు ఏడవాలి తప్ప ఇంక ఎన్నాళ్ళైనా ఆవిడ లేదు నేను బతకలేను, ఆవిడ లేదు నేను బతకలేనంటే నువ్వు ఎలాగో బతక తప్పడంలా, కానీ రోజు ఏడవడం వల్ల నీ శరీరం నాశనం అవుతుంది, మనస్సు పాడవుతుంది. ఈ దుఃఖం వల్ల మళ్లీ జన్మలో ఏ భార్య చచ్చిపోయిందో ఆ భార్యగా నువ్వు పుడతావట, నీకు ఏడుపు కలిగించే భర్తగా ఆవిడ పుడుతుంది, దానివల్ల మీకు పునర్జన్మ వస్తుంది. అందువల్ల ఏమిటంటే దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని తొందరగా దిగమింగుకోవాలి. అందుకని ఇక్కడ అనుశోచంతి న పండిత, పండితులైనటువంటి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. అసలు ఆలోచించకుండా ఉంటే అది న్యాయమూ కాదు కదా. ఇప్పుడు నీ భార్యో నీ భర్తో కొడుకో కూతురో ఇంకోళ్ళో ఎవడో ఒకళ్ళు కావలసిన వాళ్ళు పోయినప్పుడు అంతో ఎంతో బాధ లేకపోతే వాడు కటిక దుర్మార్గుడు, అదే పట్టుకు పీక్కుంటే వాడు అపండితుడు. కాబట్టి నువ్వు దీనికోసం ఎక్కువ పీక్కోకన్నాడు అదనమాట. దాని అర్థం తెలియక ఆలోచించకు అని అర్థం చెబుతారే, అది ప్రమాదం. మళ్ళీ ఎక్కువ దాని గురించి ఆలోచించరాదు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి పుడతాడు, పుట్టగానే వాడికి కొన్ని లక్షణాలు వస్తాయి. పుట్టడం తర్వాత కౌమారం వస్తుంది, యవ్వనం వస్తుంది, వార్ధక్యం వస్తుంది. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో దేహాంతరం కూడా తప్పదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహే దేహమునందు, అస్మిన్ దేహే అంటే ఈ శరీరమునందు, దేహినః అని ఒక పదం వాడాడు ఇక్కడ. దీని అర్థం ఏంటో తెలుసా? దేహం వేరు, దేహము కలిగి ఉండడం వేరు. నిజానికి దేహానికి దేహంలో ఉన్న ప్రాణానికి ఏం సంబంధంలా. ఈ శరీరాలు మనకి ఇలాంటి శరీరాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఈ ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించిందో తెలియదు. ఒక వ్యక్తి ఒకప్పుడు దోమగా పుట్టాడు, ఒకప్పుడు చెమగా పుట్టాడు, ఒకప్పుడు కుక్కగా పుట్టాడు, ఒకప్పుడు నక్కగా పుట్టాడు. మనమే అసహించుకుంటున్నామే, అలా పందులుగా గాడిదలుగా కూడా పుట్టారు తెలిసే వీళ్ళు. ఎన్నో జన్మలు ఎత్తగా ఎత్తగా వాళ్ళ మానవ జన్మ వచ్చింది. కాబట్టి శరీరము కలిగిన వాడు దేహి, దేహము కలిగిన వాడు దేహి. ఈ దేహులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆత్మకి లేదని చెప్పడానికి దేహికి అన్నాడు. అందుకే ఆత్మకి ఏ లక్షణాలు లేవు, ఎందుకంటే ఆత్మ ఎలాంటిదో తర్వాత చెబుతాడు. అలాగో ఇప్పుడు ప్రస్తుతం ఆత్మ ఒక శరీరంలో ఉంది. ఈ శరీరమునకు ముందు కౌమారం ఉంటుంది, అంటే బాల్యావస్థ. కొంతకాలం పోయాక యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత క్రమంగా జరా ముసలితనంలోకి అడుగుపెట్టాడు. ఈ జర వెళ్ళాక మళ్ళీ వాడికి శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం వస్తుంది. ప్రతి వ్యక్తికి పుట్టాక ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మూడు అవస్థలు అయిపోయాక మళ్ళీ చచ్చి ఇంకో శరీరం పొందక తప్పదు. దేహాంతర ప్రాప్తి. ఈ దేహాంతర ప్రాప్తి అనేది ఏ దేహం అనేది మనకి తెలియకపోవచ్చు. మహాపుణ్యం చేశావు, దివ్య శరీరం పొందుతావు. అది శరీరమే. స్వర్గలోకం వంటి లోకాలకు వెళ్ళేటప్పుడు కూడా ఒక దేహం ఉంటుంది, అవి దివ్య దేహాలు. అదే నరకానికి వెడితేనో అవి యాతనా శరీరములు, అత్యంత భయంకరమైన శరీరాలు. ఆ శరీరాలతోటేమో యాతనలు, ఇక్కడ చేసిన పాపములకు తగిన శిక్షలు యాతనా శరీరంతో యమలోకంలో అనుభవిస్తావు. అదే ఇక్కడ పుణ్యం చేస్తే, ఇక్కడ అనేక ధర్మకార్యములు చేస్తే దివ్య శరీరమును ధరించి స్వర్గాది లోకాలలో సుఖాలు అనుభవిస్తావు. మొత్తం మీద దేహాంతర ప్రాప్తి. మళ్ళీ అదయ్యిన తర్వాత కూడా పుణ్యం క్షీణిస్తే భూలోకంలో మళ్ళీ మానవుడిగా పుడతావు, మర్త్యలోకానికి వస్తావు. పాపం క్షీణించాక ఆ పాపానికి అనుగుణంగా రకరకాల జీవుల రూపం ఎత్తుతాం. కాబట్టి ప్రతి వ్యక్తికి శరీరం విడిచిపెట్టడం ఖాయం, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తడం కూడా ఉండి తీరుతుంది. అందుకే ధీరః జ్ఞాని, ఇక్కడ ధీరుడు అంటే పండితుడు అని చెప్పకూడదు, తెలివైన వాడు అనకూడదు. పండితుడైనటువంటి వాడు ఒక గొప్ప జ్ఞాని. నముహ్యతి, దీని గురించి ఎక్కువ ఆలోచించట. ఎవడన్నా చచ్చిపోతే ఇక్కడితో ఆ జీవికి విముక్తి కలిగింది, కాకపోతే అతడు ఉత్తమ గతులకు వెళ్లాలని మాత్రం కోరుకుంటాడు. ఏడవడు దానికోసం, దానిని ఎక్కువ పట్టించుకోడు. అందుకే నా ముహ్యతి, దాని గురించి ఎక్కువ సోచించడు, ఆలోచించడు. పోయాడో అయి పోయాడో అని ఏడుస్తూ కూర్చోడు, అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఓయ్ వెర్రివాడ, నువ్వు వీళ్ళందరినీ చంపుతున్నాను, వాళ్ళు ఏదో చచ్చిపోతున్నారు అంటున్నావు. ఎవడ చచ్చేది? శరీరం పోతోంది కానీ ఆ లోపల ఒక దివ్య పదార్థం ఉన్నది, దానికి ఆత్మ లేక జీవుడు అని పేరు. ఆ జీవుడు ఎప్పుడు పుట్టడు చావడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా నభూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. శరీరే హన్యమానే అంటే చావబడిన శరీరం. ఒక శరీరాన్ని మనం చంపేశాం, నరికేశాం, అప్పుడు ఆ శరీరాన్ని ఏమంటారు? చంపబడిన శరీరము, చచ్చిన శరీరం, ప్రాణము లేని శరీరం, శవం. మన శరీరం చంపబడచ్చు, కానీ ఈ లోపల ఉన్న జీవుడున్నాడే ఆత్మ, వాడు న జాయతే పుట్టడు. ఆత్మ ఎంతో పూర్వం ఎవరు పుట్టించరా, ఎప్పుడూ పరమాత్మ ఉన్నాడు, అందులోంచి బయటకు వచ్చాడు. సముద్రంలోంచి ఒక కెరటం బయటకు వచ్చిందండి. ఆ కెరటం పుట్టడం కాదుగా, సముద్రములో ఉన్న ఒక నీరు బయటకు వచ్చింది. నది దగ్గరికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తెచ్చాం. ఇప్పుడు ఆ నీళ్లు నువ్వేమైనా పుట్టించావా? లేదుగా. ఆ నీరు నదిలో ఉంది, దానిని ఒక చెంబుతో బయటికి తీసుకొచ్చావు. ఆ చెంబే మన శరీరం, అందులో ఉన్న నీళ్లే మన ఆత్మ. ఈ ఆత్మ మళ్ళీ ఏమవుతుంది? ఈ చెంబు పగిలాక లేక వాడేస్తే ఇది వెళ్ళి మళ్ళీ ఆ నీళ్లలో కలిసిపోతుంది. అలాగే ఈ ఆత్మలన్నీ పరమాత్మ నుంచి విభజింపబడి బయటకు వచ్చాయి. అందువల్ల వీటికి పుట్టుక లేదు, ఆయన ఎప్పుడు నిత్యుడు. అందుకే అజహ, అతికి సుస్పష్టంగా మూడో పాదంలో అజహ అంటే జన్మించలే, జ అంటే పుట్టుటండి, అజహ అంటే పుట్టలేదు. ఈ ఆత్మ పుట్టలేదు, నిత్యహ ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు నేను ఇవాళ్టి వాళ్ళం కాదు, ఎప్పుడూ ఉంటూనే ఉంటాం, నీకు తెలియదు నాకు తెలుసు అంతే. శాశ్వత ఎల్లప్పుడూ ఉంటుంది, నాశనం లేనిది. అయం అంటే ఈ ఆత్మ పురాణ, ఎంతో పాతది కానీ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందువల్ల ఈ జన్మలో నీకు 90 ఏళ్ళు వచ్చావు, ఇప్పుడు ముసలాడివి, మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ 90 ఏళ్ల వాడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడుగా, అప్పుడు మళ్ళీ వాడికి నవయౌవనుడు. పాతవాడు కొత్తగా ఉంటాడు, పాతవాడు కొత్తగా ఉంటాడు, ముసలాడవుతాడు మళ్ళీ పడుచువాడు అవుతాడు. ఇలా ఎప్పటికీ నాశనము లేని అత్యంత ప్రాచీనమైనది ఈ ఆత్మన్నది. ఇది నజాయతే పుట్టదు, మిరియతే చావదు, కదాచిత్ అన్నాడు అంటే ఎప్పటికీ చావదు, ఎప్పటికీ పుట్టదు. నాయం భూత్వ అంటే అయం ఈ ఆత్మ, నా భూత్వ ఎంతో పూర్వం ఎప్పుడో ఎవరి చేతో పుట్టింపబడలా, భవిత భవిష్యత్తులో ఎవడో పుట్టించలేడు. ఇదివరకు పుట్టి ఇప్పుడు భవిష్యత్తులో పుట్టించబోయి ప్రస్తుతం లేకపోవటం లేదు. సర్వకాల సర్వావస్థలలో నిత్యమై సత్యమై ఉండేదానికి ఆత్మ అని పేరు. అందుకే ఈ ఆత్మని నువ్వేదో చంపుతున్నానని భయపడకు. ఈ భీష్ముణ్ణి వాళ్ళని నువ్వేం చంపలేవు, నువ్వేం చేయలేవు. ఎందుకంటే వాళ్ళ శరీరములో ఉన్నది నాశనము కాని ఒక దివ్య పదార్థం కనుక. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. మారుతః వాయుదేవుడు ఈ ఆత్మని నశోషయతి ఎండగట్టలేడు. బట్టని తడిపి అలా ఆరేయండి, ఎండ లేకపోయినా గాలి తగిలితే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆ బట్టని వాయువు ఆరిపోయేలా చేస్తాడు, ఆత్మని మాత్రం ఎండగట్టలేడు, ఆరిపోయేలా చేయలేడు. తన గాలి యొక్క ప్రభావం వల్ల ఈ ఆత్మకి ఏమీ అవ్వదు. పోని ఆయుధాలు కత్తులు కటార్లు పుచ్చుకొని శరీరాన్ని నరుగుతావు, కానీ శరీరం లోపల ఉన్న ప్రాణాన్ని ఏం చేయగలుగుతావు? అది ఎక్కడుందో ఏం తెలుసు? అది ఒక కాంతి, అదొక శక్తి. ఆ శక్తి నువ్వు ఎంత కొట్టినా ఏమీ అవద్దాన్ని. పటాపటా బాధ కత్తులతో నరుకు, ఆయుధాలు వెయ్యి, ఏ శస్త్రాస్త్రములు దీనిని చిందంతి నరకలేవు. నా ఏనం చిందంతి. ఇంకా పోని అగ్నిహోత్రుడు శవాన్ని తగలబెడతాడు, కానీ లోపలున్న జీవిని తగలబెట్టలేడు. ఆపహ నీరు దీనిని తడపలేదు. నచయినం క్లేదయంతి ఆపహ. నీళ్లు పోయండి ఆత్మ మీద తడవదు, ఎందుకంటే ఆత్మ ఒక గొప్ప పదార్థం కనుక. తెలియక చాలామంది శరీరాన్ని నీళ్లలో ముంచి ఓహో ఆత్మ తడిసింది, ఆత్మతృప్తి కలిగింది అంటాడు. ఇది ఆత్మతృప్తి కాదు, శరీర తృప్తి మాత్రమే. మనస్సు వేరు, ఆత్మ వేరు. కాబట్టి ఈ ఆత్మని ఎవరు చంపలేరు, నరకలేరు, తగలబెట్టలేరు, తడపలేరు, దాన్ని ఎండగట్టలేరు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతివాడు ఎప్పుడొకప్పుడు చావక తప్పదు. అందుకే జాతస్య పుట్టిన వానికి అని షష్ఠీ విభక్తి అన్నమాట. జాత పుట్టాడు, దానికి షష్ఠీ విభక్తి జాతస్య. పుట్టిన ప్రతివాడికి మృత్యు మరణము, ధ్రువ గ్యారంటీ అనమాట. గ్యారంటీ కార్డులు అని ఇస్తారు కదా, ఆ గ్యారంటీ కార్డు ఒక మరణమునకు మాత్రం ఉందిట, తక్కిన వాటికి గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే చాలా కాలం క్రితం మా అన్నయ్య గారు 15 ఏళ్ళ గ్యారంటీ అని ఫ్యాన్ కొన్నాడు, ఆ తర్వాత సంవత్సరమే కంపెనీ ఎత్తేశారు. ఇంకెవడు ఇస్తాడు గ్యారంటీ దానికి? కాబట్టి ఫ్యాన్లకి వాటికి గ్యారంటీ అంటే ఉట్టే అబద్ధం. అలాగే మా కారు కొనగానే వాడు గ్యారంటీ అంటే తీరా చూస్తే బ్యాటరీ పోయిందిట, వాటిని వెంట కొన నెలలకే నాకు. నేను అమెరికాలో ఉండగా బ్యాటరీ పోయింది, మా పిల్లలు గొల్లును గోల దాన్ని తీసుకెళ్తే 2000 తగలేశాడు దానికి, మళ్ళీ 2000 లాక్కున్నాడు. పై ఏమన్నా అంటాడు, బ్యాటరీలకి గ్యారంటీ ఉండదండి అంటాడు. దేనికి గ్యారంటీ అంటే వాడు మనం దేనికి వెళ్ళండి దానికే గ్యారంటీ లేదంటాడు. ఏదన్నా అంటే దీనికి సర్వీస్ ఛార్జ్ అంటాడు పైగా. అసలు దేనికి సర్వీస్ ఛార్జో తెలియదు నాకు. ఈ మధ్యకాలంలో అన్ని మోసాలేనండి. వీడు ఎవడ స్పైస్ జెట్ వాడు ఉన్నాడు, వాడు ఆ బెంగళూరులో అమెరికా నుంచి నేను టికెట్ బుక్ చేసుకున్నాను బెంగళూరు నుంచి విజయవాడకి. ఎంత అన్యాయం అంటే అక్కడ డబ్బులు కట్టేశాం అక్కడ కార్డు ద్వారా, ఇక్కడ అత్యవసరమై తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు అన్నాడు ఇది ఫారిన్ కార్డు అండి, డబ్బులు వచ్చాయి కానండి, ఈ డబ్బులు మీరు ఆ కార్డు చూపించాలండి అంటాడు. అక్కడ కార్డు నేను ఇక్కడ తీసుకొని చూపిస్తానా? మళ్ళీ చచ్చి ఇచ్చాడు. నా అదృష్టం ఏంటో తెలుసా, జేబులో డబ్బులు లేకుండా వచ్చాను, ఎందుకంటే అవసరం లేదు కనుక. ఇంతలో వీడేమో మీరు మళ్ళీ డబ్బు కడితే గానీ మీ ప్రయాణం లేదంటాడు. ఇది మొన్న ఏది May 29 నాడు జరిగిందనమాట. ఇంకా చూడండి, కూడా క్రెడిట్ కార్డులు లేవు, డెబిట్ కార్డులు లేవు, డబ్బులు చూస్తే ఏదో 2000 తప్ప నాకేముంది, టికెట్లు చేతిలో ఉన్నాయి కదా, హాయిగా వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. ఇంతలో మా అమ్మాయి ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుని చూస్తే ఆవిడ పరసులో నా బ్యాంక్ కార్డు. అసలు నేను తేను ఎప్పుడు కూడా, అసలు ఎలా వచ్చిందో తెలియదు. సరే కార్డు పెట్టాను, తీసాం, మళ్ళీ అవతల వాడికి రిపోర్ట్ చేస్తే ఇప్పుడు అది కంప్లైంట్ ఇస్తున్నాడు. గ్యారంటీ మీ ప్రయాణం అంటాడు వాడు. ఏం గ్యారంటీ? ఒకసారి కట్టిన డబ్బులు మళ్ళీ కట్టించుకున్నాడు. చివరికి విమానానికి దిక్కులేదు. ఇప్పటి వరకు అవతల వాడు కట్టిన వాడికి డబ్బులు వెళ్ళడంలా, ఇప్పటికీ నెల దాటిపోయింది. కాబట్టి ఈ సృష్టిలో ఇది గ్యారంటీ అనుకోవడానికి లేదు. ఒక్కదానికి మాత్రం గ్యారంటీ కార్డు ఏమిటంటే జాతస్య, పుట్టినవాడికి మాత్రం మృత్యు మరణము ధ్రువః, అది మాత్రం ఖచ్చితం. నేను చావను అనేది అసంభవం. ఇవాళ కాకపోతే రేపైనా, కాకపోతే కలియుగాంతం వరకు బతికేవాళ్ళు కొందరు ఉండొచ్చు, కొన్ని కల్పముల తర్వాత పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మొత్తం మీద భూమి మీద పుడితే మాత్రం, ఈ మానవ శరీరం పొందితే మాత్రం వాడు ఏదో ఒకనాడు మరణించక తప్పదు. తర్వాత ధ్రువం జన్మ మృతస్య చ, చచ్చాక కూడా మళ్ళీ అక్కడ గ్యారంటీ కార్డు లేదు, మళ్ళీ వాడు పుట్టక తప్పదు. చచ్చాడా పుడతాడు, పుడతాడా చచ్చిపోతాడు, పోతే పుట్టక తప్పదట, పుడితే పోక తప్పదట. ఇంక ఈ మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటుంది చక్రం అన్నమాట. కాబట్టి నత్వం శోచితుం అర్హసి, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించే అధికారం లేదు నీకు, ఆలోచించద్దండం లేదండోయ్, యు హ్యావ్ నో రైట్, దీనికోసం నువ్వు ఆలోచించే అధికారం నీకు లేదు, అధికారమే లేదు, దాని గురించి పట్టించుకోకు. అలా పట్టించుకుంటే ఇంకా అధపాతాడానికి పోయి పనికి మాలని జన్మలు ఎత్తుతావు. ఇవి చాలా టెక్నికల్ వర్డ్స్ అంటారు వీటిని. సాధారణ అర్థం అయితే దీని గురించి పట్టించుకోవద్దు అని అర్థం చెబుతున్నారు. చాలామంది భగవద్గీత గానం చేసినప్పుడు ఆ తాత్పర్యం రాసిన వాడు అలాగే రాశాడు, పట్టించుకోవద్దల్లా, దీనిని గురించి ఆలోచించే అధికారమే లేదు నీకు, ఇంకా ప్రశ్నించే అధికారం లేదు, ఇది భగవల్లీలంతే. అందువల్ల ఎందుకు పుట్టించావు, ఎందుకయ్యా ఇవి అని ఆ భగవంతుడు అడి, అధికారమే లేదన్నాడు ఆయన, ఇది నా లీల. కాబట్టి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ధర్మాన్ని పాలించు. నీ ధర్మం దుష్ట శిక్షణ, వీళ్ళని చంపడం, అది క్షత్రియ ధర్మం. ముష్టెత్తుకోవడం ముష్టివాడి ధర్మం, ఎవరి ధర్మం వాళ్ళదే. వాడి వృత్తిలోకి నువ్వు అడుగు పెడితే వాడు రానివ్వడు, వాళ్ళకు కూడా సంఘాలు ఉంటాయి, నిన్ను వెలేస్తారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా గొప్ప మాట చెప్పాడు, ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు పద్మాకర్ గారు అంటే ఆయన పురాణాలు చెప్పాలి, సంస్కృతం చదవవలసిందే, నేను మానేస్తాననే అధికారం ఆయనకి లేదు. నేనని కాదు, మా పౌరాణికులు ఒకసారి మొదలెట్టారు, మధ్యలో ఎవడో టీవీలో స్క్రోలింగ్ ఇచ్చాడు కదా అని వాడికి భయపడి వీడు మానే అధికారం వీడికి లేదు. అలా మానేస్తే అర్జునుడిలాగే భయపడినట్టు అవుతుంది, తన ధర్మం తప్పిన వాడు అవుతాడు. అలా ధర్మం తప్పితే వీడు మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తుతాడు, దిగజారిపోతాడు. ఈ మాట నేనడం కాదు, వ్యాసుల వారు స్పష్టముగా ఎవరెవరికి ఏ ఏ ధర్మాలు ఉన్నాయో భారతంలో చెప్పి మీ మీ ధర్మములు తప్పే అధికారం లేదు బొమ్మన్నాడంతే. అలాగే మీరు వినడానికి వచ్చేవాళ్ళు 40 రోజులో 50 రోజులో మధ్యలో మానడానికి లేదు, మాంతే మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారు, పురుగో దోమ అయిపడతారట, నేను చెప్పాల వ్యాసుడు చెప్పాడు. అందువల్ల ప్రతివాడికి ఆ ధర్మం ఉన్నది, ఏ ధర్మం ఎవడికోడు పాటించవలసింది. ఈ విధంగా ఒక వ్యక్తి ఒక వ్యాపారం మొదలుపెట్టాడు, ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి పని మొదలెట్టాడు, ఒక చెడ్డ పని మొదలెట్టాడు, ఏ పని మొదలెట్టినా చెడ్డ అయితే లోకానికి నాశనం కలిగించే పని అయితే ఆపే అధికారం ఉన్నది, కానీ తక్కిన ధర్మములు ఆపే అధికారం లేదు. నువ్వు ఒక క్షత్రియుడివి, నీవు చూస్తూ ఉండగా అధర్మం ప్రబలకూడదు, ధర్మం పెరగాలి, నీవు చూస్తూ ఉండగా పుణ్యాత్మలకు ఇంత గాయం కాకుండా కాపాడాలి. అటువంటి నీ క్షాత్ర ధర్మం విడిచిపెట్టే అధికారం లేదు. ఎంతైనా నీ ధర్మమును నువ్వు పాటిస్తే ఎప్పుడు కూడా ప్రతివాడు తన ధర్మం తాను పాటించాలి, అది ఎంతైనా తలట. స్వల్పమప్యస్య ధర్మస్య, ప్రతివాడు ఎంతో కొంత ధర్మం చెయ్యాలండి. ఆ ధర్మం కొంచెమైనా త్రాయతే మహతోభయాత్తని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, పెద్ద కష్టం నుంచి రక్షిస్తుందిట. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంత ధర్మం కొండంత ఆపద నుంచి రక్షిస్తుంది. దానికి ఉదాహరణ నేను చెప్పనా ఇప్పుడు మీకు, ఇందులో ఒక్క పెసరు అతిశయోక్తి లేకుండా తప్పనిసరిగా చెబుతున్నాను. ఒక్కొక్కసారి ఆత్మస్థుతి కింద మీకు అనిపించిన ఇందులో ఆత్మస్థుతి లేదు, దానికి సాక్షి పరమాత్ముడు. నేను 2010 చికాగోలో ఫ్లైట్ దిగా, ఎయిర్ ఇండియా ఢిల్లీలో ఎక్కి దిగా. దిగుతున్నప్పుడు పాప ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఆయన దిగి నాతో పాటు ప్రయాణం చేశాడు. చిత్రం ఏంటో తెలుసా, మళ్ళీ రిటర్న్ జర్నీలో అదే చికాగోలో ఆయన మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కాడు. అదేమిటయ్యా నువ్వు ఇక్కడ ఉద్యోగానికి వచ్చావు కదా అంటే, నన్ను ఒకడు చాలా దారుణంగా మోసం చేశాడండి, పెట్రోల్ బంకులో ఉద్యోగం ఇప్పించాడండి, నా పాస్పోర్ట్ లాక్కున్నాడండి, తొందరపడేలా ఉద్యోగాలు ఇస్తే వెళ్ళిపోకండి, దుర్భర నరకం అనుభవించాను, ఆ దేవుడి దేవుల్లో ఒక ఫోన్ నెంబర్ దొరికింది. ఎవరినో ఒకటి పుచ్చుకుని ఒక ఫోన్ చేశాను. ఫోన్ చేసి పట్టుకుంటే ఆయన నాకు మొత్తం మీద ఆ పాస్పోర్ట్ లాక్కుని మమ్మల్ని విడుదల చేశాడు. మేము ఈ ఫ్లైట్ ఎక్కామండి, ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, ఢిల్లీ దిగాక హైదరాబాద్ వెళ్లేటప్పుడు కూడా డబ్బులు లేవంటే జాలేసి నేను గబుక్కు నా సమయానికి నా జేబులో ఉన్న దాంట్లో ఒక 500 ఆ రోజుల్లో 2010లో ఒక 500 ఇచ్చి ఇంకేమన్నా కావాలంటే 500 నాకు ఎక్కువ అంటే చాలు, మా ఇంటికి వెళ్ళడానికి వరకు వస్తే చాలు, హైదరాబాద్ నుంచి ఏదో దగ్గరలో ఊళ్ళుంది అని చెప్పాడు ఆయన. ఒక 500 నేను ఇచ్చింది ఆయనకి. కంగారు పడకండి, అప్పుడే తప్పుడు బాధేయకండి, ఆపేయమని ఆ 500 పుచ్చుకున్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. పాపం నా దగ్గర భగవంతుడి దైవాలు ఏంటంటే వాడు ఎవరో టిఫిన్ కూడా ఇచ్చారు, అది కూడా ఫ్లైట్ ఎక్కేదాకా ఆయనకి ఇచ్చాను, శుభ్రంగా పాపం తిన్నాడు, దిగిపోయాక వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ తిరిగి మళ్ళేసుమండి. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే పీఠానికి వచ్చాడు 2 ఏళ్ల తర్వాత 500 రూపాయలు పట్టుకొచ్చివ్వడానికి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆనాడు ఫ్లైట్లో ఆయన దిగిన తర్వాత కారో లేక బస్సుకో పనికి రావడానికి 500 నేను ఇస్తే, మొన్న నాకు బెంగళూరులో నా కార్డు దొరికేలా చేసింది మా అమ్మవారు, అందుకు చెబుతున్నా నేను. నా జేబులో 10,000 రూపాయలు లేవు క్షణానికి, ఎవడూ లేడక్కడ. మా అమ్మాయి ఏమో అంత పూర్వం చూసి మనం ఏం కార్డులు తేలేదంది, మేమిద్దరం ఫ్లైట్ ఎక్కాలి, 10,500 రూపాయలు బెంగళూరు నుంచి విజయవాడకి ఫ్లైట్ టిక్కెట్టు, టిక్కెట్ ఉంది కదా అనుకుంటే ఈ ఇక్కట్లు వస్తాయి అనుకోం కదా. అప్పుడు ఒకసారి అమ్మకి దండం పెట్టుకుని మా అమ్మాయి చూస్తే నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్డు హైదరాబాద్లో ఉండగానే వాడుకునే కార్డు దొరికింది, ఎలా దొరికిందో తెలియదు. అందులో 25,000 ఉన్నాయి పైగా, నేను ఎప్పుడు అంత డబ్బు కూడా అట్టే పెట్టలే. ఎలా వచ్చిందంటే చెప్పట్లేదు, నాకు ఇప్పటికి తెలియదు. తర్వాత తెలిసింది ఎవరో ఒక ఆయన అక్కడి నుంచి అందులో వేసేట డబ్బులు, నాకు తెలియదు. సమయానికి ఎలా వచ్చింది అంటే 500 రూపాయలు ఒక వ్యక్తికి ఛార్జీకి ఇస్తే 10,000 రూపాయలకి అవసరానికి భగవంతుడు నన్ను రక్షించాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్. లేకపోతే అవుతుంది ప్రయాణం ఆపి వెనక్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మా తమ్ముడి దగ్గరికి. ఇంత పుణ్యము నువ్వు చెయ్యి, నిన్ను భయంకరమైన ఆపద నుంచి కాపాడుతుంది, సమయానికి నిన్ను రక్షిస్తుంది. ఇలా ఎంతో మందిని చూశాను. ఇవన్నీ నా జీవితంలో భగవంతుడిచ్చిన వరం వల్ల, ఎన్నో పర్యాయాలు హిమాలయాది పర్వతాలలో తపస్సు చేయటం వల్ల, సద్గురువులు చూడటం వల్ల, మీకు చెబితే ఆశ్చర్యపోతారు, హిమాలయాలలో 3 తాడి చెట్ల ప్రమాణం పొడుగున్న ఒక మహాత్ముడు చూశాను. ఇలాంటి ఎంతో మంది యొక్క అనుభవం నాకు దర్శనమైంది. చూశానో లేదో కృష్ణుడిని అడగండి, చెబుతాడు ఆయనే సాక్షి. నేనేమి సరదా కోసం చెప్పడంలా, నేను 3 రోజుల పాటు హిమాలయాల్లో ఇరుక్కుపోయి ఎవరికీ చెప్పకుండా, ఏది తలుపులేసే సీలేసేస్తారు హిమాలయ పర్వతాలకి, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు సీలేస్తారు. అప్పుడు అక్కడ ఎవరు మేము ఉండనివ్వరు. నేను కావాలని కొండ గుహలో దాక్కుని తపస్సు చేసుకుందాం పోతే పోతామని వెళ్ళిపోయాను. ఆ చలికి తట్టుకోలేరు మానవులు. అప్పుడు నన్ను 3వ రోజు అనుకుంటాను ఇంకా శరీరం విడిచిపెట్టే దుస్థితి వచ్చింది నాకు. మహానుభావులు తప్ప ఇక్కడ ఉండలేరు, ఈ సమయంలో ఉండిపోయాను. అయినా సరే వెళ్ళనని కూర్చుంటే 3 తాడి చెట్ల ప్రమాణాన ఉన్న ఒక మహాపురుషుడు కనబడి, నాయన ప్రస్తుతం నీకు ఇంకా సమయం రాలేదు ఇక్కడ తపస్సు చేసుకునేందుకు, నీవు ఇంకా కొంతకాలం పాటు భూమిలో చేయవలసిన పనులున్నాయి అని నేటికి 30 ఏళ్ల క్రితం మాట అనమాట. ఇలా జుట్టు పుచ్చుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి నన్ను సరిగ్గా హృషీకేశులో పెట్టాడు. తెలిసిన మీకు ఇది జీవితంలో, నా జీవితంలో జరిగింది. ఎక్కడ హిమాలయం, బదరీ దగ్గర వ్యాసుడి గుహ, ఎక్కడ హృషీకేశం, నాకు ఆశ్చర్యం కలిగింది. అంత పూర్వం ఒక ఆయన ముసలివాడు నానాయాత్ర పడి ద్వారకా తిరుమలకి నడిచెడుతున్నాడు. చాలా కాలం క్రితం ఈ ఘట్టం జరగడానికి ముందు ద్వారకా తిరుమలకి నడిచెడుతున్నాడు. ఒక ముసలాయన రోడ్డు మీద పడిపోతూ ఉంటే నేను చూసి జాలిపడి ఆ వెడుతున్నటువంటి నా స్కూటర్ ఆపి, ఆ రోజుల్లో చేతక్ అనమాట, చేతక్ మీద జాగ్రత్తగా ఆయన కూర్చోబెట్టుకుని, పైగా వెనక కూర్చోలేకపోతే నా సీటు కొంచెం ముందు కూర్చోబెట్టి ఇలా పుచ్చుకుని జాగ్రత్తగా ద్వారకా తిరుమలలో దిగబెట్టా. కాలి నడకన వెడుతున్న ఒక వృద్ధుణ్ణి, కళ్ళు తిరిగి పడిపోతున్న వాడిని ద్వారకా తిరుమలలో దిగబెడితే ఆ పుణ్యం ఒక మహర్షి 3 తాడి చెట్ల ప్రమాణం ఉన్న మహర్షి రూపంలో హిమాలయాల్లో చావకుండా జుట్టట్టుకొచ్చి తీసుకొచ్చి నన్ను హృషీకేశంలో దిగబెట్టేలా చేసింది. కాబట్టి మీకు ఎప్పుడూ కూడా ధర్మము, మనం ఎంత చేస్తున్నాం దీనివల్ల మనకి నష్టమని భయపడకండి. ధర్మం ఇంత పెసరు చాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్. ఇంకో రహస్యం చెప్పిన మీకు, మేము హనుమ చరిత్ర చెబుతున్నప్పుడు శ్రీలంక వెళ్ళాం, ఒక దౌర్భాగ్యుణ్ణి నమ్ముకుని పోయాం. వాడు అందరి దగ్గర డాలర్లు లాగేశాడు, డబ్బులు లాగేశాడు మా అందరి దగ్గర. అక్కడికి వెళ్ళాక తిండి లేదు, కదలడానికి లేదు, ఆయన కూడా కూర్చున్నారు, అడగండి ఏం చెయ్యాలో తెలియదు, వణికిపోతున్నాం. అమ్మవారికి దండం పెట్టాను. సరిగ్గా అప్పుడు రంగారెడ్డి గారు ఇక్కడ పురాణం వినడానికి వచ్చేవాడు ఆయన. సమయానికి వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా, అయ్యింది ఏదో అయిపోయింది, మీ అందరూ తలకొక్కస్త తీయండి అని మళ్ళీ డబ్బులండి పోగు చేసి యాత్ర మాత్రం ఇబ్బంది లేకుండా చేసాడండి ఆయన. నిజంగా ఒక ఆర్గనైజర్ ఆ టైంకి రావడం ఏమిటి, ఆ టైంకి వీళ్ళందరినీ కూడగట్టడం ఏమిటి. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పటివరకు ఉపన్యాసంలో మనకు కనబడలేదు, కానీ ఆ సమయంలో చూశారు మనకి ఎంత అండగా ఉన్నాడో. అడగండి కావాలంటే ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. మమ్మల్ని ఏడిపించేశాడు ఒక ఆర్గనైజర్, వాడిని నమ్ముకుని వీళ్ళు చేతిలో డబ్బులు పెట్టారు. అక్కడికి వెళ్ళాక టిక్కెట్లు ఉన్నాయో లేవో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. 10 రోజులు యాత్ర, ఒక్కొక్కసారి అరుదుగాలి, ఒక్కోసారి మనకి ఏదో ఉంటుంది. ఆ సమయంలో ఎవడో ఒకడు వస్తాడు, ఒక ఆర్గనైజర్ నిలబడతాడు. మొత్తం మీద నీ డబ్బులు కొంత ఇబ్బంది పడినా ప్రయాణం ఆగలేదు కదా, ఎంతో కొంత చూడగలిగావు కదా, మళ్ళీ ఇండియా రాగలిగావు కదా. ఈ విధంగా భగవంతుడు ఎన్నో సందర్భములలో మనం చేసుకున్న ధర్మం వల్ల కాపాడతాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడు ఇచ్చాడు చాలా మందికి అని తెలిసిందనుకోండి, కొంతమందికి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చారో లేదో తెలియదు. కానీ మొత్తం మీద చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం ఏదో పాపం చేయటంలో ఒక్కోసారి ఇరుక్కుపోతాం. ఆ ఇరుక్కుపోయినప్పుడు కష్టంలో ఏడ్చి చావడం వల్ల ఉపయోగం లేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం వల్ల లాభంలా, అందులోంచి బయటపడాలి. అలా బయటపడేలా చేసే శక్తి మనం ఎప్పుడైనా ధర్మం చేస్తే ఆ ధర్మానికే ఉన్నది. అందుకని ఇంత ధర్మము చేయిరా పిచ్చాడా, అది నిన్ను కొండంత ఆపద నుంచి రక్షిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట అది. అనగానే వెంటనే అర్జునుడు అంత ఆత్మధైర్యం కొంచెం కూడగట్టుకుంటూ, నువ్వు చెప్పిందంతా స్థితప్రజ్ఞుడి లక్షణం కదా, ఇంతకీ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ, స్థితప్రజ్ఞుడి యొక్క భాష ఎలా ఉంటుంది, వాడి మాట ఎలా ఉంటుంది, సమాధి ఎలా ఉంటుంది. చాలా మంది సమాధి స్థితిలోకి వెళ్ళినట్టు కళ్ళు మూసుకుంటారు, కానీ కళ్ళు మూసుకుంటాడు కానీ కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడి ఇలా చూస్తూనే ఉంటాడు, పోపు వాసన వాడికి తెలుస్తూనే ఉంటుంది అన్నీ. ఇప్పుడు జపాలు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కొక్కటి జపం చేస్తుంటే మనకేమనిపిస్తుందంటే, వీడు నిజంగా సమాధిలోకి వెళ్ళిపోయాడేమో, పట్టి కుదిపితే కదలడేమో అనిపిస్తుంది. వాడిని కుదపక్కర్లే సుమా, అన్నీ వాడికి తెలుస్తాయి, మన కోసం అలా నటిస్తాడు, దానికి కొంగ జపం అని పేరు. అలా కాకుండా నిజంగా సమాధి ఎలా ఉంటుంది, వాడు సమాధిలోకి వెడితే అని ఆనాడు అర్జునుడు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక స్థితప్రజ్ఞుడి లక్షణం ఎలా ఉంటుంది అది చూసేవారందరికీ తెలుస్తుంది. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహః వేతరాగ భయ క్రోధః స్థితధీహి మునిరుచ్యతే. ఎవరికైనా జీవితంలో ఎప్పుడు ఒకప్పుడు దుఃఖం వస్తుంది. నా కళ్ళ ముందు అలా దుఃఖం పొందిన వాళ్ళని నేను చూశాను, మీరు చూశారు. చెట్టంత ఎదిగిన కొడుకు పోయాడు ఒక ఆవిడికి, నా భర్త లేకపోతే నేను ఉండలేను బాబోయే అనుకుంటున్న వాడికి భర్త పోయాడు, బాబోయ్ ఈ పిల్లాడో లేకపోతే నేను ఉండలేనని ఏడ్చిన వాళ్ళకి ఆ పిల్లో పిల్లాడో పోవడం చూస్తున్నాం మనం. ఇవన్నీ ఒక ఎత్తు, ఆస్తి లేకపోతే ఒక్క క్షణం ఉండలేను, నా బ్రతుకు నాస్తి అనుకున్న వాడికి ఆస్తి మొత్తం చిల్లిగవ లేకుండా పోతూ ఉంటుంది. ఇలా సృష్టిలో ఎప్పుడో ఒకప్పుడు విపరీతమైన దుఃఖం ప్రతి ప్రాణికి వస్తుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఉద్విగ్న మనస్కుడు అయిపోకూడదు అనమాట. అయ్యి బాబు ఇంకా నేను బతకలేను, నువ్వు లేకపోతే ఉండలేను, లేకపోతే ఈ డబ్బు లేకపోతే ఉండలేనని గెజగెజ కొట్టుకోకూడదు. అప్పుడు మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఉద్విగ్నత అంటే ఏంటో తెలుసిన, ఇంకో రొమ్ము బాధేసుకుంటాడనమాట. ఏమండోయ్ మీరు లేని ఈ సంసారంలో నేను ఉండలేను, ఎవరు రా కాఫీ ఇవ్వండిరా అని మళ్ళీ కాస్త కాఫీ అడిగి పుచ్చుకుని తాగి మళ్ళీ గుండెలు బాదుకుంటే ఉపయోగం ఏమున్నది. ఉద్విగ్న మనస్సు కూడా ఎప్పుడూ కాకుండా అప్పుడు ఆ ఆపదలోంచి తన హృదయాన్ని చిక్కబట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి. అలా దుఃఖం వచ్చినప్పుడు మరీ కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు విగత స్పృహ, డబ్బు వచ్చిందంటే ఇక మరీ రెచ్చిపోతాడు ఒక్కొక్కడు, ఏం ఆ గర్వం, ఏం భయంకరమైన అహంకారం అండి. అలా అహంకారానికి గురవ్వకూడదు, విగత స్పృహుడు కాకూడదు. అంటే తనను తాను ఒళ్ళు పై తెలియకుండా మర్చిపోకుండా ఉండకూడదు అనమాట. ఒళ్ళు మర్చిపోకూడదు సుమా, సుఖాలు ఇస్తాడు భగవంతుడు, సంపదలు ఇస్తాడు, పదవులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇక నన్ను మించిన వాళ్ళు ఏడనుకుని రెచ్చిపోయావా, వెంటనే నొచ్చుకుంటావు చచ్చిపోతావు. దుఃఖాలకి కుంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. వేత రాగ భయక్రోధ, వేత తొలగింపబడిన రాగము భయము క్రోధము కలిగిన వాడు అవ్వాలి. అనగా ఎవరి మీద ఎక్కువ మమకారం పెట్టుకోకు, అతిగా స్నేహం పెట్టుకోకు, అతి స్నేహ పాపసింకి. కాబట్టి ఈ వస్తువు లేకపోతే, లేకపోతే ఈ మనిషి లేకపోతే, లేక ఈ వాహనం లేకపోతే ఉండలేననే భయంకరమైన బాధకి ఎప్పుడు గురికాకు. అలాగే చిన్న చిన్న వాటికి భయపడకు, భయం అస్సలు ప్రమాదం సుమండి, వస్తాయి భయాలు, భయం పెట్టడానికే ప్రయత్నిస్తారు. అందులో బాగా వ్యాపారం చేస్తున్నవాడు, లేక బాగా పదవుల్లోకి వెడుతున్నవాడు, లేక కీర్తి పొందుతున్నవాడు, లేక ఉపన్యాసాల్లో విజృంభిస్తున్నవాడు, పడగొట్టి వాడిని భయపెట్టి నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళేవాడి నీ సంగతి చూస్తావని బెదిరించేవాళ్ళు వస్తారు, అప్పుడు భయపడకూడదు. మీరు చూస్తారు వ్యాపారుల్ని బెదిరించేవాళ్ళు కనపడ్డల్లా, లేకపోతే మంచి పదవుల్లో ఉన్నవాళ్ళని బెదిరించడంలా ప్రతి వ్యక్తిని ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు భయపెడతాడు. అప్పుడు మాత్రం భయానికి గురి కాకుండా మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఇంకా రాగాన్ని భయాన్ని అయినా మనం జయించచ్చేమో, అనురాగాన్ని త్యజించవచ్చు, భయాన్ని జయించవచ్చు, కానీ కోపాన్ని జయించడం చాలా కష్టం. అందుకే ఈ వేత తర్వాత మూడో శబ్దం క్రోధ అన్నారు. కోపం చాలా ప్రమాదకరమైనది, అన్నిటికంటే క్రోధమే మనిషికి పతనానికి మూల కారణం. ఎట్టి పరిస్థితుల్లో క్రోధం పొందకూడదు, చిన్న చిన్న వాటికి. ఎంతో ఉపకారం చేస్తున్నటువంటి వాళ్ళని అసలు కోపగించి తిట్టకూడదట. సాధ్యమైనంత వరకు మనిషి కోపం అనేటటువంటి ఒక భయంకరమైన ఏనుగుని జ్ఞానమనే అంకుశంతో అదుపులో పెట్టాలి. అలా అదుపులో పెట్టకపోతే వాడు భ్రష్టుడవుతాడు. ఇలా ఎవడైతే దుఃఖములకు కుంగిపోకుండా, సుఖములకు పొంగిపోకుండా, రాగాన్ని భయాన్ని క్రోధాన్ని తొలగించుకుంటాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. స్థితధీహి అనగా స్థితప్రజ్ఞుడవుతాడు వాడు. జ్ఞానం, సరి అయిన జ్ఞానం, నిలబడిన జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం ఉంది, నిలబడిందనమాట. స్థితం అంటే నిలబడిందనమాట. అక్కడ జ్ఞానం నిలబడాలి, ప్రజ్ఞ నిలబడాలి. ప్రజ్ఞ నిలబడకపోతే ఉపయోగం ఉంది? తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితేటలు ఇవాళ ఉండి రేపోతే ఉపయోగం ఉంది? ఎప్పుడు ఉండాలి ఆ జ్ఞానం. ఏ జ్ఞానం? రాగభయక్రోధాలకు అతీతమైన జ్ఞానం, సుఖదుఃఖాలకు అతీతమైన, ద్వంద్వాతీతమైన జ్ఞానం ఉండాలి. అటువంటి మహాత్ముణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు ఈ కామక్రోధాదులు ఎలా వస్తాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదానితోటి సంబంధం ఉన్నది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎలా మనిషి నాశనమైపోతాడో చెప్పారు ఇందులో. ఒక వస్తువును చూశాం, చాలా సులభంగా చెబుతారు ఇప్పుడు మీకు. ఎవరో ఒక ఆయన ఈ మైకును చూశాడు. అమ్మ మైకు 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 అనుకున్నాడు, వాడికి బాగుంది. అప్పుడు దాని మీద ఏమైందనమాట, పదే పదే మైకు మైకు అనుకోవడం వల్ల ఈ మైకుతో వాడికి స్నేహం ఏర్పడింది. మైక్ గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఆ బయట కనబడితే 4-6లో 4-8లో 6 ఒకటి కనబడుతుంది. ఓ 4-6లు 6 బ్రహ్మాండంగా ఉంది, లేక 4-8లు 6 4-4లు 6 అనుకుంటాడు వీడు. కారు బాగున్నది, తెల్లగా ఉన్నది, నెంబర్ బాగున్నది. 10 సార్లు కారును చూడగా చూడగా వీడికి తెలియకుండానే ఆ కారుతో అటాచ్మెంట్, సంఘం ఏర్పడిందనమాట. ఏ విషయమైనా ధ్యానించగా ధ్యానించగా దాని మీద మనకి ఏమవుతుంది? సంఘం ఏర్పడింది. అందుకే పుంసః పురుషునికి ధ్యాయతః ధ్యానించుట ద్వారా, అంటే పదే పదే దాన్ని ఆలోచించడం ద్వారా, చూడడం ద్వారా సంఘః తేషు ఉపజాయతే, ఆ వస్తువుల యందు వీడికి స్నేహం ఏర్పడిందనమాట. అప్పుడేమవుతుంది? ఈ సంఘం వల్ల కామః ఉపజాయతే, సంఘాత్ సంజాయతే కామః. 10 సార్లు దాన్ని ధ్యానించావు, దానితో నీకు బంధం ఏర్పడింది. బంధం వల్ల ఇది కావాలి అనిపిస్తుంది. ఏదో అక్కర్లా, మీరు రోజు చూస్తున్నారుగా కుర్చీలో, రోజు కూర్చుంటారు, ఈ కుర్చీ నాదే అని మీకు అనిపిస్తోంది కదా కొద్ది రోజులకి. అందులో ఎవడన్నా కూర్చుంటే ఎంత మండిపోతుంది మనకి? 10 సార్లు కుర్చీని ధ్యానించాం, దానితో మనకి వ్యామోహం అటాచ్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు ఆ కుర్చీ కావాలనే కామహ కోరిక వచ్చింది. కామం తీరుతుందా? ఇప్పుడు కుర్చీ ఎక్కడంటే కూర్చోడానికి ఇస్తారు, కానీ మీ ఇంటికి పట్టుకుపోతానంటే ఎలా ఒప్పుకుంటారు ఆర్గనైజర్స్? ఎంత మంచివారైతే మాత్రం మరీ పోతే ఏదో పోరు, ఒకసారి అంటే పట్టుకెళ్ళి ఇస్తారు. పోలండి ఈసారికి కుర్చీ పట్టుకెళ్ళండి అన్నారనుకోండి, రేపు పొద్దున్న ఇంకో కుర్చీలో కూర్చొని అది పట్టుకుపోతామంటే ఎలాగా? కాబట్టి మనం వస్తువులు కావాలని కోరినంత మాత్రం చేత అవి మన దగ్గరకి రావు. నాకు తెలియక మా చిన్నప్పుడు నాకు కొత్తల్లో స్కూల్లో చేరినప్పుడు టేక్ యువర్ సీట్ అన్నారు పాప మా మేస్టారు. టేక్ యువర్ సీట్ అంటే సీట్ పట్టుకుపోయామో అని నా కుర్చీ పట్టుకుపోయా. ఇంకేముంది గొడవ? ఏమిట్రా కుర్చీ ఎత్తుకుపోయావా, ఏమిట్రా దొంగ పనులు, చలపతిరావు మేస్టార్ అబ్బాయి అంటే నాకేం తెలుసండి, టేక్ యువర్ సీట్ అన్నారు కదండి, టేక్ అంటే తీసుకుపోవడం కదండి అన్నాను నేను. అంతేగాని కూర్చోండి నాకు అప్పుడు అర్థం తెలియక. కాబట్టి అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఎవరిని టేక్ యువర్ సీట్ అంటల్లా, దయచేసి కూర్చోండి అన్నాను తెలుగులో. ఎందుకైనా మంచిది, ఈ కుర్చీలన్నీ పట్టుకుపోతే రేపటి నుంచి మళ్ళీ ఆర్గనైజర్లకు ఇబ్బంది కనుక. పాపం వాళ్ళకేమో కుర్చీలు లేక నిలబడే ఉన్నారు వెనకాతల వాళ్ళంతా. అసలు కుర్చీలు లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కానీ మొత్తం మీద ఈ వస్తువు మీద వీడికి కామహ కోరిక జాయతే అలా సంజాయతే బాగా కోరిక కలుగుతుందిట. ఒకదాని తర్వాత వీటికి ఉపసర్గలేశారు కృష్ణ పరమాత్ముల వారు. ఈ వ్యాసుడు రాసినట్టు కనపడినా చెప్పేది సాక్షాత్ పరమాత్మ. అందుకని నాయన వస్తువుతో నీకు స్నేహం వల్ల ఆ వస్తువు నీకు కావాలనే కోరిక బాగా పెరుగుతుంది. జాయతే అంటే మామూలుగా పుడుతుంది, కానీ సంజాయతే బాగా పుడుతుంది. ఇంకా అది కావాలి కావాలి కావాలని బాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ కామం తీరదు కదా. ఇప్పుడు ఒక వస్తువు రెండు వస్తువులు అంటే కోరుతూ ఎన్ని వస్తువులు కొనగలుగుతాం? రేపు పొద్దున విమానం కావాలనిపిస్తుంది, లేదా చంద్రమండలం కావాలనిపిస్తుంది, లేదా మొత్తం విజయవాడ అంతా రింగ్ రోడ్డు వరకు నాదే అవ్వాలనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడ తీరతాయి? ఏదో కొంతమంది రాజకీయ నాయకులకు తీర్చేది వేరే విషయం, కానీ ఏదైనా అన్నీ తీరవు. అప్పుడు ఏమవుతుందట? కామము వల్ల, ఆ కోరిక వల్ల అది తీరకపోతే క్రోధః అభిజాయతే, కోపం వచ్చేస్తుంది. అయ్యో కుర్చీ సంపాదించలేకపోయాను, 4-4లు 6 సంపాదించలేకపోయాను, లేకపోతే ఇంకో వస్తువు సంపాదించలేకపోయాను అని క్రమంగా వీడు కోపాన్ని పెంచుకుంటాడు. క్రోధము పుడుతుందల్లా, జాయతే అనలా, అభిజాయతే. నీలో క్రోధం ఉద్భవిస్తుంది, బాగా పుడుతుంది. క్రోధం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ. కోపం పెరిగితే ఒళ్ళు తెలియని స్థితి వస్తుంది, పరవశత్వం వస్తుంది. మీకు ఎప్పుడైనా కోపం పెరిగిపోతే ఒళ్ళు అలా స్పృహ కోల్పోతుంది అనమాట, కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు చేతులు వణిగిపోతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా కోపగించేవాడి చేతులు అవి నర్వస్ వీక్నెస్ వచ్చి కదిలిపోతాయి. దానికి సమ్మోహము అని పేరు. అంటే తనను తాను మర్చిపోతాడు, వాడెవడో తెలియకుండా అయిపోతుంది ఆ శరీరం. ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ, తెలివితేటలు జ్ఞాపక శక్తి తగ్గిపోతుందట. ఎప్పుడైనా కోపం పెరిగితే ఒళ్ళు తెలియదు, ఒళ్ళు తెలియకపోతే ఏమవుతుంది అనమాట, అప్పుడు మనకి జ్ఞాపక శక్తి నశిస్తుంది. మీరు ఎప్పుడైనా కోపంతో ఉపన్యాసానికి రండి, ఎవరైనా మధ్యలో కాసేపు డిస్టర్బ్ చేసినప్పుడు మాకు కూడా ఎప్పుడైనా కోపం వస్తే కాసేపు ఉపన్యాసం ఏం చెప్పాలో మర్చిపోతాం, తడుకోవాల్సి వస్తుంది తెలుసిన. ఎందుకని? చెప్పాలనుకున్న లింక్ అంతా ఈ బుద్ధిలోకి రాదు, జ్ఞాపక శక్తి పోతుంది. ఈ జ్ఞాపక శక్తి నశిస్తే ఏమవుతుంది? బుద్ధినాశ మొత్తం, వాటి తెలివితేటలే పోతాయి. ఈ తెలివితేటలు పోతే ఏమవుతుంది? ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నశ్యతి నశించిపోతాడు, ప్రణశ్యతి సర్వనాశనం అయిపోతాడు. దేనివల్ల? బుద్ధి నశిస్తే. కాబట్టి బుద్ధినాశనం కాకుండా చూసుకోవాలంటే మనిషి ఎప్పుడూ కూడా దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు. అప్పుడు వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు, వాడికి సమాధి స్థితి కలుగుతుంది. ఈ విషయాలన్నీ నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకప్పుడు వైవస్వత మనువుకి చెప్పాను. ఆ వైవస్వత మనువు ఇక్ష్వాకు మొదలైన వాళ్ళకి చెప్పాడనగానే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది. అదేమిటి, నువ్వు నేను మనమన్నయ్యగా పుట్టాము, ఎప్పుడో కృతయుగంలో సృష్టి ఆరంభకాలంలో ఏడవ మనువుకి వైవస్వత మనువుకి చెప్పానంటావు, వైవస్వత మనువు కాలంలో నువ్వెక్కడున్నావు అన్నాడు. మళ్ళీ అమాయకంగా పాప అర్జునుడు, ఎంత జ్ఞాని కూడా కాసేపు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన బహూనాం జన్మనామంతే, ఒకటి రెండు కాదు, ఎన్నెన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ వస్తోంది. ఈ మానవ జన్మ రావడానికి ముందు ఎన్నో జన్మలు ఎత్తాము మనిద్దరం కూడా. అలాగే నువ్వు నేను చాలా జన్మలు ఎత్తాను, నీకు నాకు చాలా జన్మలు గడిచాయి. కాకపోతే ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. ఎందుకంటే నాది అవతారం, నీది పుట్టుక, నీది భవము, నాది ఉద్భవము. భవమునకు ఉద్భవమునకు తేడా ఉంది. భవం అంటే స్వేచ్ఛ లేకుండా పుట్టడం, తాను కావాలంటే పుట్టలేడు, వద్దంటే మానలేడు, అది భవం. కానీ ఉద్భవం అలా కాదు, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతారం కదా అది, వచ్చి మళ్ళీ ఆ పని అయిపోయి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు ధరించగలడు, దానికి అవతారము లేక ఉద్భవము అని పేరు. నేను ఎన్నో జన్మలు నువ్వు నేను కలిసే ఎత్తాం, నేను నారాయణుణ్ణి, నీవు నరుడివి, మోహానికి అతీతుణ్ణి గనక నేను వాటిని గుర్తుపెట్టుకున్నాను. మోహమున్నవాడికి కరుణ మొదలైనవి అతీతంగా లేకుండా ఉన్నటువంటి వాడికి అవి గుర్తుండవు. నీకు నాకు ఇది కొన్ని కోట్ల జన్మలు, అనేకమైన అవతారాలు ఎత్తాను, అందులో కొన్ని ప్రధాన అవతారాలు ఉన్నాయి, ఒక 22 అవతారాలు లోకం గుర్తుపెట్టుకుంది. ఇవి కాక ఎన్నోసార్లు పుట్టాము మనిద్దరం కూడా. ఇప్పుడే కాదు, ఎప్పుడెప్పుడు భూమండలంలో అధర్మం పెరిగితే అప్పుడు మనం పుడుతూనే ఉంటాం. నేను అవతరిస్తాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన రెండు వరసగా చెప్పారు ఇక్కడ వేదవ్యాసులు వారి శ్లోకాలు. ఈ రెండు పరమాత్ముడు చెప్పినవి. యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మమునకు గ్లానిహి భవతి తగ్గుదలు వస్తుందో, గ్లాని అంటే హాని కాస్తుమ. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, హఠాత్తుగా కాంతి తగ్గిపోయింది, దానికి గ్లాని అని పేరు. చంద్రుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, వెన్నెల అలాగే ఉంటుంది, కానీ ఆ వెన్నెల భూమికి రాకుండా తాత్కాలికంగా కాస్త ఆగింది. ధర్మము కూడా నాశనం పొందదు, ధర్మమునకు ఒక సంకటం వస్తుంది, కొంచెం తగ్గిపోతుంది, కొంచెం చూపోతుంది. ఎంత బలవంతుడైనా అప్పుడప్పుడు నీరసం పొందినట్లుగా అప్పుడప్పుడు ధర్మము కొంత తగ్గుతుంది. అలా గ్లాని కలిగినప్పుడు నేను నా అంతట నేనే దానిని ఉద్ధరించడానికి సృష్టించుకుంటాను. ఆత్మానం అంటే నన్ను నేను సృజామి, సృష్టించుకుంటాను. మిగతా వాళ్ళు పుడతారు నా వల్ల, కానీ నేను అలా కాదు, నాకు నేనే ఒక జన్మ కలిగించుకుంటాను, నాకు నేనే ఒక రూపం ఇచ్చుకుంటాను, నన్ను నేను పుట్టించుకుంటాను. నన్ను ఎవరో పుట్టించరు, బ్రహ్మ పుట్టించడం కాదు, నన్ను నేనే సృష్టించుకుంటాను. దేనికి పుట్టించుకుంటాను అంటే ధర్మాన్ని సంస్థాపన చెయ్యడానికి, సాధూనాం సాధువులకు పరిత్రాణాయ రక్షించడం కోసం, సాధువులందరినీ రక్షించడం కోసం. వినాశాయ చ దుష్కృతం, దుష్కృతుడు అంటే పాపాత్ముడు. అలాంటి పాపాత్ముల్ని నాశనం చేయడానికి, అధర్మపరుల్ని నాశనం చేయడానికి, ధర్మపరులైన సాధువుల్ని రక్షించడానికి, భూమి మీద మళ్లీ ధర్మం నాలుగు పాదాల నిలబడేలా చేయడానికి, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం యుగే యుగే ప్రతి యుగమునందు సంభవామి, నేను అవతరిస్తాను. భవామి అనలా, భవామి అంటే పుడతాను. అది మామూలు వాడి యొక్క లక్షణం. మనమైతే నేను భవామి అని చెప్పుకోవాలి, అహం భవామి నేను పుట్టాను. కానీ ఆయన అలా అలా పుడతానల్లా, సంభవామి అవతరిస్తాను, నేను నా అంతటా నేనే స్వేచ్ఛగా అవతరించి ఆ పనయ్యాక నా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాను. మళ్ళీ ఆ రూపంతో కావాలంటే కూడా దర్శనం ఇవ్వగలుగుతాను. దానికే సంభవామి అని పేరన్నమాట. ఈ విధంగా నేను అవతరిస్తూ ఉంటాను. ఈ ఎన్ని ఇలాంటి అవతారములు గడిచాయో వాటితో ఎప్పటికప్పుడు ధర్మాన్ని నిలబెడుతున్నాను. నాకు ఆ ధర్మ సంస్థాపనలో నీవెప్పుడూ కూడా ఉండి రక్షిస్తావు. నరుడు అని పేరు కలిగిన నువ్వు సహకరిస్తావు. నాలో వ్యూహంలో ఒకటైన ఆదిశేషుడని పేరు కలిగిన అనంతుడు నాకు కూడా ఉండి వెన్నుదన్నుగా నాతో పాటు ధర్మ సంస్థాపనకి నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనగానే, అయితే సన్యాసి గొప్పవాడంటావా కర్మయోగి గొప్పవాడంటావా అని మళ్ళీ అడిగాడు ఈయన. ఎందుకంటే ఇందాక మరి సన్యాసం పుచ్చుకుంటాను భైక్ష్యం పుచ్చుతానన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు నన్ను పని చేయమంటున్నావు, ఈ పని చేసేవాడు గొప్పవాడా సన్యాసం పుచ్చుకున్నవాడు గొప్పవాడా? అప్పుడు ఆయన రెండూ గొప్పవి అన్నాడు. ఆయన ఏది తక్కువ అని చెప్పలే సుమా. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌతయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవి, కానీ ఆరెన్నింట్లో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది. ఏ పని చెయ్యకుండా కేవలం నిర్వికారంగా ఉండడం కంటే పనులు చేసేవాడు ఎప్పుడు గొప్పవాడే. ఎందుకని, సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్న వ్యక్తి లాంటి వాడు. చెట్టు కొమ్మ మీద ఒకడు ఎవడన్నా పడుకుంటే పొరపాటు నిద్దట్లో దొల్లితే ఏమవుతాడు, ఢామ్మని కింద పడతాట. అదే నేల మీద పడుకున్నాడు అనుకుందాం, కాసేపు ఇక్కడే పడుకున్నాడు, ఎవడుకొని నిద్ర వచ్చింది, ఇప్పుడు పడుకోకండి, ఎవడికో నిద్రొచ్చి పాపం నేల మీద పడుకున్నవాడికి ఇంకేముంది, దొలితే అక్కడే దొలుతాడు కానీ పడిపోవడం ఉండదు, పతనం ఉండదు. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా హఠాత్తుగా సన్యాసం పుచ్చుకోవడం మానేసి కర్మలు చేస్తారట. అసలు గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. సన్యాసి అనే శబ్దానికి అర్థం ఏమిటో తెలిసిన, అనాశ్రిత్య ఫలం కర్మ, కర్మ యొక్క ఫలితమును ఆశించకుండా పనిచేసేవాడల్లా గొప్ప సన్యాసి, అసలు సన్యాసి వాడు. మహాత్ములు ఎప్పుడూ పని చేస్తారు, ఆ పనికి ఫలితం కోరరు, ఆ ఫలితం కోసం తనని పొగడమని అడగరు, నిర్వికారంగా దేనినైనా స్వీకరిస్తారు. కాబట్టి పనులు చేసి పని యొక్క ఫలితాన్ని ఆశించకుండా, పరమాత్ముడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయడానికి పుట్టాను, అంతేగాని ఆ పని ఎలా జరిగినా నాకు సంబంధం లేదు, అది మంచి అవ్వచ్చు చెడ్డవచ్చు, చివరికి మాత్రం నేను ధర్మాన్ని తప్పను అని ధర్మ మార్గములో నిత్య కర్మలను ఆచరించేవాళ్ళు ఉత్తమ సన్యాసులు. అలా కాకుండా వైరాగ్యం లేకుండా కేవలం సన్యాస దీక్ష తీసుకుని శరీరమునకు మాత్రం కాషాయం తొడుక్కున్నవాడు ఉన్నాడే, వీడు సంసారంలో ఉన్నవాళ్లలా కాకుండా పతనం అయిపోతాడు. మనిషికి కర్మ పరిపక్వం అయి ఉండాలి, ఇంద్రియాలకి పక్వస్థితి ఉండాలి. అవి లేకుండా కేవలం సన్యాసం స్వీకరించాడు అనుకుందాం ఒక్కొక్క వ్యక్తి, కాషాయం పుచ్చేసుకున్నాడు, తొందరపడ్డాడు, శిరోమండనం చేసుకున్నాడు, దండధారణ చేశాడు, కానీ ఇంద్రియాలు అదుపులో లేవు. ఇంద్రియాలు అదుపులో లేకపోతే ఏమవుతుందనమాట, వీడు సన్యాసం పుచ్చుకుని ఏమనుకుంటాడు తెలుసా, అనవసరంగా తొందరపడి సన్యాసం తీసుకున్న వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకుని సంవత్సరాలు ఎంత సుఖంగా ఉన్నారు, వాళ్ళు కారుల్లో తిరుగుతారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు, వాళ్ళు పురాణాలు చెప్పుకుంటారు, వాళ్ళ పనే బాగుంది, హాయిగా పెళ్ళం ఉంది, బిడ్డలు ఉన్నారు, అన్ని రకాలుగా వాడికి బాగుంది, నా బతికిలు అయిపోయింది అనిపిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇది నేనండం కాదు, భగవద్గీతలో స్వామివారు చెప్పారు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, వాడిలో సంస్కారం పటుత్వం లేకపోతే, కర్మ పరిపక్వత లేకపోతే, ఇంకా పరిపక్వ దశకి రానటువంటి వాడు తొందరపడి సన్యాసం పుచ్చుకుంటే వీడికి ఈ సంసారం మీద అప్పుడప్పుడు వ్యామోహం వస్తుందన్నమాట. కోరికలు వచ్చాయా సన్యాసి ఒక్కసారి అధపోతాడని గడిపోతాడు వాడు, మళ్లీ మళ్లీ దిగజారిపోతాడు. అదే సంసారంలో ఉన్నవాడు ఎప్పుడన్నా కోరికలు ఇస్తే ఈ కోరికల వల్ల వాడికి పతనం ఉండదు. ఒక్కసారి వాడు మళ్లీ భగవద్ ధ్యానం చేస్తే ఇంద్రియ నిగ్రహంతో ఉంటే వీడి శక్తిని పొందగలుగుతాడు. అందుకని పక్వత లేని, మానసిక పక్వత లేని, బాగా దార్ఢ్యం హృదయ దార్ఢ్యం లేనటువంటి వాడు సన్యాసం పుచ్చుకోవడం కూడా ప్రమాదమే. ఇప్పుడు కలియుగంలో అనేక రకాలైనటువంటి సన్యాసాలు వస్తున్నాయి కొంతమంది దగ్గర, అది ప్రమాదం అని ఆనాడే చెప్పాడు అనమాట. ఇంద్రియములను అదుపులో పెట్టకుండా వాడు సన్యాసం స్వీకరించో లేకపోతే ఇంకోటో స్వీకరిస్తే వీడికి కోరికలు వస్తే, కోరికలు వచ్చేయలేదు మీకు నాకు తెలియకపోవచ్చు కానీ వాడికి తెలుస్తుంది కదా, అందరూ మహాత్ములు. ఇప్పుడు జగద్గురువులు లాంటి వాళ్ళు అంటారా, వాళ్ళు కారణజన్ములు, వీళ్ళు ఈ సంసారాలకు అతీతంగా ఉంటారు. ఆ పరంపర లేకుండా ఏదో కీర్తి కోసమో ధనం కోసమో ఓ ఛానల్ పెట్టడం కోసమో ఇంకో దానికో సన్యాసం పుచ్చుకున్నట్టు కమ్ములిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాడు శుభ్రంగా తిండి తిని శరీరాన్ని అలా పెంచేసుకుని ఆఖరికి శంకరాచార్యులు అన్ని తిడతాడు, మధ్వాచార్యులు తిడతాడు, ఇంకో రామానుజాచార్యులు తిడతాడు, అందరినీ తిట్టడం మొదలెడతాడు, చివరికి వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అసలు మనం వాళ్ళ ఇతరులు మహాత్ములైన గురువులు తిట్టడం ఏమిటి, తిట్టడం అంటేనే అక్కడి నుంచి పతనం మొదలన్నమాట. ఇప్పుడు మనం మాట వరసకు కూడా ఆది శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఇలాంటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళు వల్లభాచార్యులు, వాళ్ళు వాళ్ళు ఎన్ని జన్మల తపస్సు ఫలితమో తెలిసినా మీకు ఆ గురువుల్ని వాళ్ళని భగవంతుడు అన్నారు. శంకర భగవత్పాదులు, భగవద్ రామానుజాచార్యులు వాళ్ళు, వల్లభాచార్య భగవత్పాదులు తెలిసిన మీకు ఇలా పేర్లతో పిలవాలి వాళ్ళని. మధ్వాచార్యులు అంటే సాక్షాత్తు కృష్ణుడు లాంటి వాడు. అలాంటి మహాత్ముల్ని మనం తొందరపడిపోయి మన తెలివితేటలతో వాళ్ళని తిట్టడం ఏమిటండి కలియుగంలో కర్మ కాకపోతే. అసలు ఈ సద్గురువులు జోలికి వెళ్ళడమేనా, మేము ఎప్పుడైనా సరే మాట వరసకు కూడా మేము ఎంత కీర్తి అయినా పొందొచ్చుగాక, మమ్మల్ని మీరు దేవుడు అనొచ్చుగాక, కానీ మేము వెళ్ళామంటే ఆ గురుస్థానానికి వెళ్ళామంటే సాష్టాంగ పడతాం తెలుసుగా మీకు. ఇంతవరకు పౌరాణికులుగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళం ఎవరైనా శృంగేరికి వెళ్ళామంటే, కంచికి వెళ్ళామంటే మేము సాష్టాంగ పడుతున్నాం లేదు చూడండి. అది ధర్మం అంతే, ఎవడైనా సరే అలా పడితేనే వీడు గురువు అవుతాడు. ఆ గురువులకి నమస్కరించని వాడు గురువు కాదు, ధరణికి బరువు అవుతాడు. వాళ్ళని ఒకసారి తిట్టామంటే, వాళ్ళని విమర్శించామంటే వీడు శక్తులన్నీ కోల్పోయినట్టే. వాళ్ళంతా వాళ్ళ స్థాయి ఏమిటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు ఎంత గొప్పవాడైనా, అర్జునుడు సాక్షాత్ నరుడే కదా, అంటే కృష్ణుడు సగం. కానీ ద్రోణాచార్యుడు గురువు ఎదురుగుండా గురువుకి దండం పెట్టాడా లేదా అది మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడికి భీష్ముడు నువ్వు పరమాత్మ మీద దండం పెట్టినా, మళ్ళీ కృష్ణుడు సభలోకి వచ్చాక పెద్దల మీద దండం పెడుతూ అంటే మనం పెద్దల దగ్గర నేర్చుకోవలసింది అది. అంతేగాని మహాత్ములైన ఆ గురువుల్ని మాట వరస కూడా నిందించకూడదండి. వాళ్ళకి ఏవో కిరీటం పెట్టుకున్నారు, ఈ మధ్యన ఒకడు అలా మాట్లాడుతున్నాడు అందుకని వింటున్నాను నేను, చాలా బాధ కలుగుతుంది. ఆయన కిరీటం పెట్టుకున్నట్ట, ఆయన కిరీటం పెట్టుకున్నాడో లేదో నీకేం తెలుసు. ఒకనొకప్పుడు మహారాజు గారు కర్ణాటక రాజులు శృంగేరి పీఠం దగ్గరకు వచ్చి అక్కడ తమ రాజచిహ్నాలు వదులుకున్నారు తెలుసిన, నీవు అసలు మోక్ష సామ్రాజ్య రాజువి, మేము బోడి రాజులం అన్నారు వాళ్ళు. ఈ భూలోక సంసారంలో ఏదో కాస్త సామ్రాజ్యానికి మేము రాజులం, నువ్వు ముక్తి సామ్రాజ్యానికి చక్రవర్తివి అని వదిలేసి ఆ చిహ్నాలు అక్కడ పెడితే వాళ్ల మీద ప్రేమ కొద్దిగా శిష్యులు ఇచ్చిందని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి శిరస్సు మీద కిరీటంగానో లేకపోతే ఇంకోటో ధరిస్తున్నారు. అంతేగాని ఆ మహానుభావులకి తృణం గడ్డిపరకతో సమానం ఈ కిరీటాలు ఈ భోగాలు. వాళ్ళు తినేవి కేవలం నానవేసినటువంటి ఆహారాలు. అందువల్ల వాళ్ళ గురించి మీకంటే నాకు తెలుసు, మీరు రోజు ఆయన దగ్గరికి వెళ్ళండి, కానీ నేను ఎప్పుడూ అంత ఎక్కువగా వెళ్ళకపోవచ్చు కాక, కానీ ఆయన ఏం చేస్తారో మనస్సుతో నేను చూడగలను, మీకంటే ఎక్కువ చూడగలుగుతాను. సాక్షాత్తు శంకరుడు అక్కడ కూర్చున్నట్టు, అక్కడ కూర్చున్నవాడు మరో శంకరుడు, ఆ పరమేశ్వరుడు ఆ సద్గురువు యొక్క రూపంలో అక్కడ ఉన్నాడు. ఇటువంటి జ్ఞానముతో మనం ఎప్పటికప్పుడు మహాత్ములను గౌరవించాలి. అలా గౌరవిస్తే అప్పుడు వాడు బాగుపడతాడు. ఈ పక్వత లేకుండా సన్యాసం పుచ్చుకున్న వాడికి తెలియక మిడిమిడి జ్ఞానంతో నేనే పెద్ద రాజయోగిని లేకపోతే బ్రహ్మయోగిని బ్రహ్మర్షిని ఆ ఋషిని అని పెట్టుకున్నాడా వాడు భస్మ అయిపోతాడు. కాబట్టి మనస్సును అదుపులో పెట్టుకోనప్పుడు సన్యాసం పుచ్చుకోవడం కంటే కర్మయోగములో ఉండడమే మంచిది. అందుకే కర్మయోగ విశిష్యతే, నిత్య కర్మాచరణ మంచిది. మీరు అందరూ చేస్తున్న చాలా మంచి పని, మీ ఉద్యోగాలు చేస్తున్నారు, మీ గృహస్థ ధర్మాలు నిర్వహిస్తున్నారు, మీరు వినవలసిన పురాణాలు వింటున్నారు, ఈ ధర్మం చేస్తూ యథాశక్తిగా సాటి వాళ్ళని పేదవాళ్ళని దీనులను ఆదుకోవడం గొప్ప యోగం. అది కర్మయోగం. ఇది ఈ జన్మలో కూడా మోక్షమిస్తుంది అనగానే అప్పుడు అర్జునుడు మళ్ళీ ఈ మనస్సు అదుపులో ఉండదు కదా, ఈ మనస్సును ఎలా అదుపులో పెట్టాలి, ఈ మనస్సు ఎటువంటిది, ఎక్కడుంటుంది, క్షణంలో ఇంటికి పోతుంది, అయ్యో ఎందయిందా, ఇంకో అరగంటలో వదిలేస్తాడా లేదా ఈయన ముందెళ్ళిపోదామా. కొంతమంది మధ్యలో లేచి వెళ్ళిపోయేవాడు ఉంటారు, ఒక్కళ్ళిద్దరు. ఆ ఒక్కళ్ళిద్దరు వల్ల తక్కిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడు కదులుతూ ఉంటే అబ్బా ఏ అని మన మనస్సు కూడా చెదురుతుంది. ఈ మనస్సు ఉన్నదే అంత తేలిక కాదు అదుపులో పెట్టడం. ఇది చాలా ప్రమాదకరమైనది. మనయేవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. బంధానికి కానీ మోక్షానికి కానీ, అంటే ఒక సంసారంలో ఇరుక్కుపోవడానికి, అందులో ఇరుక్కోకుండా బయటికి రావడానికి మనకి మనస్సే మూల కారణం. మీ మనస్సు బాగుంటే మీరు అన్ని సుఖాల మధ్యలో ఉన్నా, జనక మహారాజు గారు రాజ్యంలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు, సకల సుఖాలలో ఉన్నాడు, రాజభోగాల్లో ఉన్నాడు, కానీ ఆయనకి రాజభోగంతో సంబంధం లేదు, అందుకే రాజర్షి అన్నారు వాళ్ళని తెలుసునే. కాబట్టి సంసారంలో ఉన్నా బంధ విముక్తుడు అవుతాడు మనస్సు సరిగ్గా ఉంటే. అలా మనస్సు సరిగ్గా లేకపోతే సన్యాసంలో ఉండి కూడా సంసారంలో ఇరుక్కుపోతాడు. కాబట్టి అన్నిటికీ మనస్సే కదా మూలం. ఆ మనస్సుని అదుపులో పెట్టుట ఎలా అనగానే భగవానుడు అన్నాడు, సందేహం లేదు, మంచి ప్రశ్న వేశావు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మనః అంటే మనస్సు, దుర్నిగ్రహం అదుపులో పెట్టడం చాలా కష్టం అన్నాడు. అంత తేలిక కాదు మనస్సుని. ఎందుకని? ఆ మనః చలం, కదిలేది. చలం మనః, కదిలేటటువంటి మనస్సు, నిలకడగా లేని అస్థిరమైన మనస్సున్నదే అది సందేహం లేకుండా అదుపులో పెట్టడం అంత కష్టమే అన్నాడు ఆయన. అండంలో కూడా మహాబాహు అన్నాడు, నువ్వు మహాబాహు పరాక్రమవంతుడివే, అంత పరాక్రమవంతుడివైనా మనస్సుని మాత్రం అదుపులో పెట్టడం చాలా కష్టం. అయినా దాన్ని అదుపులో పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు? మనస్సును అదుపులో పెట్టడం కష్టం అంటాడు, మళ్ళీ పర్వాలేదు అంటాడు ఆయన. ఈ రెండోసారి పర్వాలేదు అండంలో రహస్యం ఏంటంటే, అంత తేలికగా అదుపులో పెట్టలేని మనస్సుని అభ్యాసము ద్వారా అదుపులో పెట్టచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. మహానుభావులు శంకరాచార్యుల వారు దీనికి వ్యాఖ్య రాశారు. ఆది శంకరాచార్యుల వారు ఒక వ్యాఖ్య రాశారు. రామ రామాని జపం చెయ్యి అని ఆయన ఒక ఆయనకు మంత్రం ఇచ్చారట. ఆ మంత్రం చేయడానికి జపమాల పట్టుకోగానే వెంటనే ఈయన మనస్సు అన్ని దిక్కులకి వెళ్ళిపోవడం మొదలుపెట్టిందట. అప్పటికంటే ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా సంచలించింది మనస్సు. గురువుగారు రామనామం ఇవ్వడానికి ముందు కాస్తో కోస్తో మనస్సు నిగ్రహంగా ఉండేదట. ఇప్పుడు చెయ్యమన్నాడు కదా, అందుకని నిలబడ్డంలా. రామ రామ మావిడ నేను వచ్చే ముందు ఇడ్లీ చేయమన్నాను, ఇడ్లీ చేస్తోందో లేదో, ఈ జపం అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుంది కదా, అందులో నేను షుగర్ పేషెంట్ని కదా, ఆయన షుగర్ పేషెంట్ వాడు కర్మవాడి కర్మగాలి, ఈ లోపల రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, అందుకని నేను వెళ్ళగానే జపం అయిపోగానే ఏదో ఒకటి పడాలి, పడాలి అంటే మావిడికి చెయ్యమని చెప్పొచ్చాను, ఆవిడ చట్నీ చేస్తుందో లేదో, ఆ చట్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చట్నీ పెడుతుందో, కిందట ఏడాది కొత్త చట్నీ చేస్తుందో, కొబ్బరికాయ పడదు కదా, పడుతుందో లేదో, కొబ్బరికాయ వస్తుందో లేదో, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయట. సరే మొత్తం మీద వీడు ఏమన్నాడు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారండి రామ తారక మంత్రం మీరు ఇచ్చారు, ఆ మంత్రం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా నాకు మావిడో ఇడ్లీలో ఇవే గుర్తుకొస్తున్నాయిటండి అన్నట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన, ఇక్కడే నీవేం భయపడక్కర్లా, మొదట్లో భగవంతుడు మంత్ర జపం చేసేవాడికి పరీక్ష పెడతాడు. నీ మనస్సులో రామ అనుకున్న వెంటనే ఇడ్లీ గుర్తొచ్చింది అనుకో, మళ్ళీ ఒకసారి ఆ ఇడ్లీని పక్కకు దోసేసి మళ్ళీ రామాను, మళ్ళీ ఇడ్లీ వచ్చింది, మళ్ళీ ఇడ్లీని దోసేయి, మళ్ళీ రామ, అభ్యాసం చెయ్యి. పదే పదే మనస్సు పెడుతున్నదాన్ని మళ్ళీ లాక్కురా, మళ్ళీ లాక్కురా, మళ్ళీ లాక్కురా, అలా కొంతకాలం పాటు అటు ఇటు పెడుతున్న మనస్సుని మళ్ళీ అదుపులో పెట్టుకుని నువ్వు రామ 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 అని ప్రయత్నం చేయగా చేయగా, జపం చేయగా చేయగా, కొంతకాలం తర్వాత ఇది పోతుంది టండో. మీకు చూడండి ఎప్పుడైనా సరే, ఇది నేను అనుభవంతో చెబుతున్నా. నా చిన్నప్పుడు కూడా నమశివాయ నమశివాయ అనుకున్నప్పుడల్లా మధ్యలో మొదట్లో కొంత వెళ్లేదు మనస్సు. కొంతకాలం పాటు ఈ శంకరాచార్యుల వారు చెప్పినట్టే నమశివాయ అనుకున్నప్పుడు ఏ ఇడ్లీయో చట్నీయో గుర్తుకొస్తే దాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. రాగా రాగా అంటే బాగా అభ్యాసం చేయగా చేయగా ఇంక కొంతకాలానికి ఇప్పుడు అటు వెళ్ళడం మానేసింది మనస్సు. ఇప్పుడు మీరు కూడా ఉపన్యాసంలో ఉన్నప్పుడు బయటకు పెడుతుంటే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి లాక్కొచ్చి మళ్ళీ దీని మీద దృష్టి పెట్టండి. అలా పెట్టి 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 ఇది ఇక అభ్యాసం ప్రయత్నం. ఇలా చెయ్యగా కొంతకాలానికి ఇక మనస్సు అటు ఇటు వెళ్ళదు. అందుకని ముందు ఏం చెయ్యాలి? అభ్యాసమే కూసు విద్య. బాగా ప్రాక్టీస్ చెయ్యి, చెయ్యి, ఎంత కష్టమైనా విసుగొస్తున్నా మళ్ళీ మనస్సు ఎక్కడికి లాక్కురా, కొంతకాలానికి మనస్సు అదుపులోకి వస్తుంది. ఇంక రెండోది వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యం, ఏ వస్తువు మీదైనా వ్యామోహం ఉన్నంత వరకు మన మనస్సుకి నిలకడ ఉండదు. ఇంటి మీద వ్యామోహం మనకి, ఎప్పుడు ఉపన్యాసం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఉపన్యాసం అయిపోతుందా, ఇవాళ వెస్టిండీస్కి మనకి మధ్యలో అదేదో క్రికెట్ అన్నారు అది పెట్టుకుందామా, ఈ ఊహ మీకు రాకూడదు. ఈ రకరకాలైన వ్యామోహములను జయిస్తే, వస్తువుల మీద ఉన్న ప్రేమని జయిస్తే అప్పుడు జయించగా జయించగా మనస్సు అదుపులోకి వస్తుంది. ఒకటి అభ్యాసం, రెండోది వస్తు వ్యామోహాన్ని తొలగించుకోవడం. కుటుంబ వ్యామోహం పోగొట్టుకోవాలి. భాగవత సప్తాహం పారాయణ చేస్తున్నాం, చేస్తున్నంతసేపు దాని మీద ఉండాలి. కానీ ఎప్పుడు 7 రోజులు అయిపోతాయా, పారాయణ అయిపోతున్నాయి, ఇంటికి వెళ్ళిపోదాం, నేను మావిడ కలిసి కూర్చుందాం అని ఓహ వచ్చిందంటే నీకు ఇంక వైరాగ్యం అక్కడ. ఈ విధమైన ఆలోచన రాకుండా వైరాగ్యంతో ఉన్నావా, నీవు ఈ జన్మలోనే విముక్తి పొందుతావు. నువ్వు ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఈ చరాచర జగత్తంతా నాలోనే ఉన్నది కాబట్టి నీకు ఏ వస్తువు కనపడినా ఒక్కొక్కప్పుడు, ఇది కొంచెం టెక్నిక్, చాలా సులభమైన మార్గం కృష్ణుడు చెప్పాడు. మనస్సు నిలకడగా ఉండదు కదా, ఒకటి అభ్యాసం చేయమన్నాడు, మరొకటి వైరాగ్యం అన్నాడు. ఈ రెండింటికంటే ఇంకో సులభం ఏమిటో తెలిసినా, నీకు ఏ వస్తువు మీదకన్నా మనస్సు వెళ్ళిపోతుందనుకో, ఆ వస్తువులో నన్ను చూడు. ఉదాహరణకు ఒక ఆయనకి పూరీ కూర ఇష్టం, పూరీ కూర అనుకున్నప్పుడల్లా పూరీ కూర కదా, పూరి ఏమో కృష్ణుడి కింద, కూర మురళీ కింద కనబడాలట. అది కృష్ణుడు చెప్పిన మాట. నీవు ఏ వస్తువు మీదకి దృష్టి పోనిస్తున్నావో ఆ వస్తువులో నన్ను చూడు. అప్పుడు కొంతకాలానికి ఏమవుతుందనమాట, ఇడ్లీ చట్నీ ఆ రెండు కూడా, ఇడ్లీ ఏమో కృష్ణుడిగా, చట్నీ ఏమో మురళీ కింద, పూరీ కూర పూరీ కృష్ణుడిగా, కూర ఏమో శ్రీకృష్ణుడిగా ఆ మురళీగా. అలాగే రేపొద్దున ఏదో కారు డ్రైవర్ ఉందనుకోండి, కారు శ్రీకృష్ణుడిగా, ఆ డ్రైవర్ ఏమో మురళీగా, ఇలా కనబడతాయి. నీవు ఏ వస్తువు మీదకి మనస్సుకు వెడితే ఆ వస్తువు వల్ల నన్ను కింద భావించు, అప్పుడు నీకు మనస్సు నిలకడగా వస్తుంది. ఎందుకో తెలుసిన, అసలు నేను లేకుండా ఈ చరాచర జగత్తులో ఏ వస్తువు లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధన జయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఒక దారంలో మణులు గుచ్చి హారం కింద అల్లుతారు. పోనీ మణులు పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ మల్లెపువ్వులే తీసుకోండి, కాసేపు ఇవే మణులు అనుకోండి. ఓ దారం తీసుకుని అందులోనే మల్లెపువ్వులండి దండ కింద కొట్టాం. ఈ పువ్వుల్లో ఓ దారం ఉంది. అలాగే ఈ చరాచర జగత్తులో ఎందరో ప్రాణులు ఉన్నారు, వాళ్ళందరిలో దారంలాగా నేనున్నాను. అంటే నేను అల్లుగుపోయి ఉన్నాను, నేను లేకుండా లేదు. దారంలో మణుల్లాగా ఈ జగత్తంతా నాలో ఉన్నది. సూత్రమునందు మణుల సమూహము వలె నేనే అంతటికీ సూత్రధారిణి, నాలో ఇవన్నీ ఉన్నాయి. నేను లేకుండా ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. కాబట్టి నీకు ఏ వస్తువు కనపడినా, నీ దృష్టి దేని మీదకి వెళ్ళినా అందులో నన్ను అభ్యాసవశాత్తు చూడడం మొదలుపెట్టు, ప్రయత్నించి చూడు. అప్పుడు నీకు కొంతకాలానికి ఈ ప్రపంచంలో కృష్ణుడు తప్ప మరి ఏమీ కనబడ్డు. ఎప్పుడైతే అన్నిట్లో కృష్ణుడు కనబడతాడో నీ మనస్సు నిలకడలోకి వస్తుంది. ఎంత సులభమైన మార్గం అండి ఇది. ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి అంతే. ఎప్పుడైనా పెళ్ళ మీద కోపం వచ్చిందంటే తిట్టకండి, ఆవిడలో కృష్ణుడు కనపడాలి, అప్పుడు మీరు తిట్టలేరు. ఆవిడికి కోపం చప్పడాలక రెత్తినప్పుడు ఆ భర్తలో కృష్ణుడు కనపడాలి, అప్పుడు వెంటనే ఆవిడ పొరపాటు కూడా అప్పడాలక రెత్తింది కాస్త అది మురళి అనుకుంటుంది. తద్వారా అభ్యాసం చేయడం ద్వారా ఒకరిలో ఒకరు భగవంతుడిని చూస్తారు. అప్పుడు ఈ ప్రపంచం పరమాత్మ స్వరూపం కనుక ఇంకెక్కడికి వెడుతుంది మనస్సు పరమాత్ముని దగ్గరికి తప్ప. అనగానే ఇప్పుడు కృష్ణుడు ఈ జగత్తంతా నీవేనని నువ్వు చెబుతున్నా, ఇంత మనిషివి, ఇంత జగత్తులు ఎలా ఉంటావో తెలిసి తెలియటం లేదన్నాడు ఆయన. ఇంత చెప్పాడు ఆయన, మీకంటే ఆనందం కలిగి చప్పట్లు కొట్టారు ఆయన కొట్ల. అంతా నేనే, అన్నీ నాలో ఉన్నాయంటావు, నువ్వు చూస్తే కేవలం ఏదో 8 అడుగులో 9 అడుగులో 10 అడుగులో అన్నాడు ఆయన. ఇంత మనిషివి, ఇంత ప్రపంచంలో నువ్వు ఎలా ఉంటావు అన్నట్ట. ఓహో నీకు అనుమానం వచ్చిందా, అయితే చూడు నా విశ్వరూపం. ఒక్కసారి ఆయన మొత్తం ప్రపంచమంతా నిండిపోయాడు, ఒక్కసారి మహానుభావుడు. ఈ భూమి ఆకాశాలు నిండిపోయాడు. భూపాదౌ యస్య నాభిర్వీయత సుర నిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః అంతస్థం. ఈ విధంగా శ్రీ విష్ణు సహస్రనామంలో చెప్పబడినటువంటి విశ్వరూపమంతా కనపడింది. భూమి పాదాలుగా ఉన్నాయి, అగ్నిహోత్రుడు ముఖంగా ఉన్నాడు, సూర్యచంద్రుడు నేత్రులుగా ఉన్నారు, దిక్కులేమో చెవులుగా ఉన్నాయి, ఏకంగా సముద్రమే వాసహ వస్త్రముగా ఉన్నది. ఈ సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై శరీరంలో ఈ దేవతలు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, భోగులు అందరూ కనపడుతున్నారు. ఇటువంటి అపూర్వమైన ఆ శరీరంలో వేలాది శిరస్సులున్నాయి. ఆ మహానుభావుడికి ఆ శిరస్సులు ఏమేమిటో తెలియటంలా. రుద్ర శిరస్సు, బ్రహ్మ శిరస్సు, అగ్నిహోత్రుడు ఒక శిరస్సుగా ఉన్నాడు, యముడు ఒక శిరస్సుగా ఉన్నాడు, ఇంద్రుడు ఒక శిరస్సుగా ఉన్నాడు, విష్ణు ఒక శిరస్సుగా ఉన్నాడు, ఇంకా దిక్పాలకులు శిరస్సులుగా ఉన్నారు. ఈ శిరస్సులన్నీ వేలాది నాలుకలు బయటకొచ్చి అగ్నిజ్వాలల వంటి కాంతితో ధగధగలాడిపోతున్నాయి. ఆ మహానుభావుడు పెద్ద నోరు తెరిస్తే ఆ నోట్లో కోరలున్నాయి. ఆ కోరల్లో పడి ఈ భీష్ముడు లాంటి వాళ్ళు కొట్టుకుపోతున్నారు, అందులోంచి బయటకు వస్తున్నారు, లోపలికి పోతున్నారు, అంతా నలిగిపోతున్నారట. ఒక్క క్షణకాలం వణికిపోయాడు అర్జునుడు. పశ్యామి దేవాన్ స్తవ దేవదేహే సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నీ శరీరం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఓ దేవా, నీ శరీరంలో ఈ చరాచర జగత్తంతా కనపడుతున్నది. భూమి కనపడుతోంది, ఆకాశం కనపడిపోతోంది, ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాదులు, ఈ స్వరసిద్ధ సాధ్యనర కిన్నర పండగ ఎట్ట చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు కనపడుతున్నారు. ఈ భూమి, అగ్ని వంటి గోళాలన్నీ నీ నోట్లోంచి బయటకు వచ్చిపోతూ ఉన్నాయి. ఈ బ్రహ్మ, ఈశ్వరుడు, నీవు, ఈ అమ్మవార్లు, ఈ దిక్పాలకులు, వీళ్ళందరూ నీలోనే కనపడుతున్నారు, ఋషులు కనపడుతున్నారు, మహాత్ములు కనపడుతున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ద్రోణుడు, ఈ భీష్ముడు, ఈ జయద్రథుడు, ఈ కర్ణుడు, వీళ్ళంతా నీ కోరల్లో పడి నలిగి వెళ్ళిపోతున్నారు. అనేక లోకములు లోపలికి పోతున్నాయట, ఆయన మింగేస్తున్నాడు. మళ్లీ లోకాలు పుడుతున్నాయి అంటే పుట్టించేది, పెంచేది, చివరికి నీలో కలుపుకుంటున్నది అన్నీ నీవే. అమ్మ బాబో, ఈ భయంకరమైన నీ రూపానికి నా అంతం అంతం కనపడ్డంలా, నా మధ్యం మధ్య కనపడ్డంలా, తవ ఆదిం నీకు ఆది ఎక్కడో కనపడ్డంలా, ఆది మధ్య అంత రహితుడివి నువ్వు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే ఇప్పుడు నేను ఉన్నాను, ఇదిగో నువ్వు ఇక్కడ, నీ పాదాలు ఇవి, ఇది ఆది, ఇది మధ్య, ఇది నీ నడుము గనక, ఇది నీ శిరస్సు గనక, దీంతో అంతమైంది నీ శరీరం అని వర్ణించడానికి అలవి ఉంటుంది ఒక సామాన్యుడి యొక్క శరీరం అయితే. అదే ఆ పరమాత్మ మొత్తం భూమ్యాకాశాలంతా నిండిపోవటం వల్ల, దిక్కులంతా నిండిపోవడం వల్ల ఏది మొదలో, ఏది మధ్యయో, ఏది అంతమో తెలియడంలా ఈ విశ్వమంతా అందులోనే కనబడుతున్నది. విశ్వేశ్వర, నాకు దిక్కులు తోచడంలా, నా లేభే శర్మ అన్నాడు ఆయన, శాంతి కలగడం లేదు. కాబట్టి ఈ విశ్వరూపాన్ని నువ్వు ఉపసంహరించు, చూడలేకపోతున్నాను, దిక్కులు తెలియడం లేదు నాకు. దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆయన దివ్య దృష్టి ఇచ్చాడు అర్జునుడికి, నువ్వు ఈ చర్మచక్షువులతో, ఈ కంటితో చూడలేవు, ఈ మానవ శరీరంతో, మానవ నేత్రాలతో నన్ను నువ్వు ఎంత గింజుకున్నా చూడలేవు. కాబట్టి నీకు చూడడానికి దివ్య శరీరం ఇస్తున్నాను, దివ్య నేత్రాలు ఇస్తున్నాను, అర్థం చేసుకోవడానికి దివ్యమైన బుద్ధి ఇస్తున్నాను అని ఈ విధంగా కళ్ళు, దివ్య బుద్ధి, దివ్య శరీరం ఇన్నిస్తే, ఇంత భగవంతుడిచ్చిన దివ్య దృష్టితో, దివ్య నేత్రములతో కూడా ఆ రూపాన్ని చూడలేకపోయాడు ఆయన. ఆ రూపం కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్నది. అందుకే ఉన్నాడు ఆయన, భవేద్యుగపదుత్థిత దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. ఒకేసారి వేలాది మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు. యుగపత్, ఒక్కసారిగా దివి ఆకాశమునందు సూర్య సహస్రస్య కోటాను కోట్ల సూర్యులు ఉత్థిత ఉదయిస్తే ఎలా ఉంటారు. ఒక్కసారి ఒక సూర్యుడు ఆకాశంలో కనబడితేనే మధ్యాహ్నం పూట చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవు, శరీరం గగుర్పాటుకు గురవుతుంది. అటువంటిది ఊ కోటాను కోట్ల మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఆ కాంతిని మనం తట్టుకోగలుగుతామా? చూడలేం, కళ్ళు బయర్లు గమ్మితే భస్మం అయిపోతాం. అలాంటి ఈ కాంతిని చూసి తట్టుకోలేక ఏమన్నాడు ఆయన, బావో నేను చూడలేకపోతున్నాను, అందుకని నాకు సుఖం లభించటం లేదు. నా లభేచే శర్మ పశ్యామి విశ్వేశ్వర దేవదేవ, నేను చూడలేకపోతున్నాను, ఉపసంహరించుకో బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ద్రోణుడు, భీష్ముడు లాంటి వాళ్ళంతా ఎప్పుడో నీ శరీరంలోకి వెళ్ళిపోయినట్టు నాకు అర్థమైపోతున్నది. అసలు నువ్వెవడివి? ఎవరోయని శంకించద, తెలుగులో తిక్కన గారు అద్భుతంగా రాశాడనమాట. అయ్యి బాబోయ్, అనలజ్వాలలు పర్వు నీ ముఖమునంద ధార్తరాష్ట్ర వ్రజంబును, అగ్నిజ్వాలలతో వెలిగిపోతున్న నీ నోట్లోకి ఈ దుర్యోధనాదులు వెళ్ళిపోతున్నారు, ఇక్కడున్న వాళ్ళు, అక్కడున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంతమందిని మింగేస్తున్నావు నువ్వు. ఈ మింగేస్తున్న కాలపురుషుడు ఎవరు చెప్పు? ఎవరో అని శంకించత చెప్పవే, భూరి కరుణాయత్తైక చిత్తుండవై, నీ కరుణతో నువ్వెవరో చెప్పు. నాకు అర్థం కావడంలా, ఇంతకాలం తెలియక నీ పక్కన ఇలా ఉండి నిన్నేదోదో అన్నాను అనగానే అప్పుడు భగవానుడు ఆ అంత కాంతిని కొంచెం తగ్గించి ఇంకా పూర్తిగా ఉపసంహరించకుండానే ఏమన్నాడో తెలుసా? నాయన, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః, ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. నేనే ఈ లోకాలన్నిటినీ పెంచి పుట్టించి నాశనం చేసేటటువంటి కాలపురుషుణ్ణి, నేనే కాలాన్ని, కాలుణ్ణి నేనే. కాలశబ్దమునకు పుట్టించువాడని అర్థం, పెంచువాడని అర్థం, నాశనం చేసేవాడని అర్థం. అందువల్ల కాలుడు, కాలకాలుడు, మహాకాలుడు అనే పేర్లతో ఉన్న పరమాత్మను నేనే, ఇవన్నిటిని నేనే పుట్టిస్తున్నాను, ప్రవృద్ధ పెంచుతున్నాను, క్షయకృత్ నాశనం చేయడానికి వచ్చాను, ఈ లోకాలన్నిటి ఇలా ప్రవర్తింపజేస్తున్నది నేనే. ఓరి పిచ్చివాడా, ఋతేపిత్వం అంటే నువ్వు చంపకపోయినా, నువ్వేమీ చెయ్యకపోయినా, నా భవిష్యంతి సర్వే, వీళ్ళెవరు ఉండర్రా బాబు, ఏదో నేను చంపుతున్నాను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అనుకుంటున్నావు, ఇది నీ భ్రమ. నువ్వు చంపినా చంపకపోయినా, నువ్వు పుట్టించినా పుట్టించకపోయినా, నువ్వు కరుణ చూచినా చూడకపోయినా, నువ్వనుకున్నట్టుగా వీళ్ళెవరూ ఇక్కడ ఉండరు. ఈ 18 రోజుల్లో వీళ్ళ దారిన వీళ్ళు పోక తప్పదు. నువ్వు ఒక మిష, నువ్వు కేవలం నా చేతి సాధనం, ఒక పనిముట్టివి, చేసేది చేయించేది అంతా నేనే. ఇటు అటు ఉండే సమస్త సైన్యము చెట్ట చివరికి పోయేవాళ్లే. కాలం కలిసి వచ్చి ఈ ప్రజలంతా ఇక్కడ
చేరారు. అధర్మం పెచ్చు పెరిగిపోయింది. పరమ పాపాత్ములైన ఈ రాక్షసుల్ని సంహరించడం కోసం నాంశతో దేవతలు ఈ వైపు వచ్చారు, అటువైపు రాక్షస సైన్యం చేరింది. ఈ రెండూ కొట్టుకోవడం ఒక మిష, ఒక నిమిత్తం. చివరికి వీళ్ళంతా శరీరాలు విడిచిపెడతారు, భూమి యొక్క భారం తగ్గిపోతుంది అని చెప్పగానే అర్జునుడు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయి అలా ఉండిపోయి శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా అంత విశ్వరూపం అలా కుంచుకుపోతూ ఉండగా పాదాల మీద పడిపోయాడు. ప్రభో కృష్ణ రక్షించు రక్షించు, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ప్రభు ఇంతటి పరమాత్మవి నిన్ను నా పూర్వజన్మ సుకృతం వల్ల ఒక భావ కింద భావించాను. ఇంతకాలం అజ్ఞానంలో పడి తెలియక నరుణ్ణి గనక ఈ నరజన్మ యొక్క మహిమ వల్ల సఖా అని ఒకసారి పిలిచాను, మిత్రమా అన్నాను. స్నేహం వల్ల, బంధుత్వం వల్ల నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివని లేక నా బంధువని అనుకున్నాను కనుక బావం అనుకున్నాను. నా బుద్ధి జావగారి బావా బావా అన్నాను. హే కృష్ణ ఒక్కొక్కసారి కృష్ణ అన్నాను. హే యాదవ అని ఒకసారి అన్నాను. హే సఖేతి ఓ మిత్రమా అన్నాను. ఇంకా చాలా అన్నాను. ఎందుకన్నాను? అజానత మహిమానం, నీ మహిమ నాకు తెలియకపోవటం వల్ల, నీ ఈ పరమ పవిత్రమైన విశ్వరూపాన్ని గ్రహించలేక అజ్ఞానంలో పడ్డాను. రెండు కారణాలట. ప్రణయేన ప్రేమ వల్ల, నీతో నాకున్న ప్రేమ వల్ల, చనువు వల్ల అని అర్థం. ఇక్కడ ప్రణయేన అంటే ప్రేమ లేక చనువు. ప్రమాదాత్ అజ్ఞానం వల్ల, తెలియకపోవటం వల్ల. కర్మయోగం వల్ల నాకేం తెలియదు కదా. అజ్ఞానం వల్ల అయితేనే, బంధుత్వం వల్ల, ప్రేమ వల్ల అయితేనే నోటికొచ్చినట్టు మాట్లాడడం తిట్టాను కూడా ఒక్కొక్కప్పుడు. నీకు బుద్ధి ఉందా లేదా కృష్ణ అని కూడా అన్నాడు ఆయన. అంటే మరి అంటాడు ఆ సమయం అటువంటిది కనుక. ఇప్పుడు సత్యభామ తన్నలా, తన్నినంత మాత్రం చేత ఆ పరమాత్ముడికి లోట. అదే భార్యాస్థానం కనుక, అది ఇంకొకళ్ళు ఎవరూ చేయలేరు కనుక. కాబట్టి ఇక్కడ ఎంతో వినయంతో కాళ్ళు పట్టుకుని సద్గురువి జగద్గురువి కృష్ణం వందే జగద్గురుమని రోజు నిన్ను కొలుస్తూ ఉంటారు జగత్తంతా కూడా. అటువంటి పరమాత్మని ఏం మాట్లాడానో తెలియదు, నన్ను క్షమించు అనగానే, నాయన అవిద్య అని ఒక మాయ ఉన్నది, విద్య అవిద్య అని రెండున్నాయి. విద్యామాయ తెలిసినవాడు, దగ్గరున్నవాడు నన్ను గుర్తిస్తాడు. అవిద్యామాయ వల్ల నన్ను మరిచిపోతాడు. అవిద్యామాయ అంటే ఏమిటి? తనను తాను పొగుడుకోవడం, అహంకారము, ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్లతో స్నేహము, ఈ భోగాల మీద లాలసత్వం, వీటి వల్ల అవిద్య వస్తుంది. విద్య అంటే ఏమిటి? పెద్దవాళ్ల సాంగత్యము, మహాత్ముల ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడము, ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకోవటము, అహంకారానికి మమకారానికి గురవ్వకుండా ఉండడము, ఈ సంపదల వంటి భోగాలకి కీర్తులకి లొంగకుండా ఉంటే అది విద్య. అటువంటి విద్యని పొందడానికి అందుకే సద్గుణాలు కలిగినటువంటి వారిని, మహాత్ముల్ని, సత్పురుషుల్ని ఆశ్రయించాలి. దైవీ సంపద ఉంటే నన్ను నీవు గుర్తిస్తావు, ఆసురీ సంపద ఉంటే గుర్తించలేవు అనగానే మళ్ళీ ఇప్పుడు అడిగాడు, దైవీ సంపద అంటే ఏమిటి, ఆసుర సంపద అంటే ఏమిటి అని. అహింస సత్యం అక్రోధః త్యాగః శాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీహి అచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇక్కడ చాలా మంచి సంబోధన చేశాడు. భరత వంశాన్ని నిలబెట్టే మహాత్మ, అందుకే నీకు చెబుతున్నాను ఈ వంశంలో పుట్టావు గనక. దైవ సంపద అంటే ఏమిటి? భగవంతునికి సంబంధించిన గుణములే దైవీ సంపద. అవేమిటి? అహింస, ఎవణ్ణి బాధ పెట్టకుండా ఉండడం. మనం తెగ తిట్టేస్తే కూడా అవతలకి బాధ కలుగుతుంది, అది మానసిక హింస. సరే, జంతువులు చంపి తినేయడం, ఆదివారం రాగానే పటాపట పటాపట ముద్ర చేసి కొట్టేయడం, చేపలను అరగదీసి బండరాయి మీద గర్ర గర్ర అని అరగదీసేసి కోసుకు తినేసి పులుసు వండుకు తినేయడం, ఇవన్నీ కూడా శారీరక హింస. శారీరక హింస మంచిది కాదు, మానసిక హింస కూడా, అది ఇంకా ప్రమాదం. నోటికొచ్చినట్టు నువ్వు పాపాత్ముడురా, నువ్వు నీచుడురా అని తిడుతుంటే అవతలకి చాలా బాధ కలుగుతుంది. ఈ దెప్పడాలు అవి కూడా ప్రమాదమే. మనస్సుకి శరీరానికి బాధ కలిగించడం హింస, అది లేకుండా ఉంటే అహింస. ఈ అహింస దైవ సంపదలో మొదటిది. రెండవది ఎప్పుడు సత్యమే పలుకు, సాధ్యమైనంత వరకు అసత్యం పలక్కు. లోకానికి ఉపకారం చేసేది, వేదములలో చెప్పబడినది సత్యం, ఆ సత్యమే
దైవం వీలున్నంత వరకు సత్యం తప్పకు. అక్రోధ కోపాన్ని సాధ్యమైనంత వరకు తెచ్చుకోకు. క్రోధాన్ని అదుపులో పెట్టాలి, కోపం లేకుండా ఉండాలి. త్యాగ వీలున్నంత వరకు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడండి. వాడికి ఇంత అన్నం పెడదాం, లేక వస్త్రం ఇద్దాం, లేదన్నా ఇంకేదైనా చేద్దాం, వీలున్నంత వరకు ఉపకారం చేద్దాం, మనం నాశనం కాకుండా చూసుకుందాం, ఇతరులకి ఇది ఇద్దాం అనుకోవడం త్యాగమట. అందుకే మిగతా అన్నిటికంటే నకర్మణ న ప్రజయాధనే న త్యాగే నైకే అమృతత్వ మానసుహు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. నీ డబ్బు కానీ, నీ ప్రజలు అంటే నీ పిల్లలు కానీ, వీళ్ళెవరి వల్ల నువ్వు మరణం లేని స్థితిని పొందలేవు, మోక్షం పొందలేవు. అమృతత్వం అంటే మరణము లేని స్థితి, భగవత్ సన్నిధానం. అది పొందాలంటే త్యాగే నైకే, ఒక్క త్యాగమే దానమే గొప్పది. దానంతో అంటే బలిచక్రవర్తి వంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందారు, నాశనము లేని శ్రీమన్నారాయణ పదవి పొందారు. కాబట్టి త్యాగం గొప్పది, అది దైవ సంపద. ఎప్పుడు శాంతిగా ఉండాలి, వీలున్నంత వరకు అశాంతి తెచ్చుకోకుండా ఉండాలి. అశాంతిని కెలుక్కుని తెచ్చుకుంటారు కొంతమంది అన్నమాట. చక్కగా మాట్లాడుతూ ప్రతి ప్రాణిని ప్రేమిస్తే మానసిక శాంతి, భౌతిక శాంతి వస్తాయి. అపయసనం, పైసనము అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి లేనిపోని కొండవులు చెప్పడం. అపయసనం కొండవులు చెప్పకు. ఎప్పుడు వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని చెప్పకు. ఈ అబ్బాయి ఇలాంటి వాట, ఆ అమ్మాయి ఇలాంటిదా, ఆయన ఇలాంటి వాట, ఈ రకమైన కబుర్లు చెప్పకూడదు, వినకూడదు. ఇలా చెబితే దానికి ఏమని పేరు? పైసునం అన్నమాట. సహజంగా లోకంలో అలా ఉంటుందండి. ఏమండి మీకు తెలిసినండి, ఆయన దొంగటండి, లేకపోతే ఈ అమ్మాయి పాపాత్రురాలిటండి, వీడెవడో దుర్మార్గుట్టండి అని ఇతరుల మీద నేరాలు చెప్పడానికి సహజంగా లోకంలో ఎక్కువ మంది ఇష్టపడతారు. చెబుతూ ఉంటే వినడానికి ఇంకెంత ఆనందం. పురాణం వినడానికి 1000 మంది వస్తే అది వినడానికి 100,000 మంది వస్తారు. ఇప్పుడు ఎవడన్నా దుర్మార్గుడని స్క్రోలింగ్ వేయండి, అలా వేస్తే ఇంకెంతమంది వస్తారు. నిజమేనా, అబ్బో ఆ సన్యాసి ఇలా చేశాట, ఆ సాధువు ఇలా చేశాట, అవధారి గారు ఇలా చేశాట అని వీడికి ఎంత ఆనందం వచ్చేస్తుంది అనమాట. అయ్యో ఆయన మంచి పౌరాణికుడు అనుకున్నామండి, ఆయన కూడా వీళ్ళు నవంలో తిట్టాడా అంటారు అనమాట పాపాత్ములు వీళ్ళు. ఇలాగా కొండెములు నమ్మకూడదు, చెప్పకూడదు, నమ్మకూడదు. ఈ పైసునమంత ప్రమాదం మరొకటి లేదు. దయాభూతేశ్వలో లుప్తం, సమస్త ప్రాణుల మీద దయ చూపించు వీలున్నంత వరకు. దేన్ని చంపడానికి ఇష్టపడకు, వస్తు వ్యామోహం పొందకు. పువ్వుల మీద, నాకు పువ్వులు ఇవ్వండి, నాకు పండు ఇవ్వండి, లేకపోతే నాకు ఈ పేట ఇచ్చేయండి, లేకపోతే పద్మాగర్ గారు మీ దగ్గర ఉన్న లాల్చీ ఇచ్చేయండి, మీరు మాత్రం బాల్చీ తినండి, ఇలాంటివి ఏమి కోరకండి. వస్తు వ్యామోహం వస్తే స్వీకరిద్దాం. అలోలుప్తం అంటే రెండు అర్థాలు తెలిసిన మీకు, అడగకూడదు, వస్తే కాదనకూడదు. ఈ రెండింటికి లోలుప్తం. మనం మనగ్గా మనం అడగకూడదు, అడిగామంటే అది లోలుప్తమే. ఇస్తే వద్దంటే కూడా ఏమండి నాకెందుకండి, నాకేం కర్మ అండి, నాకేం అవసరం లేదండి అనకండి. భగవంతుడికి మీరు 10 రూపాయలు ఇచ్చారు, ఆ భగవంతుడు స్వీకరించట్లా అలాగే మీరు ఏదైనా ఇస్తే పుచ్చుకోవాలి. కాదంటే అది లోలుప్తమే, అది ఎందుకని అహంకారం గనక. కావాలని అడిగితే అది ఇంకా లోలుప్తం. అలోలుప్తం అనే దానికి గొప్ప అర్థం ఏమిటంటే, శంకరాచార్యులు వారంతటి వారు చెప్పిన భాష్యం ఏమనుందో తెలిసినా, ఆశించకు తన ఎంత తాను వస్తే 10,000గా భావించు. అది కుచేలుడి గొప్పతనం, ఎవరిని అడగల. అందుకే మీకు ఆ పద్యంలో ఏమని చెప్పాడు, తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి. ఎంత గొప్పదండి అది. అంటే అక్కడ అహంకారం లేదు, యాచన లేదు, దానికి అలోలుప్తం. అందుకే ఈ రోజు నుంచి మీరు ఇది కావాలని అడగండి, నాకు ఇచ్చేయండి పండు అని అడగండి. నా అంతటి నేను ఇస్తే పుచ్చుకోండి, వద్దనకండి. రాగానే పండు, పండే పండు అంటే ఉన్న 4 పళ్ళు ఎంతమందికి ఇస్తాను, నాకు తోచి మనస్సులో ఇవ్వాలి కానీ ఇవి పువ్వులు ఇచ్చేయండి, ఇంకోటి ఇచ్చేయండి అంటే ఉన్నది తనంత తాను ఇష్టపడిస్తే ప్రసాదం. మీరు అడిగి లాక్కుంటే ప్రసాదం కష్టమా, అది యాచన అవుతుంది, అప్పుడు అది లోలుప్తం అవుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు మరి, అలోలుప్తం అన్నాడు. ఈ రోజు నుంచి మీరు కృష్ణుడిని నమ్ముతారని, ఆయన చెప్పింది ఆచరిస్తారని నాకైతే నమ్మకం ఉంది. కృష్ణుడు కూడా కాదంటే దుర్యోధనుడు అవుతాడు వాడు. మొత్తం మీద ఇక తర్వాత లక్షణం మార్ధవం, మృదుత్వం. మృదువుగా చెప్పాలంటే చెప్పేది ఎప్పుడు కూడా సాధ్యనతో ప్రేమగా, అవతల వాడిని డైరెక్ట్గా కొట్టకుండా కొంచెం మృదువుగా కోమలంగా చెప్పాలి. హ్రీహి, ఎవరన్నా పొగిడారంటే మిమ్మల్ని, మీరు మహాత్ములు అని అన్నాను, మీరేం కోరుకోలేదు కానీ అన్నాను, అప్పుడు ఏమనాలి, వినయంగా స్వీకరించాలి. దానికి సిగ్గు అని పేరు. హ్రీ అనగా ఎవరైనా మనల్ని స్తుతిస్తున్నప్పుడు మనం వినయంగా తల వంచుకొని స్వీకరించాలి. ఆ విధమైన లజ్జకి హ్రీ అని పేరు. అచాపలం, దేని మీద వ్యామోహం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా కొన్ని వస్తు వ్యామోహాలు ఉంటాయి. జేబులో ఫోన్ లేకుండా కదలు తచ్చిన వీడు అంటే దీని మీద చేపలం, ఈ సెల్ ఫోన్ మీద. ఇలా అనేక రకాలైనటువంటి వస్తు వ్యామోహములు ఉంటాయే, ఆ వస్తువుల మీద చాపల్యం విడిచిపెట్టాలి. మనిషికి తేజ, తేజస్సు ఉండాలి. తేజస్సు ఎప్పుడు కూడా ఆరోగ్యం వల్ల వస్తుంది. ఆరోగ్యం అంటే మనస్సు అదుపులో పెట్టడం, దానివల్ల మనిషిలో తేజస్సు ఉంటుంది. క్షమ, ఓర్పు కావాలి. ఒక్కొక్కప్పుడు అవతలోడు తప్పు చేస్తాడు, అప్పుడు వాడిని మనం ఇష్టం వచ్చినట్టుగా హింసించకూడదు. వాడి యొక్క తప్పుని క్షమించేటటువంటి ఓర్పు కావాలి. ధృతి ధైర్యం. ధైర్యం రెండు రకాలు. ధృతి అంటే దేనికి పెడితే దానికి వాడకూడసమా. ధృతి అంటే ఎదురుగుండా ఇప్పుడు ఒక బంగారపు ముద్ద కనబడింది. నిజంగా వీడు దరిద్రంలో ఉన్నాడు అనుకుందాం, ఒక వ్యక్తి కష్టాల్లో ఉండగా వాడికి కేజీ బంగారం దొరికింది. అప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉండగలిగితే ఇది నాది కాదు అని యజమానికి అందజేస్తే దానికి ధృతి అని పేరు. లేదా ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అప్పుడు నిజంగా ఊర్వశి లేక రంభా పైనుంచి దిగొచ్చేసి లేక ఈ సినిమా యాక్టర్ ఎవరో ఇంత రంగు వేసుకున్నవాడు వచ్చి పరమసుందరీమణి కాసేపు నాట్యం చేస్తే అప్పుడు వీడు దానికి లొంగకుండా ఉంటే దానికి ధృతి అని పేరు. కామమునకు వస్తువుల యొక్క వ్యామోహమునకు మనస్సు లొంగకుండా ఉంటే దానికి ధృతి అని పేరు. చాలా కష్టమండి అది. ఇప్పుడు నిజంగా మీకు ఎవరికైనా విజయవాడలో ఏకంగా ఆ బెంచ్ సర్కిల్ దగ్గర 1000 గజాల బిల్డింగ్ ఇచ్చేస్తే నాకు వద్దు పరాయి సొమ్ము అనగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మీలాంటి జ్ఞానులు పక్కన పెట్టండి. అప్పుడు దానికి లొంగకుండా ఉంటే దానికి ధృతి అని పేరు. ఆ ధృతి మీలో ఉందని నాకు అనిపిస్తోంది ఎందుకో గాని, ఎందుకో అలా అనిపిస్తోంది తర్వాత చూద్దాం దాని సంగతి పరీక్షిద్దాం. ఇక శౌచం, చక్కగా స్నానం చేసి శరీరము నుంచి దుర్వాసన లేకుండా ముందు శరీరాన్ని అట్టి పెట్టుకోవాలి. శౌచము రెండు రకములు, శారీరక శౌచం మానసిక శౌచం. శరీర శౌచం అంటే ఏమిటి, మీరు వస్తున్నారంటే మీ దగ్గర పక్కవాడికి చెమట వాసన రాకూడదు, వస్తామా సువాసన ఉండాలి మంచి చెంట్లు గింట్లు పూసుకుని, అంటే చెంటు కూడా మళ్ళీ స్నానం చేసాక పూసుకోవాలి. మళ్ళీ చెమట మీద ఈ డియోడ్రెంట్ కొట్టుకుంటే ఈ డియోడ్రెంటు ఆ సెంటు ఇవన్నీ కలిసి ఈ పక్కవాడికి ఘాటుగా తగిలి ఫెయింట్ అయిపోతాడు వీడు. అలా కాకుండా శుభ్రంగా పవిత్ర స్నానం చేసి దుర్వాసన లేకుండా నోరుని శరీరాన్ని చూసుకోవాలి. శరీరమును శుచిగా ఉంచుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. కట్టి విడిచిన కొట్ట కట్టుకోండి, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా దీక్షా వస్త్రంలో దాన్ని కట్టకుండా ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కోవాలట. రెండు బట్టలున్నా ఉతుక్కోవాలి. ఉతుక్కోకుండా ఆదరిద్రపు వస్త్రమే కట్టుకుంటే అది దరిద్రం. ధర్మరాజు గారు కట్టి విడిచిన గుడ్డ కట్టలేదు కాబట్టి లక్ష్మీదేవి ఆయన వదలలేకపోయింది. కాబట్టి శరీరాన్ని శుచిగా ఉంచాలి. ఇక మనస్సును ఇంకా శుచిగా ఉంచుకోవాలి. మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కార్పణ్యం రాకుండా చూసుకుంటే ఇది మానసిక శుచి. అద్రోహ, ఎవరికి ద్రోహం తలపెట్టకండి. మనస్సులో కూడా ఎవరికి కీడు తలపెట్టకుండా ఉంటే అది అద్రోహ. నాతిమానిత, తనను తాను ఎక్కువ ఊహించుకుని గౌరవించుకోవడం. నేనంటే ఏమంటనుకుంటున్నారండి, నాకు ఎంత డబ్బు ఉందనుకుంటున్నారా, ఒక ఆయన వచ్చిన దగ్గరికి ఇలాగే నా డబ్బు ఏమంటనుకుంటున్నారు, నేను విజయవాడ కొనగలను, నా కొడుకు ఏమనుకుంటున్నారు, వాడు గొప్ప అదేదో అధికారి, వాడు ఇంకోడేవో ఇక్కడున్నాడు, ఇవన్నీ చీటికి బడికి పొగుడుకోకు నేను నువ్వు. దీనిని అతి గౌరవం, నా అతిమానిత అది వద్దన్నాడు ఆయన. అతిగా నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని పొగుడుకోకు. భగవంతుడు ఇచ్చాడు మనకేం చేస్తాం, ఒక్కోసారి అనేక శక్తులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. తనను తాను ఎక్కువగా గొప్ప కింద ఊహించుకోవడం భయంకర దోషం కనుక దానిని విడిచిపెట్టాలి. ఇవన్నీ దైవీం సంపదం భవంతి, దైవీ సంపద కింద భావించి ఇవన్నీ దేవతల యొక్క లక్షణాలు. ఈ లక్షణములు ఉన్నవాడు నాకు దగ్గరకు వస్తారు, ఇది దైవీ సంపద. ఇంకా ఆసురీ సంపద అంటే ఏమిటి, దంభోదర్పోభిమానశ్చ క్రోధం పారుష్యమేవచ అజ్ఞానం చ అభిజాతం చ పార్థ సంపదమాసురీ. పార్థ అని దీర్ఘం తీయకూడదు ఇక్కడ, పార్థ సంబోధన. ఓ పార్థ, ఆసురీ సంపద అంటే చెబుతా, రాక్షస సంపద అంటే ఏమిటో చెబుతున్నాను. దంభ, అహంకారం, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నాకు పదం అన్నది. ఈ దరిద్రపు లక్షణం మహాప్రమాదం, ఈ దంభం పరికిరాదు. దర్పం, ఇది ప్రమాదం, గర్వం అన్నవాటిది. ఇక అభిమానం, ఇతరులు తనను ఏదన్నా అంటున్నారేమో అని ఎప్పటికప్పుడు ఎక్కడికైనా పెడితే తనకు గుర్తింపు కోరుకుంటే అభిమానం అని పేరు దానికి. దుర్యోధనుడి లక్షణం అదే, ఎక్కడికెళ్ళినా అందరూ వాడిని గుర్తించాలి. ఇంత పిసర తేడా వస్తే తట్టుకోలేడు. ఎవరో ఆడవాళ్ళు నవ్వారనుకోండి, నిజంగా దానికి అంత ఏడవాలా, ఎన్నోసార్లు నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడు. మనం కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ పడిపోయినప్పుడు ఎంతోమంది నవ్వరో, అంత మాత్రమే కోపగించి వాళ్ళు చచ్చిపోవాలంటావా. ప్రతి వ్యక్తి గుర్తింపును ఎక్కువ కోరుకుని ఎవరన్నా పిసరు తేడాగా మాట్లాడితే వాళ్ళ మీద ఆగ్రహం కలిగి ఉండడమే అది ప్రమాదం. అభిమానం అస్సలు పనికిరాదు. క్రోధం, కోపము, పారుష్యం, కఠినంగా మాట్లాడడం, అజ్ఞానం, ఏం చెప్పినా వెండు, నువ్వెన్ని చెప్పు నేను ఇదే చేస్తాను. దుర్యోధనుడు అదే చేశాడు. అంచేత దుర్యోధనుడు ఆసురీ సంపద కలిగిన వాడు, అదే పాండవులు దేవ సంపద కలిగిన మహానుభావులు. ఇవి మనుషులకి ఎలా వస్తాయి, ఆహారమును బట్టి వస్తాయని చెప్పాడు ఆయన. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. సాత్విక ప్రియులు ఈ ఆహారం తింటారు. ఆహారాల్లో సాత్విక ఆహారం అంటే ఏమిటి? శాంత గుణం కావాలంటే, మనిషిలో శాంతం లభించాలంటే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తినే అన్నాన్ని బట్టి నీలో మంచి లక్షణాలు వస్తాయి. ఆయువుని పెంచేవి, బలాన్ని పెంచేవి, ఆరోగ్యాన్ని పెంచేవి, సుఖమిచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటి? రస్యాహ, రసముతో కూడిన అన్నం తినాలి. అన్నం వండాక ఒక గంట రెండు గంటల దాకా అందులో ఒక రకమైన మెత్తదనం ఉంటుంది చూసారా, స్నిగ్ధత్వం, అందులో రసము, మృదుత్వం, ఆహారాలు తినాలట. మరీ కిందటి ఏడాది ఆహారం పొద్దున పులుసు సాయంత్రం వేడి చేసుకు తినడం, కిందటి వారం వండినటువంటి వంకాయ కూర ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వారం తర్వాత వేడి చేసి తినడం, ఇదంతా దరిద్రపు లక్షణాలు ఇవి. కాబట్టి ఎప్పుడూ కూడా ఆహారం తాజాగా ఉండాలి, రసం ఉండాలి, మృదువుగా ఉండాలి, స్థిరమైనటువంటివి ఉండాలి, హృదయానికి ఆనందం కలిగించేవి ఉండాలి. ఎక్కువ కారం, ఎక్కువ పులుపు, ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనం లేకుండా చూసుకోవాలి. చక్కగా కాస్తో కొస్తో మృదుత్వం తీపి కలిగినవి ఉండాలి. అవి శ్లేష్మాన్ని పెంచకుండా చూసుకోవాలి. ఇటువంటి ఆహారాలు, సాత్విక ఆహారాలు తింటే మనకి సంపద కలుగుతుంది. ఏ సంపద? దైవ సంపద కలుగుతుంది, శాంతం లభిస్తుంది. రాజసాహారం అంటే ఏమిటి? కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన ఆహారాహ రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. రాజసాహారం తింటే మనకు ముందు దుఃఖం కలుగుతుంది, అనారోగ్యం వస్తుంది, కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ పట్టుకుంటేగా అవన్నీ దుఃఖాలేగా, శోకం కలుగుతుంది. ఆమయ ప్రదాహ, ఆమయం అంటే రోగం. కొన్ని ఆహారాలు తింటే రోగాలు వస్తాయి. ఆ ఆహారానికి రాజసాహారం అని పేరు. అవి ఏమిటి? కటుహు, ఎక్కువ కారం. ఇంకా వేసేస్తాడు కారం అంతే. చామదుంపల వేపుడు దాని నిండా కారం. సాయంకాలం కరకరకరకరలాడిపోతాడు మిరపకాయ బజ్జీ. ఆ మిరపకాయ నాలుక మీద పెట్టుకొని ఒటే అంటాం, ఓహో ఆ మిరపకాయ బజ్జీలు, చెత్తా చెదారం తిరగటం, ఇంకా అది ఇది కాదు, విపరీతమైన కారం. కారం తినద్దనలేసమా, ఎక్కువ కారం తినకూడదు. మళ్ళీ రేపటిది కారం మానేసి ఉత్తినే అలనాలు దొండకాయలు వేయించి వంటవిడి ఉంది అంటే డేంజరు. గురువుగారు కారం వద్దన్నాడు కదా అని దొండకాయ వేయించి అక్కడ పెడుతుంది అని ఉప్పు కారం మానేసా. ఎక్కువ తినకూడదు. ఆమ్మల పులుపు ఎక్కువ తినకూడదు. విపరీతమైన పులుపు కూడా చాలా డేంజరు. పుల్లని మజ్జిగ, పుల్లని పెరుగు, అలాగే బాగా పుల్లగా ఉండేటటువంటి ద్రాక్ష రసాలు, ఇలాంటివి ఎక్కువ ప్రమాదం అన్నమాట. ఎంత ఉండాలో అంత ఉండాలి. లవణ, బాగా ఎక్కువ ఉప్పు తినకూడదు. అత్యుష్ణ, బాగా వేడి, మరిగిపోతున్న టీ గడగడ తాగేస్తాడండి ఒక్కొక్కడు. మరి అది ఎన్నోరో తెలియదు కానీ రాజసాహారం అది. తీక్ష్ణ రోక్ష్ణ విదాహిన, ఆహారం బాగా వేపుడైపోయినవి, ఎండిపోతున్నవి, దాహం కలిగించేవి, ఎక్కువ నెయ్యి, ఎక్కువ నూనె ఇలాంటివి పోసేసుకుని తింటాడు. ఇవన్నీ రాజసాహారములు. ఇంకా తామసాహారం, యాతయామం జాముకితం వండినవి, అంటే పొద్దున వండిన అన్నం రాత్రి అర్ధరాత్రి 12 తింటాడనమాట. పొద్దున 6 వండారన్నం సాయంకాలానికి ఎండిపోతుంది, ఆ వాసన కూడా వస్తుంది. అందులో వాసన వస్తున్న ఒకే కలుపు తినేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళందరూ ఇష్టం. ఈ విధంగా బాగా పాత అన్నం. నిజంగా నా అదృష్టం వల్ల ఒకనొకప్పుడు నాకు ఒక ఆయన శనివారం నాడు వంకాయ కూరేసి పెట్టారు, మళ్ళీ శనివారం నాడు కూడా వంకాయ కూరేసి పెట్టింది ఒక ఆవిడ అమెరికాలో. అదేంటండి, కిందటి శనివారం వంకాయ కూర అంత రుచిగా ఉంది, ఇవాళ ఇలా ఉందంటే ఆ కూరే కదండి ప్రతిరోజు తీసి ఇప్పుడు వెళ్ళి వేడి చేశానండి ఆవిడ. అదన్నమాట యాతయామం, దరిద్రం. ఆ పాతవి తినకూడదు. గత రసం అంటే అందులో రసం ఎండిపోయి మెతుకులు చూసారు, అన్నం మెతుకులు కొంతసేపు పోయే క్రమంగా ఏమవుతుంది, అచ్చం బియ్యంలో తయారైపోతాయి. రసము లేని అన్నం తింటే ప్రమాదం. అన్నం పారేయలేం కదండి చూస్తూ చూస్తూ అంటే. అంటే ఇంకో రహస్యం చెప్పనా, ఒక ఆవిడ అంది, ఏమమ్మా పాత అన్నం తింటున్నావు అంటే అది పెంట మీద పారేయలేకండి అంది. అంటే నీ కడుపు పెంట, పెంట మీద పారేయలేక కడుపులో వేస్తుంది కదా, అంటే కడుపు ఇప్పుడు పెంట డబ్బాయే కదా, చెత్తకుండీ కదా, కాబట్టి ఇది ఆ పెంట ఇందులో వేస్తే తంట వస్తుంది. ఎండిపోయిన మెతుకుల్లో స్నిగ్ధత్వం లేనిది తినకూడదు. పూతి వాసన వచ్చినవి, ఒక్కసారి వాసన వచ్చాక మాట వరసకు కూడా, అది ఎంత గొప్ప పులుసైనవని, అది ఎంత గొప్ప పెరిగినవని, ఆ పూతి ఆహారం తినకూడదు. పూతి అనే శబ్దమునకు వాసన వచ్చినవి. పర్యుషితము, దూషితమైన ఆహారం, అనగా అందులో తల వెంట్రుకలు ఉన్నాయి, తీసేసి. గురుగారు ఏం పర్వాలేదండి ఈ తల వెంట్రుకలు తీసేసాను పోసేసుకోండి అని పెరుగు నాకు పోయకండి, మీరు పోసుకోండి కావాలంటే. అలాగే చీమలు పడినవి, దోమలు పడినవి, చీమలు నిండా పట్టేయండి. ఒక చోట జరిగింది, అందుకు చెప్తున్నాను, నా కళ్ళు ఎదురుగుండా ఆ లోపల వంట ఆవిడ, దాన్ని ఏంటంటారు ఇది జాలి, టీ వడపోసుకునే జాలీలో ఈ పెరుగు పోసేసి ఆ చీమలు తీసేసి శుభ్రంగా గురుగారు పోసుకోండి అంది. పైగా ఇంకొక ఆవిడ ఉందో తెలిసి ఇంకా కనీసం ఆవిడ వడగొట్టింది. చీమలు తింటే కళ్ళు బాగా పెద్ద అవుతాయి, పర్వాలేదు తినేయండి అండి. అంటే ఈ చీమలు దోమలు ఈగలు గురువు గారులకు ఎన్ని అనుభవాలు బావు. మా జీవితంలో కొన్ని బ్రహ్మచర్య దీక్షలతో బతికిన రోజుల్లో నేతలు పడ్డాం. ఈ విధంగా వాసన వచ్చినవి కానీ ఈ చీమ దోమ మొదలైనవి పడిన దూషితమైన ఆహారం కానీ ఉచ్చిష్టం ఎంగిలివి అన్నం కిందకి విస్తరాకు తగిలిస్తారు కొంతమంది. ఈ పదార్థాలు ఎత్తకూడదు తెలుసా, ఈ ప్లేటుకి మనం గిన్నె తగిలించకూడదు. అలాగే మనం తింటున్న కంచం మీద అందులో గరిటె పెట్టేయకూడదు. వడ్డిస్తున్నప్పుడు గరిటె దానికి తగిలిందంటే అది ఎంగిలన్నాం, దరిద్రం మహాపాపం అది. అందుకే మన కంచం కదలకుండా అలాగే ఉండాలి, వడ్డించేవాళ్ళు వడ్డించాలి. ఈ ఎంగిలి మెతుకులు అందులో పడ్డం కానీ అందులో ఇందులో పడ్డం కానీ ఈ గరిటె అందులో పెట్టడం కానీ ఆ గరిటె పట్టుకొని ఇందులో పెట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు. బఫే కూడి తింటే వాడు వచ్చే జన్మలో ఏ జైలు పట్టి చేయబడతాడు. దరిద్రపు పాపాల్లో అదొకటి అనమాట. కంచం పుచ్చుకునండి, అక్కడేమో పులిహార ఉంటుంది, వడ్డించండి అంటాడు ఆ పులిహార మీద, వాడు వడ్డిస్తాడు, ఇందులో ఉన్నది అందులో పడుతుంది, దాని పక్కవాడికి ప్రసాదం కింద పెడతాడు, వీడేదో కృష్ణుడిలాగా. ఎంత పాపం అది. కంచాలు పుచ్చుకుని అలా వెళ్ళిపోతూ ఉండడమేనా, ఈ పెరుగు అందులో పడుతుంది, ఈ పులుసు పోస్తుంటే ఈ పులుసు చింది పక్కన ఉన్న వాటిలో పడుతున్నాయి, ఈ తింటున్నవాడు నోట్లో మాట్లాడతాడు, ఈ మాట్లాడుతున్నావు అందులో పడుతున్నాయి, అవన్నీ మన పక్క వాళ్ళకి ప్రసాదం కింద రుచిగా ఉందని తినేస్తున్నాం. ఈ బఫే కూడా చాలా ప్రమాదం. దానికి ఉచ్చిష్టం ఎంగిలి, అది మహాపాపం, అది దరిద్రం, అది తామసాహారం. ఇవన్నీ తర్వాత జంతువుల హింసతో వచ్చిన ఆహారం, ఇవన్నీ కూడా ఈ భోజనం తామసప్రియం తమోగుణం వాళ్ళకి బాగా ఇష్టం. ఈ ఆహారములను తెలుసుకుని అదుపులో పెట్టుకున్నవాడు నాకు ప్రియుడవుతాడు, వాడు దైవ సంపదని పొందుతాడు, అతడు శీఘ్రకాలంలో నాలో చేరుకుంటాడు. ఇంతెందుకు నువ్వు అన్ని విడిచిపెట్టాయి, ఈ లోపల రకరకాల అనుమానాలు విడిచిపెట్టాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. ఇంక అన్ని విడిచిపెట్టాయి, చివరిగా ఇన్ని చెప్పాడు. నువ్వు అన్నీ చేయలేకపోయినా ఇక ఈ రోజు నుంచి అన్ని విడిచిపెట్టి అన్నీ నేనే అనుకో, నన్ను ఒక్కడే శరణుకోరు, ఇక కృష్ణుడు ఏం చెబితే చేస్తాను అని కృష్ణ 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 అని కృష్ణుడిని శరణుకోరు, నేనొక్కడిని చాలు, నిన్ను సర్వపాపేభ్యః అన్ని పాపముల నుంచి మోక్షయిష్యామి విముక్తుణ్ణి చేస్తాను. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి కలగజేసి అనుగ్రహిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అనగానే వెంటనే అర్జునుడు రెండు చేతులు జోడించి నష్టో మోహః స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. నా మోహం అంతా తొలగిపోయింది, నాశనమయ్యింది, మళ్ళీ నాకు స్మృతి జ్ఞాపక శక్తి వచ్చింది. నీ అనుగ్రహం వల్ల నేనెవన్నో తెలుసుకోగలిగాను, నీ అనుగ్రహం వల్ల కర్తవ్యం బోధపడింది, సందేహం తొలగింది, ధైర్యంగా నిలబడతాను, నువ్వు ఏం చెబితే అది చేస్తాను అనగానే ఇప్పుడు సంజయుడు అన్నాడండి ఇక్కడ అర్జునుడు ఇలా చెప్పగానే, ధృతరాష్ట్ర ఇంతకంటే నా జీవితానికి ఇంకేం కావాలి, వేదవ్యాసుడు నీకు కథని వినిపించమని యుద్ధ విశేషాలు వివరించమని దివ్య దృష్టి ఇచ్చాడు, ఈ దివ్య దృష్టి వల్ల నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడగలిగా. భగవద్గీతను మేము కొద్దిమంది విన్నాం, వ్యాసుడు విన్నాడు ఎలాగో, కృష్ణుడి ద్వారా అర్జునుడు విన్నాడు, పైన జెండాపై ఆంజనేయ స్వామి వారు శ్రద్ధగా విన్నాడు, ఇక నేను స్వయముగా కృష్ణుడిని చూస్తూ అర్జునుడికి చెప్పిన ప్రతి వాక్యం వినగలిగాను. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిదం అద్భుతం, ఈ పరమ పవిత్రమైన అద్భుతమైన సంవాదమంతా సంస్మృత్య సంస్మృత్య అంటే గుర్తుకు తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకొని పులకించిపోతున్నాను, పదే పదే గుర్తొస్తుంది అనమాట ఆయనకి, మళ్ళీ 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 తలుచుకుంటున్నాను. కేశవ అర్జునుల యొక్క ఇద్దరి సంభాషణ, పుణ్యమైన సంవాదన, అద్భుతమైన సంభాషణ, పవిత్రమైన బోధ, హృష్యామిచ ముహుర్ముహు పదే పదే గుర్తుకు తెచ్చుకుని పులకించిపోతున్నాను, ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఆనందం వల్ల మాట రావడంలా. అన్నిసార్లు తలుచుకుని మళ్ళీ మళ్ళీ ఏం భాగ్యం, ఏ భాగ్యం, ఎంత భాగ్యం అనుకుంటున్నాను. ఎందుకని, అర్జునుడనేవాడు దుఃఖిస్తే పరమాత్ముడు ఆయనకి నరుడికి నారాయణుడు ఒక గొప్ప బోధ చేశాడు, వేద సారాంశాన్ని ఉపనిషత్ సారాంశాన్ని చెప్పాడు, చెబుతూ ఉంటే నేను విన్నాను చూడగలిగాను, అందుకే అది నన్ను విడిచిపెట్టడంలా అస్తమానము గుర్తొస్తోంది, దాంతో శరీరం పులకిస్తున్నది, దాన్ని తలుచుకుని ఏది సంభాషణ. రెండోది రూపం అత్యద్భుతం హరేహి, శ్రీకృష్ణుడు చూపించిన రూపం ఉందిగా విశ్వరూపం, అది కూడా సంస్మృత్య సంస్మృత్య తలచుకుని తలుచుకుని గుర్తుకు తెచ్చుకుని తెచ్చుకుని విస్మయోమే మహాన్ రాజన్, నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతోందో, అద్భుతం ఆనందం పరవశత్వం అన్నీ కలుగుతున్నాయి. ఆ రూపం తలుచుకుంటే అద్భుతం కాకేమవుతుందండి, అందుకే నేను ఆశ్చర్యపోతున్నాను, విస్మయం పొందుతున్నాను. హృష్యామి చ పునఃపునః, పదే పదే సంతోషంతో పొంగిపోతున్నాను. పరవళ్ళు తొక్కుతోంది నా హృదయం. ఎంత ఎందుకు ఇప్పుడు చెబుతున్నాను విని నీకు. ధృతరాష్ట్ర మహారాజా, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. యోగేశ్వరుడు ఇంత యోగ శాస్త్రాన్ని అందించిన వాడు, ఇంకా యోగం అంటే ఈ సృష్టి స్థితిల యములనేటటువంటి నడిపేవాడు అటువంటి పరమాత్మ, యోగ శబ్దమును సర్వకారకుడు అన్నీ ఇచ్చేవాడు అటువంటి సర్వకారకుడైన ఆ పరమాత్ముని కృష్ణుణ్ణి, ధనుర్ధారి అయిన అర్జునుణ్ణి, ఈ ఇద్దరిని ఒక్క చోట చూడటం అదృష్టమే. మనం ధనుస్సుని గాంధీవాన్ని ధరించి గురువుగారు చెప్పినట్టు వినే అర్జునుడు, అతనికి గురువై ఇన్ని బోధించి సమస్తానికి మూలకారకుడైన యోగేశ్వరుడు కృష్ణుడు, ఈ ఇద్దరు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది, సంపద ఉంటుంది. ఇటు సుఖ సంపద, శాంతి సంపద, భౌతిక సంపద అన్నీ ఉంటాయి. విజయం, అక్కడ అపజయం ఉండదు, విజయమే ఉంటుంది. భూతి, రకరకాల ఐశ్వర్యాలు, యోగాలుంటాయి, పదవులుంటాయి, అక్కడే ఉండి తీరతాయి. ఇది నాకు నమ్మకం. నేను చెబుతున్నాను, శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న చోటే విజయము. వాళ్లకు విజయం వచ్చేసినట్టు ఇంక వేరే చెప్పక్కర్లా, యుద్ధం చేయక్కర్లా. వారిద్దరూ ఉన్నారు ఆ పార్టీకి, అంటే పాండవ సైన్యానికి సకల సంపదలు వచ్చినట్టే, విజయం లభించినట్టే. ఇలా చెప్పి ఇప్పుడు దాని మహిమని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ ఒక్క క్షణం తీసుకుంటాను, అందుకని మీరు కంగారు పడకండి. గీత, సుగీత, కర్తవ్య, ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు కదా. ఆయన ఏమన్నాడో తెలిసిన, గీత అద్భుతమైన వాక్కు, మామూలు మాట కాదు, వేదవాక్కు. అది కర్తవ్య, రోజు మీరందరూ ఆచరణలో పెట్టాలి. నాయనా జనమేజయ, ఇది ఇక్కడ నేను ఎందుకు ఆపుతున్నానంటే నీకోసం, ఈ గీతను నువ్వు విన్నావు, నువ్వు కూడా దీనిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టు. ఎంతో కొంత నువ్వు దీనిని నిత్యం గుర్తుకు తెచ్చుకో, ఇందులో ఉన్నట్టుగా ప్రవర్తించు. ఇది ఉండగా కిమ్ అన్యై శాస్త్ర సంగై, వేరే శాస్త్రాలు ఎందుకు, ఈ వేదాలు ఎందుకు, ఈ ఉపనిషత్తులు ఎందుకు అంటే అక్కడ తిరస్కరించడం కష్టమా? అన్నిటి సారాంశం ఉండగా వేరే శాస్త్రములు నీకెందుకు? యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత, పద్మనాభుడు శ్రీకృష్ణుడి యొక్క ముఖ పద్మం నుంచి బయటకు వచ్చిన అమృతం గీత, అమృత రసం అది. సర్వశాస్త్రమయ్యి అంటే అన్ని శాస్త్రములు అందులో ఉన్నాయి. గీతలో సకల శాస్త్రాలు ఉన్నాయి అంటే గీత అనేది సర్వశాస్త్రమయం. సర్వదేవమయో హరిహి, హరి సర్వదేవమయుడు, ఆయన అందులో ఉన్నాడు కదా. సర్వతీర్థమయ్యి గంగ, గంగ అంటే అన్ని తీర్థాల యొక్క సమాహారం. ఆ గంగ ఎంత పవిత్రమో ఇదంత పవిత్రం. సర్వ వేదమయో మనుహు, మంత్ర ఓంకారం ఉందే అది సకల వేదమయం. ఇవన్నీ గీత యొక్క నియమం, గీతలో ఉన్నాయి. అందుకే ఈ కలియుగంలో నాలుగు గకారములు తలుచుకుంటే పునర్జన్మ ఉండదట. ఈ 43 అధ్యాయంలో 3 శ్లోకంలో వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం కాదు, మనకి చెబుతున్నాడు. వ్యాసుడు రాయడం కాదు, మన కోసం రాసిచ్చాడు ఆయన. గీత గంగా చెప్పండి మీ అందరూ కూడా. గీత, గీత, గంగాచ, గాయత్రి, గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. పునర్జన్మ ఉండదు, మీకు ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? ఇప్పుడు ఈ శ్లోకం చెప్పారు గనక. ఈ శ్లోకం వ్యాసుడు మనకి ఎందుకు చెప్పాడో తెలుసా? నాలుగు గకారములు తలుచుకుంటే కలియుగంలో ఉన్న వాళ్ళకి తరింపు వస్తుంది. ముందు భగవద్గీతను తలుచుకోండి, గీత. రెండోది గంగ, మూడు గాయత్రి, నాలుగు గోవింద. గీత, గంగ, గాయత్రి, గోవింద. ఒకవేళ మనకి అనుమానం వస్తే ముందు గా తీసుకోండి, గంగ, గాయత్రి, గీత, గోవింద. ఈ నాలుగు తలుచుకుంటే హృదయంలో ఎప్పుడూ ఉంటే ఈ నాలుగు గకారములు, నాలుగు గాబుడింతవే కదా మరి, గీత, గంగ, గాయత్రి, గోవిందుడు. ఈ నాలుగు నీ మనస్సులో పెట్టుకో, రోజు పెట్టుకో, రోజు వీలున్నప్పుడు తలుచుకో. నీ హృదయములో ఈ నాలుగు ఉంటే నీకు భూమి మీద మళ్లీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు, పునర్జన్మ ఉండదు. సాక్షాత్తు వేదవ్యాసుడు పంచమ వేదంలో మన కోసం అందించాడు. ఇంకెంతకంటే మోక్షం ఏంటండి? అందుకని భారతం వినాలి. అది భారత ధర్మం. చివరికి వచ్చాక నాలుగు చదువుకోరపు అందంతే. నేను చదువుతాను, మీరు చదవండి. మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం.